ప్రణత జనతాపవర్గాకృత రణ సర్గా ససింహ సంసర్గా కామాక్షి ముదిత భర్గా హత రిపువర్గా త్వమేవ సా దుర్గా. కుండలి కుమారి కుటిలే చండి చరాచర సవిత్రి చాముండే గుణిని గుహారణి గుహ్యే గురురూపే త్వం నమామి కమాక్షి. గురురూపే త్వం నమామి కమాక్షి. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ 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 భారతీతీర్థమహాస్వామినే నమో నమః. శ్రీ శారదాచంద్రమౌళీశ్వరాభ్యాం నమో నమః. జగదంబామయమైన సభాసదస్సు సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ దుర్గా సప్తశతి, చండీ సప్తశతి, దేవీ మహాత్మ్యం ఈ ప్రవచన మహాయాగాన్ని నిర్వహిస్తూ ఈరోజు 8వ రోజుకు చేరుకున్నాం. నిన్నటి రోజున అత్యంత ప్రధానమై సర్వశాస్త్ర సారము అని చెప్పదగినటువంటి దేవీ సూక్తాన్ని వివరించుకున్నాం. ఈ దేవీ సూక్తానికి మహాచండీ అని పేరున్నది, అదేవిధంగా అపరాజితా సూక్తం అని మరొక పేరున్నది. దీని యొక్క ప్రభావం ఏంటంటే మనలో అపరాజిత అనేటువంటి లక్షణాన్ని ఇస్తున్నది. అంటే సంపూర్ణమైన అజ్ఞానాన్ని జయించి ఇక్కడ జ్ఞాన సముపార్జన అనేది దీనిలో ప్రధానం. అమ్మవారు జ్ఞానస్వరూపిణిగా ఇందులో చెప్పబడుతుంది. జ్ఞానం అనగా చైతన్యం. ఆ చైతన్య రూపిణిగా విశ్వమంతా వ్యాపించి ఉంది కనుక ఆవిడ్ని దేవి అన్నారు. సర్వభూతముల యందు ఆ చైతన్యం ఉంది కనుక యా దేవి సర్వభూతేషు ఏకో దేవ సర్వభూతేషు గూఢ. అయితే అక్కడ ఆ చైతన్యం ఉంది అని దేనివల్ల తెలుస్తున్నదో అదంతా ఆ చైతన్యం యొక్క స్వరూపమే. ఒక వేడి వల్ల, వెలుగు వల్ల సూర్యుడిని ఎలా తెలుసుకున్నామో మనలో ఉన్నటువంటి వివిధములైన చైతన్య విభూతుల వల్ల చైతన్యాన్ని గుర్తించాలి. అందుకే ఆ చైతన్యమే మనలో వివిధ విధములుగా వ్యక్తమవుతున్నది అని తెలుసుకోగలిగితే బుద్ధిరూపేణ, క్షుధారూపేణ, నిద్రారూపేణ, తృష్ణారూపేణ, తుష్టిరూపేణ, పుష్టిరూపేణ, దాంతిరూపేణ, శాంతిరూపేణ, కాంతిరూపేణ, క్షాంతిరూపేణ, మాతృరూపేణ, భ్రాంతిరూపేణ, ఇలా మొత్తం వివిధ విధములుగా చెప్పారు. యాదేవి సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దిత అని ప్రారంభమై భ్రాంతి రూపేణ సంస్థిత వరకు యాదేవి సర్వభూతేషు అనేటువంటి శ్లోక పరంపర పూర్తయినది. అయితే కొన్ని చోట్ల ఇది 21 శ్లోకాలుగా కనబడుతున్నది, మరికొన్ని చోట్ల 19 శ్లోకాలుగా ఉన్నాయి. పాఠాంతర భేదాల వల్ల ఇవన్నీ ఏర్పడుతున్నాయి. మొత్తానికి ఎలా స్వీకరించినా అవన్నీ కూడా శాస్త్రసమ్మతమైనవే. దీని ముగింపు ఇస్తున్నారు దేవతలందరూ కూడా అమ్మవారిని ఉద్దేశించి. శుంభ నిశుంభ బాధ తట్టుకోలేక దేవతలందరూ హిమవత్ పర్వత ప్రాంతం వద్ద అమ్మవారిని ఉద్దేశించి స్తుతిస్తున్నారు. ఇక్కడ తల్లి ఏమి ప్రత్యక్షమే లేదు, కానీ నిజమైన ప్రత్యక్షం ఆ తల్లే. అదే ప్రత్యక్షమని ఇక్కడ చూపించారు. సర్వవ్యాపినిగా ఉన్నటువంటి ఆ తల్లిని మేము ఇక్కడ ఆరాధన చేస్తున్నామని వాళ్ళు హిమవత్ పర్వత ప్రాంతంలో ధ్యానిస్తూ ఇంద్రియాణం అధిష్ఠాత్రి భూతానామఖిలేషు యా. కొన్ని చోట్ల భూతానామఖిలేషు చ అనుంది, రెండు సరి అని పాఠాలే. భూతేషు సతతం తస్యై వ్యాప్త్యై దేవ్యై నమో నమః. దీని అంతటికి ముగింపు. మొత్తానికి జగదంబ అందరిలో ఉన్నది అనేటువంటి ఎరుక మనకు కల్పించడమే మన శాస్త్రం చేస్తున్న గొప్ప ఉద్దేశం. ఎలా ఉన్నది అంటే ఇంద్రియాణం అధిష్ఠాత్రి. ఇప్పుడు పనిచేస్తున్న ఇంద్రియాలు వాడుకుంటున్నాం, కానీ ఇంద్రియాలను మనం పనిచేయించడం లేదు అనే విషయం మనం మొదటి రోజు నుంచి ఏదో సందర్భంలో చెప్తూ ఉన్నాం. ఆవిడ ఇంద్రియాలకు అధిష్టాత్రిగా ఉందిట. ఆవిడ అధిష్టాన చైతన్యం. అధిష్టానం అంటే ఆధారము. ఇంద్రియములన్నిటి యందు అధిష్టాన చైతన్యముగా ఉన్నది. సర్వభూతానాం, సర్వభూతముల యొక్క ఇంద్రియములందు అధిష్టానముగా ఉన్నటువంటి తల్లి ఈవిడ వ్యాప్తిదేవి. భూతేషు సతతం తస్యై వ్యాప్తిదేవ్యై నమో నమః, లేదా వ్యాప్త్యై దేవ్యై నమో నమః. వ్యాప్తిదేవి. ఇదే మనకి మొత్తం ఉపనిషత్తులో ప్రథమ ఉపనిషత్తులో చెప్పిన ప్రథమ మంత్రమే ఇందులో ఉంది. ఈశావాస్యమిదం సర్వం యత్కించిత్ జగత్యాన్ జగత్ తేన త్యక్తేన భుంజీత అని చెప్పినటువంటి మంత్రం ఉన్నదో, ఆ ఈశావాస్యమిదం సర్వం, అదే ఇంతవరకు మనం విస్తారంగా ఎన్ని శ్లోకాల్లో చెప్పుకున్నది. ఈశా ఆవాస్యం, అక్కడ ఈశా అన్నా ఇక్కడ ఈశాని అన్నా తత్వం మాత్రం ఒకటే కదా. ఆ వ్యాప్తిదేవికి నమస్కారము. ఇక్కడ మనం పరిశీలించవలసింది ఇంద్రియములకు అధిష్టాత్రి. ఇంద్రియములకు అధిష్టాన దేవతలు చాలామంది ఉన్నారు. అయితే వాళ్ళు మళ్ళీ దేవతలు. దిశ శ్రోత్రస్య వాతస్థు త్వచ సూర్యస్థు చక్షుష వరుణో రసనస్య స్యాద్దశ్వినో ఘ్రాణదేవతే మనసశ్చంద్రమా వాచోగ్నిరుపస్థస్య వాసవ వాయో రూపేంద్రో కరయో పాయో రూపేంద్రో కరయోర్మిత్రో బ్రహ్మచ పాదయో బ్రహ్మభూమేరపాం విష్ణుస్తేజసోరుద్రయేవచ మరుతో దేవతాసనో నభసశ్చ సదాశివ. ఇలా మొత్తం ఏ ఇంద్రియానికి ఎవరు అధిష్టాన దేవతలో శాస్త్రం చెప్తాం చూడండి. దిశ శ్రోత్రస్య చెవులకు దిగ్దేవతలు, వాతస్థు త్వచ వాయువు చర్మానికి, సూర్యస్థు చక్షుష. ఇవెందుకు చెప్పుకుంటున్నామంటే ఆ దేవతలను స్మరించి ఆ ఇంద్రియం మనకు క్షేమంగా ఉంటుందని చెప్పుకుంటున్నాం. ఊరికి ఇన్ఫర్మేషన్ కాదు, ఇక్కడ స్మరించడమే. అంత అనుష్ఠాన పద్ధతిలోనే మనం చేస్తున్నాం. సూర్యస్థు చక్షుష, నేత్రమునకు సూర్యుడు. వరుణో రసనస్య, రసన అంటే నాలికకు వరుణుడు. అశ్వినవు ఘ్రాణదేవతే, ఇటు అటు ఉన్నటువంటి ఊపిరులకి అశ్విని దేవతలు. మనసశ్చంద్రమా, మనసుకు చంద్రుడు. వాచోగ్నిహి, వాక్కుకు అగ్ని. ఉపస్థస్య వాసవ, మర్మేంద్రియముల్లో ఉపస్థేంద్రియానికి ఇంద్రుడు. పాయో రూపేంద్ర, పాయువుకు ఉపేంద్రుడు. కరయోర్ మిత్ర, చేతులకు మిత్రుడు. బ్రహ్మచ పాదయోహో, పాదములకు బ్రహ్మదేవుడు. ఇలా ఇంద్రియములకు చెప్పారు ప్రధానంగా. ఇక బ్రహ్మభూమేరపాం విష్ణు, ఈ శరీరం పంచభూతాలతో తయారైందంటే భూమికి బ్రహ్మదేవుడు, నీటికి విష్ణువు, తేజస్సుకు రుద్రుడు, ఇక వాయువుకు ఈశానుడు, నభసశ్చ ఆకాశానికి సదాశివుడు. ఇలా పంచభూతములకి దేవతలు చెప్పారు. ఇలా క్రమంగా మనకి ప్రధానంగా స్థూలం నుంచి సూక్ష్మం వరకు విధములైన దేవతలు పంచభూతమైన ఇంద్రియంలో అధిష్టాతలు. వీళ్ళందరూ ఎవరి స్వరూపం? మళ్ళీ నమోదేవియే మహాదేవియే గుర్తుపెట్టుకోండి. దేవతలందరూ అమ్మ యొక్క స్వరూపములు కదా, మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చాడు. కానీ ఇక్కడ చెప్పబడ్డ దేవతలు బయట మనకి ఎక్కడో స్వర్గంలోనో ఇంకెక్కడోనో ఉన్న దేవతలే కారయ్యా. నీ ఇంద్రియానికి అధిష్టానముగా ఉన్నటువంటి దేవతలు ఎవరో ఆ దేవతల స్వరూపం అంతా కూడా ఈ తల్లియే, ఆ తల్లి నీ హృదయంలో ఉంది అనేటువంటి సమన్వయం ఇంద్రియాణం అధిష్టాతల దగ్గర చూపించాడు. కనుక ఈ దేవతల రూపంలో ఉన్నదంతా ఆ తల్లే. చితిరూపేణ యా కృష్ణమే తద్వ్యాప్య స్థిత జగత్ నమస్తస్యై 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 నమో నమః. ఈ మూడు నమస్తస్యలు ఎందుకు చెప్పారో మనం చెప్పుకున్నాం, మరి ఇప్పుడు వివరణ అక్కర్లేదు. నమో నమః అనే తురియానికి సంబంధించింది. చితిరూపేణ, చితి అంటే కేవల చైతన్యము, ఇది తెలుసుకోవాల్సింది. చితి ప్రతివారు ఆ చితిలోనే ఉన్నారు, ఆ చితే ఉంది ఇక్కడ. అందుకే చితిస్తత్పద లక్ష్యార్థ చిదేక రసరూపిణి. చితి అంటే చైతన్యము, ఇంత తెలుసుకుంటే చాలు ఇక్కడ. ఇదే సత్ చిత్ అనేటువంటిది. ఆ సచ్చిత్ శాశ్వతమై ఉన్నటువంటి చైతన్యము. అటువంటి జ్ఞానరూపిణిగా ఈవిడ కృత్స్నం వ్యాప్య. కృత్స్నము అంటే సమస్తము, మొత్తముగా మొత్తముగా వ్యాపించిపోయి ఉన్నది ఈ జగత్తులో ఆవిడ. ఎలాగో జ్ఞానరూపంగా ప్రతివారిలో జ్ఞానం ఉందా లేదా? జ్ఞానం అంటే శాస్త్రజ్ఞానం అని మాత్రమే కాదు, చైతన్యం, స్ఫురణ. ఆ నేను అనే స్ఫురణే చిత్ అంటే ఆ భావమే ఇక్కడ చిత్తరూపేణ. ప్రతి వారిలో అలా వ్యాపించిపోయింది ఆ తల్లి. కనుక వీరు చేసిన స్థుతి సామాన్యం కాదు, సర్వవ్యాపకమైన పరమేశ్వర చైతన్యమే అమ్మ, అది దీనిలో భావన. అయితే ఈ చేసి చెట్ట చివరికి అంటున్నారు, అమ్మ ఒకప్పుడు మేము నీ నుంచి అభీష్ట సిద్ధిని పొందాము, మర్చిపోలేము అది. అలా అభీష్ట సిద్ధిని పొందాము, పొందిన దగ్గర నుంచి మా అందరికీ గురువుగారు పెద్దవారు, మా అందరి హెడ్ ఆయన ఇంద్రుడు ప్రతిరోజు నిన్ను సేవిస్తున్నాడు, కనుకనే నువ్వే మమ్మల్ని కాపాడతావని ధైర్యంతో మేము నిన్ను ఆశ్రయించాం. ఇది తర్వాత శ్లోకం. స్తుతాసురై పూర్వమభీష్ట సంశ్రయాత్ తథాసురేంద్రేణ దినేషు సేవిత. స్తుతాసురై, ఒకప్పుడు మేము నిన్ను స్తుతించాం, దాని ఫలితంగా మాకు అభీష్టములు కలిగాయి, కృతజ్ఞత అనేది. ఇవాళ మనం అడిగినప్పుడు ఎన్ని కష్టాలు ఇచ్చేవరో బాబు అనడం కాదు, ఒకప్పుడు కష్టాలు తీర్చేవన్నది కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇదివరకు మాకు మహిషాసురాది రాక్షసుల బాధలు కలిగినప్పుడు నువ్వు మాకు అభీష్టములు నెరవేర్చావు. అంతేకాదు అప్పటి నుంచి సురేంద్రేణ దినేషు సేవిత, ఇంద్రుడు ప్రతిరోజు నిన్ను సేవిస్తున్నాడు. అంటే మన నిరంతరం భగవంతుడు మనకు చూపించినటువంటి కృపను గుర్తుపెట్టుకోవాలి, ఒకటి. రెండు, అనుదినం సేవించాలి. ఇది మనం చేయవలసిన కర్తవ్యం. ఇప్పుడు అమ్మవారి నుంచి తిరిగి రక్షణ అడుగుతున్నప్పుడు మనమేం చూపిస్తున్నాం? ఎవరి నుంచైనా ఏదైనా అడిగితే ముందు మనం ఏదైనా వాళ్ళకి ఇవ్వాలి, ఇచ్చేవాడికి పుచ్చుకున్న అర్హత. కనుక అమ్మ నుంచి అభయం ఆశించేటప్పుడు అమ్మకి ఏం చూపించాలి? అమ్మకు చూపించవలసింది ఇదే, ఒకటి కృతజ్ఞత, రెండు స్మరణ. కృతజ్ఞత అంటే నువ్వు ఇస్తున్న కృపను నేను గుర్తించాను తల్లి, ఇది చాలా ప్రధానం. రెండవది ఏంటంటే అనుదిన స్మరణ. ఏదో కష్టం వచ్చినప్పుడు స్మరించడమే మాత్రమే కాదు, అనుదినం స్మరించేవాడికే కష్టం వచ్చినప్పుడు స్మరించే అర్హత ఉంటుంది, ఆ స్మరణే ఫలిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అప్పుడప్పుడు చేసిన స్మరణకి ఏముంటుంది? చాలా పడుతుంది, అంతే కదా. రోజు ఉన్నప్పుడే మీరు వెంటనే ఫలిస్తుంది అది. అందుకే ఈ రెండు చెప్పడంలో ఇక్కడ అడగడానికి అర్హతలు ఈ రెండు. అటువంటి ఆ తల్లి ఇంద్రుడి చేత దినము సేవించబడుతున్న తల్లి, కరోతు సా నహ శుభహేతురీశ్వరీ శుభాని భద్రాణి. ఆ తల్లి శుభములకు హేతువైన తల్లి గనక, అంటే మంగళములకు కారణమైన తల్లి గనక మాకు శుభములిచ్చుగాక భద్రములిచ్చుగాక. మంగళములు కలిగించాలి, క్షేమాన్ని ఇవ్వాలి, ఈ రెండు అడుగుతూ అభిహంతు చాపదః, తర్వాత మాట శుభాని భద్రాని అభిహంతు చాపదః, ఆపదలను తొలగించుగాక. శుభములు భద్రములు కలిగించడం అంటే ఇష్టప్రాప్తి, ఆపదలు తొలగించుగాక అంటే అనిష్ట పరిహారం. ఈ రెండు ఇక్కడ చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు మా ముంచుకొచ్చిన సమస్య ఏమిటంటే, యా సంప్రతం, సంప్రతం అంటే ప్రస్తుతం, యా సంప్రతం చోద్ధత దైత్యతాపితై అస్మాభిరీసాచసురై నమస్యతే యా చ స్మృత తత్క్షణమే వహంతినః సర్వాపదో భక్తి వినమ్రమూర్తిభిః. ఇది ఆఖరి శ్లోకంగా చెప్పుకుంటున్నాం ఈ సూక్తంలో, దేవీ సూక్తంలో. ఇందులో ఏంటంటే ఉద్ధత దైత్యులు అంటే బాగా మదించి విజృంభిస్తున్నటువంటి ఆ దైత్యుల చేత పీడింపబడుతున్న మమ్మల్ని అనుగ్రహించమని మేము ఆ పరమేశ్వరిని ప్రార్థన చేస్తాం. ఈశా అన్నారు ఇక్కడ, అంటే పరమేశ్వరి. ఆ తల్లిని ఎలా నమస్కరిస్తున్నామంటే భక్తి వినమ్రమూర్తివి. మనస్సులో అనుకుంటే చాలదండి, శరీరంతో దాన్ని ప్రకటించాలి. మనస్సులో అనుకుంటే మానసిక పాపాలు పోతాయి, కానీ శరీరంతో చేసినవి ఎక్కువ కదా. అవి పోవాలంటే శరీరం కూడా ఎలా చేయాలంటే భక్తి వినమ్ర, భక్తితో వినమ్రం చేయి, వంచు. ఆ వంచిన శరీరములతో మేము అమ్మవారిని నమస్కారం చేస్తున్నాం. ఎందుకంటే ఆ తల్లి మమ్మల్ని రక్షిస్తుందని ఒక ధైర్యం. ఎంత ధైర్యం అంటే యాచ స్మృత తత్క్షణమేవ హంతిన సర్వాపద, స్మరించిన తక్షణము మా ఆపదలను తొలగిస్తుందమ్మా, అది వీడు చెప్పిన చివరి మాట. అందుకే ఆ తల్లి కూర్మపురాణంలో అమ్మవారు ఒక మాట అంటారు, ఏతి సర్వాన్ పరిత్యజ్య మామేకం శరణం గతాః తేషాం నిత్యాభియుక్తానాం. చూడండి, ఆపదాం పర్వతాన్యపి నాశయామితరాం సర్వాన్. నన్నీ విడిచిపెట్టి నన్నే శరణి వేడిన వాడికి పర్వతాల్లాగా ఆపదలు ఉన్నప్పటికీ వాటిని క్షణంలో నశింపజేస్తా నమ్మి ఇచ్చినటువంటి అభయం అండి, శాస్త్ర అభయం. అందుకు వాళ్ళ ఆ ధైర్యంతో అమ్మ ఇచ్చిన ప్రతిజ్ఞ వాక్యాన్ని ఇక్కడ గుర్తు చేసుకుని అమ్మనే వేడుకుంటున్నారు. ఎప్పుడైతే వీరు ఈ విధంగా ఎదురుగా మూర్తి కనబడకపోయినా అమ్మ అమూర్తముగా సర్వత్రా వ్యాపించి ఉంది, సర్వత్రా వ్యాపించున్నప్పుడు అమూర్తము, అమూర్తమైన అమ్మని ఎప్పుడైతే ప్రార్థన చేశారో ఆవిడ మూర్తముగా కనబడిందిట. సరిగ్గా ఆ సమయంలోనే ఏవం స్తవాదియుక్తానాం దేవానాం తత్ర పార్వతి స్నాతుమభ్యాయౌ తోయే జాహ్నవ్యా నృపనందన. ఈ కథ బట్టి మనకి గౌరీ పార్వతీయే దుర్గా అని, దుర్గయే పార్వతి అని చెప్పబడుతోంది, స్పష్టమైపోయింది. అందుకు పార్వతీదేవి ఆ సమయంలో గంగా స్నానానికి వచ్చింది రండి హిమవత్ పర్వత ప్రాంతానికి. ఎందుకు అప్పుడే రావాలి? వీళ్ళు అప్పుడే స్తుతించారు గనక. కానీ వాళ్ళు స్తుతి విని వచ్చినట్టుగా కాకుండా తనమానాన్ని తాను స్నానం చేయడానికి వచ్చినట్టు వచ్చిందిట. ఆవిడ పుట్టిల్లు హిమవత్ పర్వత ప్రాంతం, ఆ గంగలో స్నానం చేయడానికి వెళ్తోంది. ఆ వెళ్ళేటప్పటికల్లా వీళ్ళందరూ నమస్కారం చేశారు. పైగా ఆవిడ ఎలా ఉన్నది అంటే ఈ సమస్త జగత్తు యొక్క నైపుణ్యము సౌందర్యము కలిసి మూర్తి భవించినట్టుందిట. అంటే బ్రహ్మణ సృష్టి కౌశలం, సమస్తమైన ఈ సృష్టి నైపుణ్యము మూర్తి భవించినట్టున్నది. ఆవిడకు మరొక స్వభావం ఏంటంటే సర్వలోక హితైషిణి, సౌందర్యము సౌజన్యము రెండూ కలిసిన ఆమె దగ్గర. అందుకే సర్వలోక హితైషిణి అమ్మవారు అక్కడ వచ్చారు. అయితే ఆవిడ పక్కన ఒక ఆమె ఉందిటండి, ఈవిడ తెల్లగా తడతళ్ళలాడిపోతుంది, ఆ పక్కన ఒక ఆవిడ నల్లగా ఉందిట. ముందు ఆవిడ గురించి కూడా ఇక్కడ పరిచయం చేస్తున్నారు. ఆవిడేంటంటే కాళీచ్యుక్తా జగద్ధాత్రి నర్మత శంభునా సతి. ఒకప్పుడు శంభు నర్మత, నర్మత అంటే పరిహాసముగా ఆవిడతో కాళీ కాళీ అనేవట. అంటే శివుడు పెళ్లి చేసుకునేటప్పుడు ఆవిడ కాళీయే, నల్లపిల్ల. కాళీ అంటే నల్లనిది అని అర్థం. నల్లపిల్ల నల్లపిల్ల, ఆయన మంచి తెల్లని వాడండి శివుడు, అని తెల్లగా ఉంటాడు పరమేశ్వరుడు. అందుకో శివుడిని మాటి మాటికి ఆట పట్టించేవట, ఏమని నల్లపిల్ల అని. అప్పుడు ఆవిడకి లేభే గౌరం వపుర్దివ్యం తత్వాచ పరమంతపహ, ఆవిడ ఒక శ్రేష్టమైన తపస్సు చేసి గౌరిగా మారిపోయిందట. ఈ మారేటప్పుడు ముందు ఉన్నటువంటి నల్లని శరీర కోశాన్ని ఆవిడ పరిచయించింది. ఆవిడ శరీరమే లీల, మనల్ని పంచభౌతికమైనటువంటి నశ్వర దేహమాది, అది అనశ్వరం అని. ఎప్పుడైతే నల్లని కోశాన్ని విడిచిపెట్టిందో ఆ కోశం కూడా చైతన్యమే. ఇప్పుడు మనలో చైతన్యం ఉంటుంది కానీ మనమంతా చైతన్యం కాదు, మన దేహం అంతా. కానీ తల్లి దేహం కూడా చైతన్య విగ్రహం, సచ్చిదానంద విగ్రహం, జ్ఞానానంద విగ్రహం. అందుకే ఆ తల్లి యొక్క నల్లని కోశం ఉంది, అది ఒక దేవత అయిపోయిందిట. ఇప్పుడు ఈవిడ గౌరిగా ఉంది, ఆ నల్లగా వచ్చిన దేవత ఎప్పుడు ఈవిడ వెంటే తిరుగుతూ ఉన్నదిట. ఎలాగంటే ఒక పుత్రిక వలె, పుత్రిక అని చెప్పారు ఎందుకంటే ఆమె నుంచి వచ్చింది కనుక. అందుకని పుత్రిక అనగానే చిన్నదనుకోవద్దు, ఆవిడంతా ఈవిడంతే. ఆ విధంగా వచ్చింది, దీపం నుండి దీపం వచ్చినట్టు. ఇంకా చెప్పుకోవాలంటే కృష్ణవర్ణ శరీరాత్తు శివానామ్నాచ కౌశికి అతీవ సుందరి. ఆవిడేం తక్కువ అనుకున్నారా కౌశికి? నల్లదనంలో ఎంత అందం ఉంటుందో మా రాముడు చెప్తాడు, మా కృష్ణుడు చెప్తాడు. వాళ్ళిద్దరూ నల్లని వాళ్ళే. రామ అంటే అందగాడు, కానీ ఆయన నీలమేఘశ్యాముడు. కృష్ణుడు అంటే సర్వాకర్షణ శీరుడేని అందగాడు, ఆయన నీలమేఘశ్యాముడే. వాళ్ళిద్దరూ కాళీతత్వమే అని ఇక్కడ మీరు బాగా భావిస్తే, ఆ కాళీతత్వమైన రామకృష్ణులిద్దరిని ఈ వాక్యంలో పెట్టారు. ఇది మంత్రరహస్యం. అతీవ సుందరి, అతీవ సుందరి అంటే లలితా మహాత్రిపుర సుందరి ధ్వని. ఇక్కడ రామ కృష్ణవర్ణ, రామ కృష్ణవర్ణ అంటే రామకృష్ణ భీని స్మరించారు, మీరు పరిశీలించండి ఇక్కడ. కనుక ఆవిడ రామ, రామ రమణలంపట, అత్యంత సుందరి, సుందరి రమణీ రామ. అందుకే అత్యంత సుందరి రమణీయత్వం చేత ఆవిడ రామ అని చెప్పబడుతున్నది. సర్వాకర్షకం చేత కృష్ణ, కృష్ణవర్ణ వినిర్గత. అలా కృష్ణవర్ణ అయిన రామ ఆవిట. ఈవిడితో పాటు వచ్చినటువంటి గౌరీదేవి వీళ్ళందరూ స్తోత్రం విందిట. అక్కడ నిలబడి విని వీళ్ళు ఎవరిని ఉద్దేశించి స్తోత్రిస్తున్నారో అన్నది రెండు ఒక మాట. ఆవిడ చమత్కారం చూడండి ఎంత చక్కగా. సబ్రవీత్తాన్ సురాన్ సుభ్రూర్భవద్భిస్తూయతేత్రక. మీరందరూ ఎంతసేపు కలిసి ఎలుగెత్తి స్తుతించారు, నేను విన్నాను, ఎవరిని ఉద్దేశించి స్తోత్రించారేమిటి అన్నదిట. అప్పుడు ఆ శరీర కోశం నుంచి వచ్చిన ఆవిడ నన్నుద్దేశించే స్తోత్రించారు అన్నదిటండి. ఇక్కడ ఎంత చక్కటి మాటలో చూడండి. బ్రవీత్ శివ అంటే శివ బ్రవీత్, శివ చెప్పినది. శివ అంటే శివాయే సతతన్నమః, నేను చెప్పుకున్నాం కదా. ఆవిడ ఏమందంటే స్తోత్రం మమేతత్క్రియతే. వీళ్ళు నన్నుద్దేశించే చేశారు. ఎందుకు చేశారంటే శుంభదైత్య నిరాకృతై దేవై, ఆ శుంభరాక్షసుడి చేత బాధపడి ఆయన చేత ఓడింపబడిన దేవతలందరూ నన్ను స్తుతిస్తున్నారు. నువ్వు కానీ అనుమతిస్తే నేను వెళ్ళి ఆ రాక్షసుల పని పట్టించి ఇంద్రుడికి ప్రీతి కలిగిస్తాను, ఏమంటావు అన్నదిటండి కౌశికి. అయితే తొందరగా చేసుకొచ్చేయి అన్నదిట ఇప్పుడు గౌరీదేవి. ఎలా వెళ్ళాలో చెప్తోంది. దక్షిణం హిమవత్శృంగం గత్వా త్వం భారతాంతికే, భారతదేశానికి సమీపంలో ఆ హిమవత్ పర్వత ప్రాంతపు దక్షిణ భాగంలో నువ్వు ఉండి దేవకార్యం పూర్తి చేసి, దేవకార్యం విధాయ ఆశు పశ్చాదేహి మమాంతికం, దేవకార్యం పూర్తి చేసుకుని మళ్ళీ నా దగ్గరికి రా అని చెప్పిందిట. ఈ కౌశిక సిద్ధంగా ఉంది. అంటే ఆ శివుడు నల్లపిల్ల అనడం, ఈవిడ తపస్సు చేయడం, ఈవిడిని సిద్ధంగా పెట్టడం దేనికోసం అంటే దీనికోసం అన్నమాట. అంటే వాళ్ళ లీలలు, వాళ్ళ పరిహాసాలు, వారి ప్రణయాలు లోకరక్షణ కోసం ఉంటాయి. అందుకు ఈ కౌశికి అప్పటి నుంచి సిద్ధంగా ఉంది వీళ్ళ రక్షణ కోసం. అప్పుడు గౌరీదేవి అక్కడి నుంచి వినిర్గమించింది. అమ్మ కౌశికీదేవి సిద్ధంగా హిమవత్పర్వత ప్రాంత శిఖరంపై విహరిస్తూ ఉన్నటువంటిది ఆ కౌశికి. ఇక్కడ నుంచి మొత్తం కథ నడుపుతూ ఉన్నది. ఇక్కడ కౌశిక అంటే సాక్షాత్ గౌరీయే, ఇంకా సందేహం లేదు అమ్మవారే. ఆజ్ఞాప్య కౌశికీమేవం అమరాణాం హితాయవై, ఇలా అమరుల హితం కోసం ఆజ్ఞాపించి గౌరీ స్నాతుం జగామహ, స్నానార్థమై గౌరీదేవి వెళ్ళిన తర్వాత అక్కడ సంచరిస్తున్నటువంటి ఈ అమ్మవారిని, తతో అంబికాం పరం రూపం బిభ్రాణాం సుమనోహరం, సుమనోహరమైనటువంటి పరమమైన రూపంట, అత్యంత సుందరాకృతిగా ఉన్నది ఆ తల్లి కౌశికి. ఆ స్వరూపాన్ని చండముండులనేటువంటి ఇద్దరు భృత్యులు చూశారు. ఎవరు భృత్యులు అంటే శుంభనిశుంభుల భృత్యులట, వాళ్ళు చూశారు. అంటే వాళ్ళు చూసేటట్టే తిరిగింది ఆవిడ, ఎందుకంటే ఎందుకు వచ్చిందో పనిచేయాలి కదా. ఆ చండముండులు చూసి అనుకున్నట్ట, ఇంత గొప్ప సౌందర్యవతి అయినటువంటి స్త్రీని ముల్లోకాల్లో మేమెక్కడా చూడలేదు, నిజమేగా. ఆవిడ త్రిపుర సుందరి, ముల్లోకంలో ఏ సౌందర్యం ఆవిడ దగ్గర సరిపోదు, అందుకు వాళ్ళ మాట అన్నారు. అయితే ఎక్కడ ఏ గొప్ప వస్తువు ఉన్నప్పటికీ కూడా అది రాజుకి వెళ్ళాలి, అందుకే రాజుగారి దగ్గర లేని గొప్ప వస్తువు కానీ ఎవరి ఇంట్లో నేను ఉంటే చాలా ప్రమాదం అండి, అది ఎప్పుడప్పుడు రాజు లాగేస్తాడు. అందుకే రాజులకి రత్నభోజులు అని పేరు. రత్నభోజులు అంటే రత్నం అంటే శ్రేష్టం, శ్రేష్టమైన వస్తువులన్నీ రాజు దగ్గర ఉండాలి, ఆయనకంటే తక్కువైనవి మిగిలిన వాళ్ళ దగ్గర ఉండాలి, అందుకే రాజులకు రత్నభుజులు అని పేరున్నది. ఇప్పుడు రాజుగారు ఎవరు? శుంభనిశుంభులు. శుంభనిశుంభులు ఎన్నో దాడులు చేసి ఎక్కడైనా గొప్పవేవి కనబడినా లాక్కొచ్చి వాళ్ళ దగ్గర పెట్టేసుకున్నారు. అలా ఇప్పటికి చాలా పెట్టుకున్నారు. ఆ పెట్టుకున్న రత్నాలు ఎన్నెన్నో ఇక్కడ చెప్తున్నారు. ఏమనంటే, ముల్లోకాల్లో యాని రత్నాని మణయో గజ అస్వాధీనివై ప్రభో త్రైలోక్యేతు సమస్తాన్ని సంప్రతం భాంతితే గృహే, అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఒక్క ఇన్ని రత్నాలు పెట్టుకున్న వీళ్ళు ఈ స్త్రీరత్నాన్ని పెట్టుకోలేదే. అసలు ఆ రత్నాలన్నిటికంటే గొప్పది ఈ రత్నమే. వాళ్ళు నిజంగా రాక్షస బుద్ధితో చెప్పినా నిజం చెప్పారు. సృష్టిలో అన్ని రత్నాల కంటే గొప్పది ఆ తల్లి అనబడే రత్నమే. అయితే అసురు బుద్ధితో భావించారు కనుక దాని ప్రభావం వాళ్ళకి తప్పదు. తిన్నగా వెళ్ళి ఆయనతో చెప్పేస్తాం, మేము ఒక అద్భుతమైన స్త్రీరత్నాన్ని చూసాం, లోకంలో ఉన్న ప్రతి రత్నముని దగ్గరకు వచ్చింది కనుక ఈ స్త్రీరత్నం ఇంతవరకు రాలేదంటే నీ దగ్గర ఒక మైనస్ ఉన్నట్టే, లోపం ఉన్నట్టే. ఆ లోపం కూడా పూర్తయిన పూర్ణుడు కావాలి అంటే ఆ స్త్రీరత్నాన్ని తీసుకురావాలి. పూర్ణత్వం కావాలంటే అమ్మే కావాలండి. అదే పైగా నీ దగ్గర ఉన్న శ్రేష్ఠ వస్తువులు ఏమిటంటే అని ఇక్కడ చెప్తున్నాడు. వరుసగా లిస్టు ఏముంది, లిస్టు చెప్పాడు అనుకోవద్దు. ఇక్కడ చెప్పిన వాటిని దివ్య రత్న వస్తువులు. ఇది అనుష్ఠానం చేసేటప్పుడు ఈ పారాయణ చేస్తే ఈ దివ్య రత్న దేవతలందరూ అనుగ్రహిస్తారు. అందుకే దీన్ని హోమంలో పారాయణలో కూడా వినియోగిస్తాం. ఒక స్తోత్రాలు మాత్రమే కాదు, కథలో చెప్పినటువంటి ప్రతి వస్తువు కూడా మనల్ని రక్షించడం కోసం అక్కడ ఉంది. ఇందులో దివ్యమైన రత్నముల పేర్లు, అదేవిధంగా దివ్య వస్తువులు, దివ్యమైన జంతువులు ఇత్యాదులన్నీ చెప్పబడుతున్నాయి. అంటే సృష్టిలో ఉన్న సమస్త శ్రేష్టములైన వస్తువులన్నిటి ఇక్కడ స్మరించడం చేత ఇది ఒక విభూతి యోగం అని చెప్పబడుతున్నది. ఎందుకంటే సృష్టిలో ఎక్కడెక్కడ గొప్పతనం ఉందో అదంతా అమ్మవారే అని చెప్పినప్పుడు ప్రతిదానిలో గొప్ప వస్తువుని ఇక్కడ చూపిస్తున్నాడు. ఏనుగుల్లో ఐరావతం, అశ్వముల్లో ఉచ్చైశ్రవం, హంసల్లో బ్రహ్మగారి హంస, ఇలా చెప్పడం వల్ల మనకి విభూతి యోగం వచ్చిందా లేదా? అయితే విభూతులన్నీ అసురుల ఆక్రమణలో ఉన్నాయి, కానీ ఇవన్నీ అమ్మవారివైన ఎరుకు కలగాలి, అది ఇందులో చూపిస్తున్న సూచన. అయితే ఇక్కడ చెప్తున్న వాటిలో కొన్ని కొన్ని మనం చెప్పుకుందాం. గజశ్రేష్టమైనటువంటి ఐరావతం, పారిజాత వృక్షం, ఉచ్చైశ్రవం అనే గుర్రము, పైగా నీ వాకిట్లో ఉన్నది ఏమిటంటే విమాన హంసయుక్తం, హంసలతో ఉన్నటువంటి విమానం. అది ఎవరిది అంటే వేదసహ అద్భుతం, బ్రహ్మగారి నుంచి కొట్టుకొచ్చింది, అది బ్రహ్మలోకం నుంచి కొట్టుకొచ్చేట, అది కూడా అక్కడే ఉన్నది. పైగా నిధిరేష మహాపద్మ సమానీతో ధనేశ్వరాత్, కుబేరుడి నుంచి తీసుకువచ్చినటువంటి మహాపద్మం అనే నిధి, అది ఉంటే అఖండ ఐశ్వర్యం వస్తుంది. అదేవిధంగా సముద్రాధిష్టాన దేవత నుంచి నువ్వు లాక్కు వచ్చినటువంటి పద్మముల మాల, అది కూడా నీ వద్ద ఉన్నది. అలాగే వరుణుడి యొక్క ఛత్రం ఒకటి ఉన్నది, అది కూడా తీసుకొచ్చి పెట్టుకున్నావు నువ్వు. ఆ ఛత్రం ఎలా ఉంటుందంటే దాని నుంచి బంగారు బిందువులు పడుతూ ఉంటాయి, ఎప్పుడు బంగారు ద్రవ బిందువులు పడుతూ ఉంటాయి. ఛత్రంతే వారుణంగే కాంచన స్రావితిష్ఠతి. అంతేకాదు ప్రజాపతుల దగ్గర ఉన్నటువంటి గొప్ప రథం నీ దగ్గర ఉన్నది. అలాగే మృత్యుదేవత నుంచి నువ్వు గొప్ప శక్తిని లాగావు, ఉత్క్రాంతిదము. ఇవన్నీ కూడా చెప్పేటప్పుడు ఆ దేవత యొక్క విశేషాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఉత్క్రాంతిదం, ఉత్క్రాంతి అంటే మరణ సమయంలో ఉత్కృష్ట స్థితికి వెళ్ళడు. మృత్యువు మహాత్ముల విషయంలో ఉత్క్రాంతిగా వస్తుంది, సామాన్యుల విషయంలో నరకాదుల్లో పడేస్తుంటుంది. కానీ మృత్యువు దగ్గర నువ్వు ఉత్క్రాంతి, పైకి తీసుకు వెళ్ళగలిగే శక్తి ఏదో అది లాక్కొచ్చట్టు ఇక్కడ. ఇవన్నీ చెప్పడంలో మృత్యుదేవత యొక్క విభూతి ఉత్క్రాంతి, విభూతిని విధంగా చూపిస్తున్నాడు. అదేవిధంగా వరుణుని యొక్క పాశము నీ సోదరుడి చేతికి ఇచ్చేశా నువ్వు నిశుంభుడికి. సముద్రంలో పుట్టిన సమస్త జాతుల రత్నాలు ఆ నిశుంభుడికి అందజేశావు. అగ్నిదేవుడి నుంచి తీసుకువచ్చినటువంటి దివ్యమైన వస్త్రములు నీ దగ్గర ఉన్నాయి. ఇలా సమస్త శ్రేష్ఠ వస్తువుల్ని తీసుకొచ్చావు, కానీ ఈ స్త్రీరత్నం మాత్రం నీ దగ్గర లేదు, కానీ గొప్ప వస్తువు కనబడింది అని చెప్పడానికి వచ్చాం. ఎంత ప్రభుభక్తి పరాయణులండి మహానుభావులు. ఎప్పుడైతే ఈ విధంగా చెప్పారో వెంటనే శుంభనిశుంభులు ఆహా అని ఆలోచించి గొప్ప వస్తువులన్నీ లాక్కోవాలి కనుక వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సుగ్రీవుడు అనబడేటువంటి దూతని పంపించారు. ఈ సుగ్రీవుడికి రామాను సుగ్రీవుడికి సంబంధం లేదు, వీడు వీడే ఈ సుగ్రీవుడిని పంపించారట. వీడికి ఏం చెప్పాలో ట్రైన్ అప్ చేసి పంపించారు. ఇప్పుడు తిన్నగా బయలుదేరి అమ్మవారితో మాట్లాడుతున్నాడు. చూడండి ఎంత పొగరో. అక్కడికి వచ్చి వచ్చేటప్పటికల్లా హిమవత్పర్వత శిఖరం మీద ఆవిడ కూర్చునింది. ఆవిడ వచ్చింది ఈ పని కోసం కనుక అందుబాటులోనే ఉంటుంది. అప్పుడు వాడు వచ్చి శ్లక్ష్ణం మధురయాగిర, అతి మధురంగా మాట్లాడేట, చాలా ఉన్నది ఉన్నట్టు చక్కగా చెప్పేట. వాళ్ళు ఏం చెప్పమన్నారు, అది దేవి సంబోధన బాగుంది. దైత్యేశ్వర శుంభ త్రైలోక్యే పరమేశ్వర. ముల్లోకాల్లో పరమేశ్వరుడైన మా దైత్యేశ్వరుడు శుంభుడు పంపించినటువంటి దూతని నేను. పైగా అతను ఎటువంటి వాడు, ఆయన ఆజ్ఞకి దేవతల దగ్గర కూడా తిరుగులేదు, సమస్తములైన శత్రువుల్ని జయించినటువంటి వాడు. వాడు చెప్పమన్న మాటలు నీకు చెప్తున్నాను. ఇక్కడి నుంచి అతడేం చెప్పాడు, అతడు చెప్పింది ముల్లోకాలు నావి, దేవతలందరూ నా చెప్పు చేతల్లోని వారు, యజ్ఞభాగాలన్నీ కూడా నేనే స్వీకరిస్తూ ఉన్నాను, అన్ని శ్రేష్ట వస్తువులు నా దగ్గర ఉన్నాయని ఇక్కడ కొన్ని ఏకరువు పెడతారు, మరికొన్ని ఇందాక చెప్పనివి మరికొన్ని ఇక్కడ వస్తాయి. ఈ శ్రేష్ట వస్తువులన్నీ నా దగ్గర ఉన్నాయి, మరి శ్రేష్ట స్త్రీవైన స్త్రీరత్నం కూడా నువ్వు కూడా నా దగ్గర ఉండడం నీకు మంచిది, నాకు కీర్తి. అది స్త్రీరత్న భూతాం త్వాం దేవి లోకే మన్యామహే వయం. నాకు తెలిసిన వార్తలు బట్టి నువ్వు స్త్రీరత్నమవు అని మేము అనుకుంటున్నాం. సత్వమస్మానుపాగచ్చ యత్నరత్న భుజో వయం. మేము రత్నభోజులు గనక నువ్వు మా వద్దకు వచ్చి మా ఇద్దరిని చేపట్టు, మాం వా మమానుజం వాపి, నన్ను గాని లేదా మా అనుజుడే నిశుంభం ఉరు విక్రమం చేపట్టు, అప్పుడు నువ్వు కూడా రత్నములు సరి అయిన చోటుకు వచ్చినటువంటి గౌరవాన్ని నువ్వు పొందగలవు అని ఎప్పుడైతే చెప్పాడో అమ్మవారు విని మాట్లాడుతున్నట్ట. ఇత్యుక్తా సా తదాదేవి గంభీర అంతస్మిత జగౌ. చక్కటి మాట, గంభీర అంతస్మిత. ఆవిడ లోపల లోపల నవ్వుకుంటోందిట, గంభీరమైన లోతైన నవ్వు నవ్విందిటండి ఆవిడ. ఆ నవ్వి మాట్లాడుతోంది. మాట్లాడుతున్న ఆవిడ ఎవరు అనేది ఒక్క వాక్యంలో కింద చెప్తున్నాడు వ్యాసుడు. దుర్గా భగవతి భద్ర యయేదం ధారయతే జగత్. దుర్గా భగవతి భద్ర ఆవిడ. ఈ మూడు పదాలకు మనం అర్థం చెప్పుకున్నాం. ఆ మూడు అయిన తల్లి, ఏ తల్లి, యయా ఇదం జగత్ ధార్యతే, ఏ తల్లి చేత ఈ జగత్తంతా ధరింపబడుతున్నదో ఆ దుర్గ, ఆ భగవతి, ఆ భద్ర చిరునవ్వుతూ నవ్వుతూ మాట్లాడుతున్నదట. నువ్వు చెప్పిన మాటలు చాలా బాగున్నాయి, సత్యముక్తం త్వయానత్ర, నువ్వు చెప్పింది పూర్తిగా సత్యమే. నిజమా అమ్మలా అనొచ్చండి, సత్యమేనని సత్యమే. వాడు ఏమన్నాడు, స్త్రీరత్నముల్లోకెల్లా నువ్వు శ్రేష్టమేనని సత్యమే. అదే అనమాట, చక్కగా నువ్వు చెప్పింది నిజమే. ఇప్పుడు ముల్లోకాలకి ప్రభు నిశుంభుడు, అది నిజమే. నిజమే కదా, ఇప్పుడు ముల్లోకాలకి ప్రభు నిశుంభుడు, అందుకే అది నిజమే. అయితే నువ్వు చెప్పిన మాట ప్రకారంగా నిశుంభుణ్ణో నిశుంభుణ్ణో చేపట్టాలి. ఇలాంటి సందర్భం నాకు వస్తుందని తెలియక నేను ఎప్పుడో ఒక ప్రతిజ్ఞ పట్టేసేనే అని నేను చేయమంటావు అన్నమాటను దాటను కదా. కనుక ప్రతిజ్ఞ నేను ఇప్పుడు నెరవేర్చుకోవాలి గనక ఇలా నువ్వంటే అలా వెళ్ళి చేపట్టలేను. ఆ ప్రతిజ్ఞకు తగ్గట్టు ఉండాలి. ఏమిటా ప్రతిజ్ఞ అంటే, యోమాం జయతి సంగ్రామే యోమే దర్పం వ్యపోహతి. ఈ శబ్దాలు గుర్తుపెట్టుకోండి, తర్వాత మనకు వస్తాయి. యోమాం జయతి సంగ్రామే యోమే దర్పం వ్యపోహతి యోమే ప్రతిబలోకే సమే భర్త భవిష్యతి. ఇది ఈవిడ చెప్పినటువంటి గొప్ప మాట. ఎవరు నన్ను యుద్ధంలో జయిస్తారో నా దర్పాన్ని, అంటే నన్నెవరూ జయించలేరు దర్పం నాకుంది, ఆ దర్పాన్ని ఎవరు పోగొడతారు, ఎలా పోగొట్టాలి, యుద్ధంలో నన్ను జయించి నా దర్పాన్ని ఎవరు పోగొడతారో, పైగా నాకు సరి సమానమైన బలము ఎవడో వాడే నా భర్త అని ఒకప్పుడు ప్రతిజ్ఞ చేశాను. నేను నన్ను ఏం చేయమంటారు. కనుక శుంభనిశుభులు చాలా గొప్పవారే, చేపట్టాల్సిందే. కానీ నా ప్రతిజ్ఞ ఇది గనక, నన్ను యుద్ధంలో జయించి నాకు సమానమైన వాడు అని నా యొక్క దర్పాన్ని పోగొట్టేవాడే అయితే వాడిని స్వీకరిస్తాను గనక యుద్ధంలో వచ్చి జయించమను. అప్పుడు తప్పకుండా నా చేతిని వాడు పుచ్చుకుంటాడు. ఎంత చక్కగా చెప్తుందో చూడండి. తదాగచ్చత్ శుంభోత్ర నిశుంభో వా మహాసుర. నా ప్రతిజ్ఞ ప్రకారంగా నువ్వన్నవే శుంభుడు కానీ నిశుంభుడు కానీ అని వాళ్ళిద్దరు ఎవడు కానీ ఇక్కడ రమ్మను. మా జిత్వా కించిరేణ అత్ర, వచ్చి హాయిగా అలాగూ బలవంతులు అన్నావు గనక నన్ను జయించమను. అప్పుడు వాళ్ళకి పాణిం గృహ్ణాతుతే లఘు, నా చేతిని తొందరగా అందుకోమను అన్నాడు. చేతిని తొందరగా అందుకోమను అంటే అర్థం ఏంటి, ఒక్కడు కొడతాను వాళ్ళకి చేతితో తింటారని చెప్పడం అది. అందుకని పాణిగృహ్ణాత కాదు ఇక్కడ, పాణిగ్రహణం అని కాదు, నా చపేటం తింటారని అర్థం అంట. చపేటం అంటే కొడుతుంది చేత్తో, చేత్తో కొట్టి ఆయుధాలు కానీ ఇవన్నీ చేతి దెబ్బలే కదా, కనుక వాళ్ళు తొందరగా వస్తే నా దెబ్బ తింటారు అది అనమాట అర్థం ఇక్కడ. అందుకు పాణిం గృహ్ణాతమే లఘు, లఘు అంటే చెప్పుకున్నాం కదా వెంటనే, ఏం ఆలస్యం అది, ఇలా వస్తారు వాళ్ళు పరిపూర్తి అయిపోతుంది. ఇంత చక్కగా చెప్పగానే ఇప్పుడికి మహాకోపం వచ్చింది, నీకు గర్వం ఎక్కువైపోయింది అన్నాడు వెంటనే. అవలిప్తాసమైవంతం దేవి బ్రూహి మమాగ్రత, నువ్వు నా ముందు ఇలా మాట్లాడడానికి వీల్లేదు, ఎందుకంటే శుంభ నిశుంభుల దూత అనగానే వణికిపోయి మాట్లాడాను, నువ్వు చాలా ధైర్యంగా మాట్లాడుతున్నావు. ఎవరనుకుంటున్నావు శుంభ నిశుంభులు, అసలు శుంభ నిశుంభులు దాకెందుకు, వాళ్ళు భృత్యులు చండముండులు, వాళ్ల ముందు కూడా నువ్వు నిలబడలేవు సుమా అని. అయితే పైగా నువ్వు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోతే వాళ్ళని జుట్టు పట్టుకు తీసుకెళ్తారు సుమా. కేశాకర్షన్ నిర్ధూత గౌరవామాగమిష్యసి, అలా జుట్టు పట్టుకు తీసుకెళ్లే గౌరవం తెచ్చుకోకు అనగానే అప్పటికి ఆవిడ నిగ్రహించుకుందండి. నిగ్రహించుకుని నిజమేలే, నువ్వు చెప్పింది నిజమే, కానీ నా ప్రతిజ్ఞ మాట మర్చిపోతున్నావు నువ్వు. కిం కరోమి ప్రతిజ్ఞామే, నేనేం చేస్తానో ప్రతిజ్ఞ పట్టుకు కూర్చున్నాను, నేను మాట దాటకూడదు కదా. అందుకు తొందరగా వెళ్ళిపోయి వాళ్ళని ఇక్కడ రమ్మను యుద్ధానికి, అది చెప్పింది ఆ తల్లి. మరి వీడు చేసేదేం లేక వెళ్ళి చెప్పాడు. చెప్పగానే వెంటనే తస్య దూతస్య తద్వాక్యం ఆకర్ణ్య అసురరాట్టత, ఆకర్ణ్య అసురరాట్టత, ప్రస్తుతం సురరాట్టుగా చలామణైపోతున్న అసురరాట్టు వాడు సక్రోధ ప్రాహ దైత్యానామధిపం ధూమ్రలోచనం, వాడి దగ్గర ఉన్నటువంటి ప్రధాన రాక్షస సేనాపతి అయినటువంటి ధూమ్రలోచనుడితో చెప్తున్నాడు. ఈ పేర్లు చూడండి చాలా చక్కగా ఉంటాయి, కొత్త కొత్త పేర్లు. ధూమ్రలోచనుడితో అంటున్నాడు, హే ధూమ్రలోచన, ఆశుత్వం ససైన్య పరివారత, నువ్వు తొందరగా బయలుదేరి ఆమెని జయించిరా. మా దాకా ఎందుక, ధూమ్రాక్షుడు చాలు అనగానే వాడు బయలుదేరేట. ఎంతమంతో బయలుదేరింటే వృతషష్ట్యా సహస్రాణం అసురాణం ధృతం వ్యయౌ, మొత్తం 60,000 మంది రాక్షసులతో కూడిన సేనతో వెళ్ళేట. ఇంత సేన అనగానే మనం ముందే చెప్పుకున్నాం, ఇది జరుగుతున్న భూమిక వేరు, అదొకటి. ఈ 60,000 అనే దాని సంఖ్యకు కూడా ప్రాధాన్యం ఉన్నది ఇక్కడ. ఈ విధంగా చెప్పగానే అతను బయలుదేరాడు తిన్నగా. ఆ వెళ్ళేటప్పటికల్లా ఆవిడ కూర్చునుందుట సింహవత్పర్వత శిఖరం మీద. అప్పుడు అతడు వచ్చి మళ్ళీ బీరాలాపములన్నీ పలికాడు, నువ్వు కానీ రాకపోతే నిన్ను నేను లాక్కుని మరీ తీసుకెళ్తాను సుమా అన్నట్ట. అప్పుడు వెంటనే ఆ తల్లు అంటోంది, ఆమె సహనం చూడండి, దత్యేశ్వరేణ ప్రహితో బలవాన్ బలసంవృత, ఓహో రాక్షసరాజు సమస్త సైన్యములతో నిన్ను పంపాడనమాట, చాలా బాగుంది, రా నీ బలమేంటో చూపించు, ఇక్కడికి తీసుకురా రా అన్నది ఇంతే. అందుకు బలాన్నైసి మామేవం తతక్కింతే కరోమ్యహం, నువ్వు బలవంతంగా నన్ను తీసుకెళదాం అనుకుంటున్నావు గనక నువ్వు అప్రయత్నమే చేస్తే నేనేం చేయగలను అందుట. బలవంతంగా నువ్వు తీసుకెళ్లాలనుకుంటే నేనేం చేయగలను అన్నది. అనగానే వీడు మహాకోపంగా ఆమె మీదకు దుమికెట్ట వచ్చి ఇత్యుక్త సభ్యదావత్ అసురో ధూమ్రలోచన, ఆ మీదకు దుమగ్గానే ఆ దుముకుతున్న వాడిని హుంకారేణైవ తం భస్మ సాచకార అంబికా తథా, ఆ దుముకుతున్నప్పుడు అంతవరకు నవ్వుతూ మాట్లాడుతున్న తల్లి ఒక్కసారి కళ్ళు ఎర్ర చేసి హుంకరించిందిట. ఆ హుంకారానికి ధూమ్రలోచనుడు అక్కడికక్కడే భస్మైపోయాడు. ఇక్కడ హుంకార మాత్రం చేత ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ హుం బీజాక్షరాన్ని నిక్షిప్తం చేశారు, ఇది మహామంత్ర బీజం. ఇక్కడ శ్లోకంలో ఉచ్చరించబడిన దగ్గర నేను సభలో చెప్పగలుగుతున్నాను, హుం అనేది బీజాక్షరం. ఇది దీనిలో అతి రహస్యం ఏంటంటే, మన అమ్మవారిని ఉద్దేశించి సాధన చేస్తూ ఉంటే ప్రథమంగా మనకు కలిగినటువంటి స్పందన నాదస్పందన. సాధన దశలు మంత్రం కానీ ప్రణవం లేదా ఓంకార జపాలు కానీ లేదా నామస్మరణ కానీ, ఈ స్పందన వల్ల మనలో కలిగిన శబ్ద చైతన్యం ఏదైతే ఉంటుందో అది వెంటనే మీలో అసురత్వం మీద దాడి చేయడం మొదలు పెడుతుంది. అది ఆ దాడిలో మొట్టమొదటి ధూమ్రలోచనుడిని కొట్టేసిందండి ఇక్కడ. ఇది ఒక విధంగా సాధన దశలో ప్రారంభమైన శబ్ద చైతన్యం యొక్క స్పందన, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అందుకు హుంకారేణేవా, ఆ శబ్దస్వరూపం ఆవిడే కదా పరాప్రత్యక్షితి రూప. ఆ హుంకార మాత్రం చేత ధూమ్రలోచనుడు దగ్ధమయ్యాడు. ధూమ్రలోచనుడు అనే మాటకు అర్థమేంటి, ధూమ్రలోచన అంటే పొగచూరిన కళ్ళవాడు. ఎంత అందమైన పేరండి, మసక బారిన కళ్ళువాడివి, అదేం గొప్ప విషయమా అంటే సత్యాన్ని తెలుసుకోలేడు వాడు, దృష్టికి జ్ఞాన సంస్కారము లేదు, ఎదురుగుండా పరాతత్వాన్ని కనబడుతూ ఉన్నా గ్రహించలేకపోవడం పొగచూరిన కళ్ళు అది. అందుకు సత్యాన్ని తెలుసుకోలేనటువంటి ఆ పొగచూరిపోయిన కళ్ళ లక్షణాన్ని ధూమ్రలోచన అనే పేరుతో చెప్పడంలోనే ఇదంతా కూడా సంకేతవాదం మనకు చెప్తూ ఉన్నాడు. ఆ ధూమ్రలోచన మనలోనే ఉన్నాడు, ఎంత చెప్పినా భగవత్ స్పృహ కలగకపోతే ఆ ధూమ్రలోచన లక్షణం. నువ్వు చేస్తున్న అనుష్ఠానంలో వచ్చే ప్రథమ శబ్ద చైతన్యం దాన్ని తొలగిస్తుంది ముందు, అది దృష్టి మరల్చుతోంది క్రమంగా అనమాట, అది చూపించడం. అద క్రుద్ధం మహాసైన్యం అసురాణాంత ధాంబిక, ఎప్పుడైతే ఈ విధంగా అసురుడు పోయాడో సైన్యం అక్కడ ఉంది, ఎంత 60,000 మంది అసుర సైన్యం. సాధారణం కొట్టేటప్పుడు సైన్యాన్ని కొట్టి వాళ్ళతో వచ్చిన అధ్యక్షుని కొడతారు, కానీ ఇక్కడ ముందు వీడిని కొట్టారు అమ్మవారు. ఎప్పుడైతే వీడు దగ్ధమయ్యాడో మొత్తం అసుర సైన్యం అంతా మీదకు దుమికిందట. రకరకాల బాణాలు శక్తులు గొడ్డళ్ళు ఇవన్నీ వేసారట, వివిధములైన పరస్వధై రకరకములైన ఆయుధాలను అమ్మపై ప్రయోగించారు. వాటన్నిటినీ అమ్మ అవలీలగా తిప్పికొడుతోంది. అప్పుడు విజృంభించిందట అక్కడ ఉన్నటువంటి సింహం, తతోద్ధుత సటక్కోపాత్ కృత్వానాదం సుభైరవం పపాత అసురసేనాయాం సింహో దివ్యాస్వహావన. ఇక్కడ సింహం విజృంభణ చాలా గొప్పగా చూపిస్తున్నారు, మన సింహ విజృంభణని ధ్యానించండి ఒక్కసారి. ఒక్కసారి నాదం చేసి జూలి విదిల్చి దుముకింది. ఆ దుముకుతోనే ఎగిరి పంజాత కొట్టిందట వేగం. ఒక అటు ఇటు తిరుగుతున్నప్పుడు జూలు విదిలింపుకి కొందరిని మరణింపజేసింది, గర్జనతో కొందరిని సంహరింపజేసింది. కాంశ్చిత్ కరప్రహారేణ దైత్యాన్, పంజాతో కొట్టింది కొందరిని. ఆస్యేన చాపరాన్, తన నోటితో అంటే దంష్టలతో చంపింది కొందరిని. కొందరిని వాళ్ళ వక్షస్థలం మీద దూకిందిట. అంత సింహదేహం ఒక్కసారి తగలగానే వాళ్ళు గుండెలు పగిలి చచ్చారు చాలామంది. పాటయామాస నఖై, తన గోళ్లతో చీల్చిందిట. తలప్రహారేణ శిరాంశి, అంతేకాదు కొందరి యొక్క శిరస్సుల్ని పంజాతో కొట్టిందిట. కొట్టగానే శిరస్సులు ఎగిరిపోయాయి. ఎందుకు ఇంత సింహకథ చెప్తున్నారు జాగ్రత్తగా చూడండి. విచ్ఛిన్న బాహుశిరస కృతాస్తేన తథా పరే, కొందరి యొక్క భుజాలని స్కంధాలని పీకివేసిందట. జూలు విదిల్చుతూ కొందరు ఉదరాలని చీల్చి రక్తం తాగింది. ఈ విధంగా విజృంభించింది దేవీ వాహనమైనటువంటి ఆ సింహము. ఇదంతా కూడా ఈ సింహం యొక్క ఒక్కొక్క భాగాన్ని చూపించారు కదా, ఏ భాగాన్ని కొట్టింది, ఏ భాగంతో కొట్టింది అనేది ఇక్కడ మనం భావిస్తే అమ్మవారి సింహవాహనాన్ని నమస్కారం చేసుకుందాం. ఈ సింహవాహనం ఎవరిచ్చారు అమ్మవారికి గుర్తుంది కదా, మహిషాంతకరి హేమవంతుడు ఇచ్చారని చెప్పుకున్నాం. కానీ అమ్మవారు ఏ స్వరూపం ధరించినా ఈ సింహవాహనం ఉంటుంది. శ్రీమత్ సింహాసనేశ్వరి అని మూడో నామంలోనే చెప్పుకున్నాం. మనకు ప్రధానం సింహవాహనమే. ఎలాగైతే విష్ణువు గరుత్మంతుడు, శివునికి నంది, ఎలాగో అమ్మవారికి సింహం అలా ఉంటుంది. దీనికి శివపురాణం సోమనంది అని పేరు చెప్పింది. సోమనంది అమ్మవారు తపస్సు చేస్తున్న పుట్ట శివుని కోసం సింహం ఒకటి వచ్చి రోజు అమ్మవారిని కొలుచుకుని అక్కడ అలా ఉండేదిట. వివాహం తర్వాత కూడా ఈ సింహం వచ్చిందిట. అప్పుడు నన్ను కొలుచుకున్నటువంటి ఆ దివ్యమైన సింహం ఎప్పుడూ నా దగ్గర ఉండేటట్టుగా, దానికి ఆసనం, నాకు వాహనము ఆసనం అయ్యేటట్టుగా అనుగ్రహిస్తున్నాను అందిట అమ్మవారు. అప్పుడు దివ్యశక్తులు ఇచ్చింది, సర్వదేవతాత్మకమైన శక్తుల్ని ఆవహింపజేసిందిట ఆ సింహంపై. అది సోమనంది అని మనకు శివపురాణం చెప్తున్నటువంటి కథ. ఇది కాకుండా సింహము ఒక మంత్రం. ఇప్పటి వరకు మీరు విన్న కథలో ఆమె అవయవాలు వర్ణించారు, రూపాన్ని చూపించారు. అది విన్నవారందరికీ సింహరక్షణ లభిస్తుంది. అది ఇదంతా కూడా మనం అనుష్ఠానం చేసుకుంటున్నామని ముందు నుండి చూపిస్తున్నాను. ఈ సింహము యొక్క స్వరూపాన్ని మంత్రశాస్త్రం చాలా అద్భుతంగా చెప్తోంది. అమ్మవారిని పూజించే ముందు సింహాన్ని ఆరాధన చేయాలి. ఎలాగైతే శివారాధనకు ముందు నందిని, విశ్వారాధనకు ముందు గరుడాల్వారిని ఆరాధిస్తామో, అలాగే అమ్మవారికి పూజకు ముందు సింహవాహనం ఆరాధించాలి. అయితే సింహవాహన మంత్రం ఒకటి ఉంది, బీజాక్షరమయంగా ఉంటుంది. బీజాక్షర సహిత మంత్రం సభల్లో చెప్పకూడదు. అయితే అందరూ అనుష్ఠించే దగ్గర ఒక సింహమంత్రం ఉంది. ఇది భక్తిగా అనుకుంటే మాత్రం సింహరక్షణ బాగా లభిస్తుంది. అందరి క్షేమం కోసమే అమ్మ అనుమతితో ఇక్కడ చెప్తున్నాం. శ్రీ సింహాయ మహాబలాయ నమః, ఇంతే చిన్న మంత్రమే. శ్రీ సింహాయ మహాబలాయ నమః. అమ్మని ఆరాధించే ముందు ఈ దేవీ సూక్తమును చదువుకునే ముందు ఒకసారి చదవండి. ఇది మనకు దృఢత్వాన్ని ఇస్తుంది. ఈ సింహ ధ్యానం ఒకటి చాలా విశేషమైనది. గ్రీవాయాం మధుసూదనోస్య శిరసి శ్రీనీలకంఠస్థిత శ్రీదేవి గిరిజాలలాట ఫలకే వక్షస్థలే శారద షడ్వక్త్రో మణిబంధ సంధిషు తథా నాగాస్తు పార్శ్వస్థితాః కర్ణౌ యస్య తు చాస్వినౌ స భగవాన్ సింహో మమాస్త్విష్టదః. ఇందులో చివరికి సింహో భగవాన్ సింహః మమ అస్తు ఇష్టదః, ఇది భగవానుడైన సింహము నాకు అన్నభీష్టములు నెరవేర్చుగాక అనే మకుటంతో ఐదు శ్లోకాలున్నాయి. నేను ఐదు శ్లోకాలు చదివి చెప్తే మిగిలిన కథకి అవాంతరం ఏర్పడుతుంది గనక ఐదు శ్లోకాల భావాన్ని మీకు చెప్తా. సింహం శరీరంలో ఎక్కడెక్కడ ఏ దేవత ఉంటుందో చూపిస్తున్నారు. కనుక వాహనాలు అనగానే ఏదో వాళ్ళు తెచ్చుకున్న పనికి తెచ్చుకునే జంతువు వెహికల్ అనుకోవద్దు, సర్వదేవతాత్మకం అది కూడా. అందుకే వాహనం కూడా ఆ దేవతా విభూతంతా ఉంటుంది. ఏ దేవత ఏ వాహనం మీద ఉందో ఆ దేవత విభూతంతా వాహనంలో ఉంటుంది. అందుకు వాహనము ఆయుధములు ఇవి ఆ దేవతకి భిన్నములు కావు, ఇది తెలుసుకోవాల్సింది. అందుకు ఆయుధ దేవతల్ని వాహన దేవతని ఆరాధించడం కనబడతాయి. సవాహన సపరివార సశక్తికా అని అమ్మవారిని ఆరాధన చేస్తామా లేదా? సవాహన ఆ వాహనం ఇది. ఆమె కంఠమునందు, సింహము యొక్క కంఠమునందు మధుసూదనుడు, శిరస్సునందు నీలకంఠుడు, లలాటములో లక్ష్మీదేవి పార్వతీదేవి, వక్షస్థలంలో శారదాదేవి, మణిబంధ సంధులు అంటే వాటికున్న మూచేతులయందు సుబ్రహ్మణ్యస్వామి, పార్శ్వముల్లో నాగదేవతలు, కర్ణాలలో అశ్వినీ కుమారులు ఇవి ఉంటాయి. అటువంటి సింహమూర్తి నా అభీష్టములు నెరవేర్చుగాక. నేత్రముల్లో సూర్యచంద్రుడు, దంతముల్లో అష్టవశువులు, జిహ్వలో వరుణుడు, గర్జనలో శ్రీ చర్చికా చండికా అనే రెండు శక్తులు ఉంటాయి. గర్జనలు, సింహ గర్జనలు చూడండి, చర్చిక చండిక. ఇంకా గండఫలకములు, చెంపల్లో యక్షుడు యములు ఉంటారట. ఇక ఓష్ఠయుగ్మం ఆ రెండు ఆ పైభాగం కింది భాగము నోటికి వాటిల్లో రెండు సంధ్యాదేవతలు ఉంటారు. ఇక పీఠమందు వజ్రాయుధం ధరించిన ఇంద్రుడు ఉంటాడు. పీఠం అంటే వీపు, వీపు భాగమునందు ఇంద్రశక్తి ఉంటుంది. గ్రీవాసంధిషు ఆ మెడ యొక్క సంధి స్థలంలో 27 నక్షత్ర దేవతలు ఉంటారు. హృదయంలో సాధ్య అనబడే దేవత ఉంటుంది. ఆ ప్రౌఢంగా ఉంటుంది, మంచి బలంగా. ఆ ప్రౌఢత్వంలో తమస్ అనబడేటువంటి శక్తి ఉంటుంది. క్రౌర్యంలో పూతన అనబడే శక్తి ఉంటున్నది. ఇవి సంహార శక్తులు. ప్రాణంలో మాతృకా శక్తులు ఉంటాయి. అపానంలో పితృదేవతలు ఉంటారు. రూపంలో లక్ష్మి ఉంటుంది. కేశములయందు కిరణములుంటాయి. ఇది వివరించారు ఇక్కడ. ఇవి ధ్యానిస్తూ వెళ్తూ ఉంటే మన సమస్త సింహాన్ని ఇక్కడ ఈరోజు ఇక్కడ ఆవాహనం చేసుకున్నట్టు భావించుకోవచ్చు మనల్ని రక్షించడం కోసం. మేరు సాదృషణీ అండకోశములో మేరు పర్వతము, లింగమనందు సముద్రములు, స్వేదమందు నదులు, వాలం తోకయందు సహదేవతల సహదేవతలనబడే దేవతల శోభ, వీర్యములో వేదము బలము, శ్రీ విష్ణువు మొదలైన దేవతలు వీరందరూ ఆమె యొక్క దేహమునందు ఉన్నారు. అంతేకాదు ఈ స్వరూపాన్ని ధ్యానిస్తే ఏం జరుగుతుందంటే, యో బాలగ్రహ పూతనాది భయహుర్జ పుత్రలక్ష్మీ ప్రదహ. బాలగ్రహ పూతనాగ్రహ ఇలాంటి భయాలు నశింపజేస్తుంది. సింహాన్ని తలంచుకుంటే చాలు. అలాగే పుత్ర సంపదని ఇస్తున్నది. దుస్వప్నము, జ్వరము, రోగము, రాజభయము వీటి నుంచి రక్షిస్తుంది సింహధ్యానము. అమంగళాలని తొలగిస్తున్నది, రోగ భీతి నుంచి తొలగిస్తున్నది. అలాంటి భగవత్ స్వరూపమైన ఆ దివ్యమైన సింహము నాకు రోగాలని భయాలని తొలగించుగాక అని 5వ శ్లోకం ప్రత్యేకించి చెప్పారు. దేవ్యావాహనమేవ రోగ భయహృత్ సింహో మమాస్త్విష్టదః. దేవ్యావాహనమేవ రోగ భయహృత్, ఆ దేవి యొక్క వాహనమే మన రోగాలని భయాలని పోగొడుతుంది. అటువంటి సింహాన్ని మనం నమస్కారం చేసుకుందాం. ఆ వచ్చి ఒక్కొక్క పంజా కొట్టినప్పుడు అంటే ఆ దేవతాశక్తి అక్కడి నుంచి వచ్చింది, కొరికినప్పుడు ఆ దేవతాశక్తి అక్కడి నుంచి వచ్చింది. అది చెప్పారు ఇందులో ఉన్న ప్రత్యేకత అంశం. అందుకు ఆ తల్లిని మనకి నందికేశ మహాభాగ ఒక శ్లోకం ఉన్నది. అలా ఒక్కొక్క దేవతకి శ్లోకం ఉంది కదా. ఈవిడికో శ్లోకం చెప్పారు. సింహస్త్వం హరి రూపోసి సర్వదేవతాత్ముడైన నారాయణుడు నువ్వు అని అనాలట. సింహస్త్వం హరి రూపోసి స్వయం విష్ణుర్న సంశయ. నువ్వు విష్ణువే. మళ్ళీ లేకపోతే నరసింహస్వామి ఏంటండి. స్వయం విష్ణుర్న సంశయ పార్వత్యా వాహనస్వం హత పూజా పూజయామి త్వామహం. ఇది సింహధ్యానం ఇది. అందుకే అమ్మవారి ఆలయాల్లో ముందు సింహం ఉంటుంది. మన దుర్గమ్మ దగ్గర ఉంది కదా, కనక దుర్గమ్మ దగ్గర. ఆ సింహాన్ని ఈ భావంతో నమస్కరించుకుని శ్రీ సింహాయ మహాబలాయ నమః అని చేయాలట. ఇక్కడ సింహ విజృంభణ వచ్చినప్పుడు మనం విస్తారంగా తల్లిని నమస్కరించుకున్నాం. ఆ సింహము రోగ భయములు పోగొట్టుగాక. ఎప్పుడైతే ఈ విధంగా సింహం విజృంభించిందో, మరోవైపు అమ్మవారు కూడా తన ఆయుధాలు ప్రయోగించారో, సైన్యమంతా కూడా ఆ సింహబలం చేతనే క్షణకాలంలో నశించిపోయింది. మొత్తం 60,000 సైన్యం కూడా ఈ సింహం యొక్క బలం చేత నశింపబడింది. ఈ వార్త తెలిసింది ఎవరికి? శుంభని శుంభులకి. తెలిసిన వెంటనే మొత్తం 60,000 సైన్యాన్ని ఆ ధూమ్రాక్షుణ్ణి కూడా సంహరించింది ఆమె. పైగా ఆమె ఒక్కతి వాహనం, ఇంకెవ్వరూ లేరు అక్కడ. వాళ్ళిద్దరే ఆ వాహనము ఆమె కలిసి ఇంత పని చేశారు. వెంటనే వాడికి మహాకోపం వచ్చింది. ఆజ్ఞాపయామాసత్తవు చండముండవు మహాసురవు. వెంటనే చండముండుల్ని ఆజ్ఞాపించాడు. హే చండ, హే ముండా, బలైర్బహుభి పరివారితవు తత్ర గచ్చత గత్వాచ సా సమానీయతాం లఘు. మీరు హే చండ, హే ముండా, సమస్తమలైన సైన్యులతో వెళ్ళండి, ఆమెను వెంటనే ఇక్కడికి తీసుకురండి. జుట్టుపట్టిల మాట మాటికి మాట అంటున్నాడు, వాడి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నాడు ఈ మాటలని. కేశేష్వాకృష్య బద్వావ, ఆమె లాగి తీసుకురండి, బంధించి తీసుకురండి, తప్పనప్పుడు సంహరించేనే తీసుకురండి, తప్పనప్పుడు. అలాగే ఆ సింహాన్ని కూడా చంపేసి తీసుకురండి. వాడి కోపం, ఎందుకంటే తమ 60,000 సైన్యాన్ని దెబ్బతీసిందిట. వెంటనే బయలుదేరిపోయారు ఈ చండముండులు. వాళ్ళు వచ్చేటప్పటికల్లా ఆ తల్లి ఎలా కనబడుతోందో మనము చూద్దాం. దదృశుస్తే తతో దేవీం ఈషద్ధాసాం వ్యవస్థితాం సింహస్యోపరి శైలేంద్ర శృంగే మహతి కాంచనే. ఆ శైలేంద్ర శృంగము అంటే హిమవర్ పర్వత శిఖరముపై సింహస్య ఉపరి, సింహం మీద కూర్చుందమ్మ. ఈషద్ధాసాం చిన్న నవ్వు నవ్వుతోందిట. స్వరూపం ఇక్కడ ఎక్కడుంది? కొండ కొన మీద. ఏమిటయ్యా కొండ? పర్వతపు కొన మీద ఉందిట. అమ్మకు పేరు పార్వతి. ముందే చూపించాడు పార్వతి. పర్వతరాజపుత్రి గనక పార్వతి అండి. పుట్టకముందు కూడా ఆవిడ పార్వతే. పర్వము అంటే కణుపు అని అర్థం. పర్వములు కలిది పర్వతం. రకరకాల శిఖరాలు విడివిడిగా ఉన్నా అన్నిటికీ కలిపి ఒక అనుబంధం ఉంటుంది కనుక పర్వతం అని పేరు దానికి వచ్చింది. విడివిడిగా కనిపిస్తూ ఉన్నా ఒక ఏకానుభవం ఉన్నటువంటి వాడికి పర్వతము అని అంటారు. ఇది తెలుసుకోవాల్సింది. పర్వం అంటే కడుపు ఒకదానితో ఒకటి లింక్, కానీ విడిక, ఒకది ఒకటి కలిసినట్టు కనిపిస్తాయి, విడిగా ఉండవు, విడిగా కనిపిస్తున్నా ఏకమై ఉంటాయి, ఇది చెప్పడం. అలాగే మన కణుపులు కలిగినటువంటి చెరకు, వెదురు, ఇవి కూడా పర్వములతో ఉంటాయి. మహాభారతం కూడా పర్వతమే, అష్టాదశ పర్వాల్లో కనుక అమ్మ పర్వముట, మూడు పర్వములతో ఉంటుంది. ఇది తెలుసుకోవాలి. ఏమిటి ఆ పర్వములు అంటే, ఇచ్ఛ, జ్ఞాన, క్రియ అనే మూడు పర్వములు కలిసిన ఏకశక్తి పార్వతి. ఇది దీని యొక్క అసలైన అర్థం, శాస్త్రం చెప్తున్న అర్థం. ఒకదాంతో ఒకటి అనుబంధం, ఇది పార్వతి. అంతేకాదు ఉన్నతమైన ప్రాంతాన్ని పర్వము, పర్వతము అని అంట. అన్నిటికంటే ఎత్తైనది ఆవిడ. అలా ఒకదానితో ఒకటి కలుపుకుంటూ ఈ పర్వములా, కణుపులా ఉన్నటువంటిది. ఇలా కణుపులా, చెరకు, గడలా ఉన్నది ఒకటి మనలో ఉంది, తెలుసా? ఏమిటి? మన వెన్ను అచ్చం చెరకులాగే ఉంటుంది. ఇది కూడా పర్వమే. ఇది తెలుసుకోండి. పర్వము అంటే వరుసగా కణుపులు, ఎలాగైతే ఒక చెరకు మీకు ఇస్తే ఎన్ని కణుపులు ఉన్నాయో లెక్క పెట్టేస్తారు మీరు. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఆరు అండి. ఆరు కణుపులను లెక్క పెట్టగారంటే ఆరు ముక్కలు కాదు, ఆరు కణుపులు కలిసిన ఒక చెరకు. అలాగే మీకు ఆరు కణుపులు కలిసిన ఒక చెరకు ఈ వెన్ను, గుర్తుపెట్టుకోండి. మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞాచక్రములు పైన ఉన్నటువంటి సహస్రారం ఈ చెరకు మనలో ఉంది. అదే తీయని వస్తువు మన శరీరానికి అంతరికి. అందులోంచే రసమంతా, చిదేకరస రూపిణి అయిన ఆవిడ బిసతంతు తనీయసిగా అందులో ప్రసరిస్తుంది. కనుక ఈ పర్వం, ఈ పర్వం ఇక్కడుందా, ఈ పర్వతపు కొన మీద ఆవిడ ఉంటుంది. శైలేంద్ర ఉపరి, పర్వతపు కొన అంటే సహస్రారం, అక్కడ ఆవిడ కూర్చుని ఉంటుంది. అక్కడ చూడాలి ఇంతటికి ఆ పైన ఆవిడ కూర్చుంది, అక్కడ దర్శించండి, అదే పర్వతపు కొన. అందుకే పర్వతము అంటే మనలో సుషుమ్నానాడియే పర్వతము, దాని కొన పైన అనగా సహస్రార కమలంలో ఉన్న తల్లి పార్వతి. ఇది దీని యొక్క అసలైన అర్థం. గ్రహించామా? భావించితే ఎన్ని విషయాలు తెలుస్తాయో చూడండి. ఇక్కడ ఇప్పుడు ఆ విధంగా శైలేంద్ర శృంగే సింహస్య ఉపరి మహతి కాంచనే, ఇన్ని విషయములు. హిమత్పర్వత ప్రాంతపు కొన గనక ఆ సమయంలో సూర్యకాంతి పడ్డం వల్ల బంగారు రంగుతో మెరిసిపోతూ ఆ బంగారు పర్వతపు కొనపై ఆవిడ గోచరించిందట. నిజంగా అక్కడ కానీ చూడగలిగితే, దృష్టిని ఊర్ధ్వంలోకి ప్రసరిస్తూ ఆ పైన ఉన్న తల్లిని చూడగలిగితే చండముండ శుంభని శుంభాదులు అందరూ సంహరింపబడతారు. అది యోగపరమైనటువంటి సమన్వయం. ఈ విధంగా ఆ తల్లిని చూసి వాళ్ళకి మహాకోపం వచ్చిందట. వాళ్ళని, వాళ్ళు కోపంతో అమ్మపైకి మొత్తం సైన్యంతో సహా చండముండలు రాబోతూ ఉంటే అప్పుడు ఆ తల్లికి ఆగ్రహం ఒక్కసారి వచ్చింది. అంతవరకు చిరునవ్వు నవ్వుతున్న తల్లి యొక్క ముఖము తత కోపం చకార, ఆవిడికి కోపం కలిగింది లేదా కోపం తెచ్చుకుంది అసుర సంహారం కోసం. తానరీన్ ప్రతి కోపం చకార జగదంబిక, ఆ శత్రువులపై కోపాన్ని చూపించింది తల్లి. వెంటనే కోపంతో ఆమె ముఖమంతా కూడా వివర్ణమైపోయిందిట. అంతవరకు తేటగా ఉన్న అమ్మ ముఖం ఒక వివర్ణమయ్యి కనుబొమ్మలు ముడివేసింది. భృకుటీ కుటిలా తస్య లలాట ఫలకాదృతం, ఆమె యొక్క నుదుట కనుబొమ్మలు ముడివేసిన వెంటనే ఆ లలాట ఫలకం నుంచి ఆ కనుబొమ్మల ముడిలోంచి ఒక శక్తి బయటకు వచ్చింది. ఆ వస్తున్న శక్తికి నమస్కారం చేయండి. ఇంతవరకు ఒక్కరే, ఇప్పుడు అమ్మ నుంచి రకరకాలు రాబోతున్నారు. ఈ వచ్చిన శక్తి కాళీ కరాళవదనా నిష్క్రాంతాసిపాషిని. ఆవిడ ఎలా ఉన్నదంటే కాళీ, ఆవిడ కాళీ అమ్మవారి యొక్క కనుబొమ్మల ముడిలోంచి వచ్చింది. అంటే ఆజ్ఞాచక్ర ఈశ్వరీయుడ, ఆజ్ఞాచక్ర శక్తి ఇవిడ, అమ్మవారి యొక్క భృకుటిలోంచి ఆర్డర్ ఆజ్ఞ ఆజ్ఞాస్వరూపిణిగా వెలుకు వచ్చింది. కాలశక్తి కాళి ఎలా వచ్చిందంటే కత్తిని పాశాన్ని పట్టుకుని వచ్చిందిట. విచిత్ర ఖట్వాంగ ధర, ఖట్వాంగం అనేటువంటి ఆయుధాన్ని కూడా ధరించింది. ఇది ఎలా ఉంటుంది, దండంలా కనబడుతూ పైన శిరస్సు ఉంటుంది, అది ఖట్వాంగం అంటే. అహిమాల విభూషణ సర్పభూషితురాలి ఉన్నది, అదేవిధంగా చర్మధారణిగా ఉన్నది. నోరు అలా తెరుచుకుంటూ వచ్చింది. ఆవిడ ఎప్పుడు నోరు తెరుచుకుని ఉంటుంది, నోరు ముయ్యదు. ఎంత తెరుచుకుందంటే నాలుగు వేలాడుతూ ఉంటుంది ఇప్పుడు కూడా. లలజ్జిఫా భీషణక్షణ, నాలుగు వేలాడుతూ వస్తున్నది. ఎర్రని కళ్ళు గర్జన చేసిందిట. అతి విస్తార వదనా జిహ్వా లలన భీషణ నిమగ్నారక్తనయన నాదపూర్త దిమ్ముఖ. ఆవిడ అట్టహాసం చేయగానే మొత్తం దిక్కులన్నీ ప్రతిధ్వనించాయి. ఆవిడ వస్తూ మామూలుగా కాదు, ఒకసారి దుముకింది రండి. ఆ దుముకినప్పుడు ఖరేల్ ఖరేల్ మని ఆ పుర్రెల దండ ఒకదానికొక ఒరుసుకుని మోగిందిట. ఆ పుర్రెల దండ వేసుకుంది ఆవిడ. అటువంటి స్వరూపంతో ఆవిడ దుముకింది. ఏమిటయ్యా ఈ నరశిరోమాల, గొప్ప విషయం ఇది. నరశిరోమాల అంటే రెండు అద్భుతమైన భావాలు ఇక్కడ తెలుసుకోవాలి. ఇక్కడ నరశిరస్సు అనగా సహస్రారం, అక్కడ ఉత్పన్నమైనటువంటి మాల పంక్తి ఏంటో తెలుసా, సర్వవర్ణోపశోభిత. ఎక్కడ సహస్రారాంబుజారూఢ. అక్కడికి వచ్చే సర్వవర్ణ ఉపశోభిత కదా, కనుక అక్షరశక్తులు సమస్త స్వరూపంతో సహస్రారంలో ఉంటాయని శ్రీ విద్యలు ఉన్న వాళ్ళకి బాగా తెలుసు. మాతృకాన్యాసం చేసేటప్పుడు సర్వాక్షరమును సహస్రారంలో చేస్తారు. అకారాది క్షకారాంత సమస్త మాతృకలు ఉండే చోటు అది. కనుక నరశిరస్సులో ఉండే మాతృక మాల ఆవిడ అలంకారంగా ధరించి ఉంటుంది, అదే నరశిరోమాల అంటే. ఇది ఒక అర్థం. ఇంకొక భావం ఏమిటంటే ఆవిడ సమస్తాన్ని గ్రసిస్తోంది, సమస్త కాలాన్ని. ఎంత కాలాన్ని గ్రసించింది? బ్రహ్మగారి కాలాలు కూడా గ్రసించాయి. ఇప్పటికి అందరూ బ్రహ్మలయ్యారు, అయిపోయిన బ్రహ్మలందరూ తలకాయలో పెట్టుకుందారు అక్కడ మాలగా. అదంతా కూడా ఆవిడ కౌంటింగ్, ఆవిడిది. ఆ విధంగా మాలగా వేసుకున్నటువంటి ఆ తల్లి మహాహివలయా, సర్పాన్ని ధరించింది అన్నప్పుడు కూడా కుండలిని స్వరూపమే ఇక్కడ భావన. ఈ విధంగా ఉన్నటువంటి ఆ తల్లి దుమికిందిట, కనుబొమ్మల ముడిలోంచి వచ్చి దుమికింది. ఎక్కడ? అసుర సైన్యంలో దుముకుతూ ఆవిడ వెళుతున్న తీరేమిటంటే, వీళ్ళు మహాసైన్యంతో వచ్చారు, సామాన్యం కాదు, పెద్ద అక్షగుణుల బలంతో వచ్చారు. అందులో రథాలున్నాయి, గజాలున్నాయి, అశ్వాలున్నాయి, పదాతి ఉంది, భటవర్గం ఉంది. వీళ్ళందరూ ఈమెను ఎదుర్కొనడానికి ముందుకు వస్తుంటే వచ్చిన వాడిని వచ్చినట్టు తీసుకుని నోట్లో వేసుకుంటూ వెళ్ళిపోతుంది ఆవిడ. అతి విస్తార వదన. ఆవిడ నోరుకు మూత లేదు, కాసేపైనా రెస్ట్ లేదు. ఆవిడ ఎప్పుడు ఓపెన్డ్ మౌత్, మింగడమే ఆవిడ లక్షణం. జాగ్రత్తగా చూస్తుంది. ఆ మింగడం ఎలా మింగిందో చూడండి. గుర్రాలతో సహా అశ్వికుల్ని మింగేసిందిట, గుర్రాల మీద స్వారీ చేస్తున్న వాళ్ళందరినీ మింగింది. సారథులతో రథులతో సహా రథాలను మింగిందిట. ఆ మింగి అప్పుడే లోపలికి వెళ్ళిపోయావు, కొరుకుతూ చక్కగా నవ్వులుతూ జంతికిల్ల వెళ్ళినట్టు వెళుతుంది ఆ తల్లి. కొందరు పదాతి బలం వస్తే ఏకం జగ్రాహ కేశేషం, కొందరిని జుట్టు పట్టుకులాగి లోపల లాగేసుకుందిట, కొందరిని మెడ పట్టుకుందిట, కొందరిని కాలితో తొక్కిందిట, కొందరిని తన శరీరంతో తోసిందిట. ఇలా రకరకాలుగా విజృంభిస్తూ వాళ్ళని పిండిగా తన దంతాల మధ్య చేసి లోపలికి పంపిస్తూ వెళుతున్నది. మొత్తం వచ్చిన సైన్యం అంతా నాశనం అయిపోయింది. చండముండలు తెచ్చిన సైన్యం మొత్తం మింగేసిందిట. ఏమిటండి ఇంత హారర్? ఏమిటో ఇలాంటి రక్తపాతంతో కూడినటువంటి భీకరమైన కథలా మమ్మల్ని పారాయణ చేయమనేది? ఇది నిత్యం జరుగుతున్న ఒక సత్యం. ఇది అంతా నిత్యం జరుగుతున్న ఒక సత్యం. సత్యదృష్టి ఇదంతా ఒక తత్వ విచారణ. ఈవిడెవరు? పేరంటే తరించిపోతామని అడుగుతున్నాం. మరేంటి? ఏమిటి? కాళి. నోరారహాయనొచ్చి అంత సిగ్గెందుకు? కాళి, కాళి, కాలయేవ కాళి, కాలమే కాళి. కాలస్వరూపం. సృష్టిలో అన్నిటికీ ప్రధానమైనది కాలం, అవునా లేదా? ఏది నువ్వు చేసినా అత్యంత ఆధారం కాలం. కనుకనే మనం చూస్తున్నటువంటి సర్వజగత్తు కూడా కాలాధీనం, ఒప్పుకుంటాం కదా? కాలమే ఈ జగత్తు నియమిస్తుంది, నియమించేదే కాలం. కలయత నియతి ఇది కాలహ. ఏది ఎలాగ ఎంతవరకు ఉండాలని నిర్దేశించేది కాలం. ఇది కనిపించదు కానీ అందరికీ ఉందని మాత్రం తెలుస్తూ ఉంటుంది. ఆవిడ ఉంటేనే అన్నీ కనిపిస్తాయి. ఏది కనిపించినా కాలంలోనే కనిపిస్తాయి. కాలాతీత అయిన అమ్మవారి నుంచే కాలం ఉద్భవించింది. మీరు ఎన్ని మిడిసిపాటుతనాలు చూపించినా కాలం మింగి తీరుతుంది. ఇప్పటికీ అందరందరూ విర్రవేగలేదు. కారే రాజులు రాజ్యములు గలుగవే గర్వోన్నతిని చెందరే వారేరి సిరి మూట కట్టుకుని పోవం జాలరే. ఒకటి గుర్తుపెట్టుకోండి, వేటు కోసం వెంపర్లాడుతున్నాం అవేవి మిగలవు, వెంపర్లాడే వీడు మిగలడు. ఏ శరీరం శాస్త్రవత అనే భ్రాంతితో కొట్టుమిట్టాడుతున్నాం అది మిగలదు, అవునా లేదా? మిగలదు అనే జ్ఞానం ఉంటే ఏది మిగులుతుందో దానికోసం ప్రయత్నం చేస్తావు. ఇది ఇంకా మిగులుండగానే అది ఆ ప్రయత్నం చేయాలి. మనకింకా కాలం ఉన్నప్పుడే కాలాతీతాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. చెయ్యకుండా పోయేవనుకో మళ్ళీ కాలచక్రంలో పడతాం. కాలచక్రంలో పడితే ఎడిపోతావు, చచ్చుచు పుట్టుచును మరల జరివిది జరువులు లేని వారికి. కాలతత్వాన్ని స్టడీ చేయాలి. అందుకే ఎప్పుడు ఆధ్యాత్మ రంగంలో ముందు స్టడీ చేయవలసింది కాలం. కాలాన్ని నువ్వు అధ్యయనం జరిగితే ఆ కాలశక్తిని మనం అమ్మవారికి ఉపాసన చేస్తున్నాం. ఏమి భారతీయులు, ఏమి భారతీయ మహర్షులు, ఏమిటి వేద సంస్కృతి, ఏమా గొప్ప హిందూ ధర్మం, ఎన్ని విషయాలు చెప్పింది. కాలరూపంలో ఉన్న ఈశ్వర శక్తిని చూపించింది. చూడండి, భగవంతుడిని ఇన్ని విధములుగా చూపించగలిగినటువంటి భవ్యమైన ధర్మంలో పుట్టినందుకు గర్విద్దాం మనం. ఆ దివ్యమైన కాలస్వరూపాన్ని కాళీ అని మనం ఉపాసన చేస్తున్నాం. ఈ కాళీని ఉపాసన చేసే మహానుభావుడు రామకృష్ణ పరమహంస ఆ కాలాతీతత్వాన్ని తెలుసుకోగలిగాడు, అవునా లేదా? కాళీకి అనేక ఉపాసనా భేదములున్నాయి. దక్షిణ కాళి, శ్యామాకాళి, మహాకాళి ఇత్యాదులన్నీ. మహాకాళి అంటే ఆ కూర్చున్న కౌశికే మహాకాళి, ఆవిడ పూర్ణస్వరూపం. ఈ వచ్చిన ఆవిడని మీరు కాళనండి, భద్రకాళి అనండి, ఇదంతా కూడా మనల్ని నడిపిస్తున్న కాలం. ఈ కాలానికి కూడా కాలమైన కాలాతీతం. ఆవిడ ఆవిడ నుంచి వచ్చింది ఈ కాలం కూడా. ఈ కాలం, ఈ కాలం పని ఏమిటంటే అన్ని మింగడమే. కాలో జగద్భక్షక అని పేరు. అంతేకాదు, ఒక్కసారి కృష్ణ పరమాత్మ విశ్వరూపం చూపించాడు. అయ్యా మీరు చెప్తూ చెప్తూ భగవద్గీతలోకి రామాయణంలోకి వెళ్ళిపోతున్నారంటే రామకృష్ణ కూడా ఆవిడేట, మరేం చేయమంటారు? ఒక్కసారి విశ్వరూపం చూపిస్తే ఏం కనబడిందండి అర్జునుడికి? మెడతలు నిప్పులోకి వెళ్ళిపోయినట్టు అందరూ నీ నోట్లోకి వెళ్ళిపోవడం నాకు కనబడుతుందయ్యా అన్నాడు. అవునా లేదా? ఇదే అంటాడు పతంగాహ, మెడతలు నిప్పులోకి వెళ్ళిపోయినట్టుగా అందరూ, నేను ఎవరెవరిని కొడదామని పెద్ద పోటుగాళ్ళగా ధనుసు పట్టు కూర్చున్నానో వాళ్ళందరూ నీ నోట్లోకి వెళ్ళిపోవడం కనబడుతుందని. ఇప్పుడు చూసావా, నీదేమి నిర్వాకం లేదు, అంతా నేనే చేసి పెట్టాను, కూర్చో అంతే, చెయ్యి, చేయించేది నేనే, నిహతాంతేనవై పూర్వం చెప్పాడే లేదా? అప్పుడు ఈ స్వరూపం ఏమిటయ్యా, ఈ విశ్వరూపం అంటే దానికి టైటిల్ చెప్తాడు, తన విశ్వరూపానికి తానే టైటిల్ చెప్పాడు కృష్ణ పరమాత్మ, కాలోస్మి లోకక్షయ కృత్ ప్రవృద్ధో రండి అక్కడికి, ఈ జగత్తనంతటి మింగేసే కాలాన్ని నేనే అని చెప్పాడు. అందుకు ఏది చూసినా మింగేస్తుంది కాలం, ఇదొక్కటి తెలిస్తే భయమే కాదు ఆనందం కూడా వస్తుంది. ఒక సుఖపడిపోతూ ఉంటే ఇది కూడా కాలం మింగేస్తుంది అనుకోండి, అప్పుడు అహంకారం పోతుంది. దుఃఖం వస్తుంది అనుకోండి, ఇది కూడా మింగేస్తుంది అనుకోండి, భయం పోతుంది. ఇంకేముంది మనకి? కానీ కాలాన్ని అర్థం చేసుకుంటే మనకు భయము బాధ పోయి ఆ కాలం అమ్మలా మనల్ని ఒళ్ళో పెట్టుకుంటుంది. ఎన్నెన్ని గాయాలు, ఇంకెంతకాలం అనుకున్నవన్నీ కూడా కాలప్రవాహంలో మానిపోయాయి. ఈ వస్తువు లేకపోతే నేను లేనేని గుండెలు బాదుకుంటాం, వస్తువు లేకుండా పోతుంది, మనము ఉంటాం వస్తువుని మర్చిపోతాం. ఎంత చక్కటి మందు కాలం, ఆలోచించండి. ఎందరిని మింగింది కాలం, నిన్నని మింగింది, మొన్నని మింగింది, ఆవలి మొన్నని మింగింది, మన మిడిసిపాటుతనాలు మింగింది. ఆహా నన్ను మించిన వాడు లేడు అని అనుకుంటూ ఉంటావు కొంతకాలం, తర్వాత ఎవడో వస్తాడు, తాడింతన్నేవాడు ఉంటే తలదన్నేవాడు. కనుకనే కాలతత్వం అర్థం చేసుకుంటే పొగరమొత్తనం తగ్గురుకుంటుంది. ఒక్కసారి ఈరోజు పదవి రాగానే ఇంద్రుడో చంద్రుడో మురిసిపోటు, ఎంతకాలం, 5 ఏళ్ళు ఆగు చెప్తా. తర్వాత నువ్వు ఎన్ని లూటీలు లాటీలు ఎన్ని చేసినప్పటికీ కూడా అప్పుడు కూడా కొస్టినే, ఏమిటయ్యా వెనకటి బ్రహ్మలు వేవేల సంఖ్యలు ఎనసి బ్రహ్మాండములేలిరట, పెనగొని వారల పేరులు మరచిరి మనుజ కీటముల మరెవ్వరెరుగు అన్నాడు అన్నమయ్య. ఎంత చక్కటి మాట చెప్పాడండి, మనుజ కీటములు, వీళ్ళ గురించి ఎవరికి తెలుసు, అయ్యా బ్రహ్మలకే దిక్కు లేదు అమ్మా, ఇప్పటికి ఎంతమంది బ్రహ్మలు జరిగారమ్మా, నాకు గుర్తులేదు బాబు, లెక్క పెట్టుకో కావాలంటే ఇస్తానని ఇస్తుంది దండ, అది కొలికి పూసలేని మాలండి. కొలికి పూసుంటే లక్ వస్తుంది, కొలికి పూసలేదు దానికి, కొలికి పూసలేదంటే ఇన్ఫినిటీ అనంతం. ఇప్పటికి అందరు బ్రహ్మలు తిరుగుతాయి, లెక్క పెడుతూ ఉంటే అది తిరుగుతూనే ఉంటుంది. అది అందరు బ్రహ్మలు వెళ్ళారో తెలియదయ్యా బాబు, నువ్వేణి చెప్తావు కాలం గురించి. ఈ సృష్టి ఎప్పుడు పుట్టిందంటే దానికి ల్యాబు, టెక్నీషియన్స్, రీసెర్చ్కి ఫండింగు, లాభం ఏముంది, ఏమీ లేదు, టైం వేస్ట్. ఏం తెలుసుకుంటావు? ఈ తత్వం అంతా మనం మహాలింగ ఆవిర్భావం అప్పుడు ఇక్కడ చెప్పుకున్నాం, నాకు గుర్తుంది బాగా. మన శృంగేరి శ్రోతలు అసలు మర్చిపోరు, అది ఒకటి ఉంది, అందువల్ల నాకు సదుపాయం. కనుక ఇది ఒక్కడి తెలుసుకొని ఆ ఖాళీని నమస్కరించుకోవాలి. అందుకే మన రామకృష్ణ పరమహంస అంటారు, ఆ ఖాళీని చూసి కరిగిపోయాడు ఆ మహానుభావుడు. ఆ ఖాళీని పట్టుకుంటే ఆ ఖాళీ అన్ని రూపాలు చూపించింది దానికి. మా అమ్మ కుడి చేత్తో అభయహస్తం వరదహస్తం పట్టుకుంటుంది, ఎడం చేత్తో కత్తిని ఒక నరుడి శిరస్సుని పట్టుకుంది. అంటే నీ తలకాయలు, నీ ఆలోచనలు, నీ క్రియేషన్స్ అన్నీ కూడా కాలం మింగేస్తుంది సమా అని చెప్పుకోవడం కోసం ఆలోచనల సంకేతమైనటువంటి ఆ తలని పట్టుకుంది. పైగా ఆవిడ వస్త్రం ఏంటో తెలుసా, తెగిన చేతుల దండ, తెగిన చేతులన్నీ కలిసి ఆవిడ చక్కగా ఒక గౌన్లో కట్టుకుందండి ఆ తల్లి. ఆవిడ దిగంబరి, కాలానికి ఆవరణ ఉందా, కాలాన్ని కప్పగలదా, దానికి పరిమితులు లేవు అది చెప్పడం. ఇక్కడ తత్వం తెలుసుకోండి, ఎందుకు మీ దేవత ఎలా ఉంటుంది అని అడిగితే ఎందుకు అని మీరు చెప్పాలి. అది ఖాళీ ఉపాసన అండి, ఉగ్ర ఉపాసన అండి, అమ్మో అంత భయంకరం అండి. అవునా? ఏదైనా అమ్మయ్యా అది బాబు, పరతత్వం అది. కాలం అంటే ఏంటో తెలుసుకోండి, ఖాళీ అంటే ఏంటో తెలిస్తే భయం పోతుంది, ఆ అమ్మ ఒళ్ళో ఉన్నామని జ్ఞానం కలుగుతుంది. ఇక్కడ కాలానికి కప్పులు లేవు, కాలానికి పరిమితులు లేవు, అది అఖండం. అందుకు ఆవిడకి వస్త్రం లేదు, ఆవరణ లేదు. రెండవది ఆవిడ బికిని పెట్టుకుందిట, అంటే ఆ వస్త్రం ఎలా కట్టుకుందండి, తెగిన చేతుల దండను కట్టుకుందండి. తెగిన చేతుల దండ అంటే ఏమిటి, ఇది ఆలోచించండి. తెగిన చేతుల దండ అంటే చెయ్యి అంటే చేత, ఆచరణ. మాల అంటే ఆలోచన. నువ్వు ఎన్ని ఆలోచనలు ఎన్ని ఆచరణలు చేసినా కాలంలో కలిసిపోవలసినవే, అందుకు ఇవన్నీ నేనే స్వీకరిస్తున్నాను, లాగేస్తున్నాను చూసుకో అని చెప్పడం కోసం అన్నీ పెట్టుకుందిటండి అక్కడ. ఇదే ఆలోచన. ఇది మనకు తెలిస్తే ఒకనొక నిశ్శబ్ద సీమలో సకలమ్ము శమనమో పెనురేయిలో కాలకాలుని కాలి గజ్జల ఘలంఘల లయలలో లయమైన ప్రళయవేళ నలుపు మలవోలే ఒక నెలత నిలిచినది అదిగో. మొత్తం అన్నీ నశించిపోయి ఎవ్వరూ లేరు, ఆవిడుందిట, ఆవిడ ఒక్కరుంది, ఆవిడ సాక్షిగా చూస్తోంది మొత్తాన్ని. అన్నీ లోపలికి లాగేసుకుని ఆవిడ మిగిలిపోతుంది. ఆవిడ ఎలా ఉందంటే నల్లన కొండలా ఉందిట, నలుపు మలవోలే ఒక నెలత నిలిచినదిగో. భయమా? ఆవిడ ఎవరనుకున్నారు, చలువ మమతల కొండ కొలుచువారల అండ, నలుపు మలవోలే ఒక మమ నెలత నిలిచినదిగో మా అమ్మ చలువ మమతల కొండ. ఆవిడ మహాకాళేశ్వరుని ప్రళయలీలాలోల మహిత భయ దుర్మత్త భావ దివ్యజ్వాల, అయ్య తనువునకు అనువైన రూపము దాల్చే పంచకృత్యేశ్వరుని ప్రపంచీకర హేళ. ఆవిడ ఆవిడ మహాకాలుడైతే ఈవిడ మహాకాళి. అంతేకాదు, ఒక్కసారి చూస్తే ఆ తల్లి యొక్క వస్త్రము ఆభరణము మేధలన్నీ కంఠమాలికలుగా మారి చేతలన్నీ తల్లి చెలమ్ములుగా చేరి ఆవరణలేని కాలమే రూపమై ఆనందనాథ హృదయాధివాసిని కాళి, ఆనందనాథ హృదయాధివాసిని కాళి, నలుపు మలవోలి ఒక నెలత నిలిచినది అదిగో. అది కాళీమాత. ఆ నిలబడి ఉందండి, కుడి చేత్తో అభయం వరదం, ఎడం చేత్తో కత్తి తెగిన శిరస్సు. అంటే నా ఎడం చేత్తో అధర్మాన్ని శిక్షిస్తాను, కుడి చేత్తో ధర్మాన్ని రక్షిస్తాను. దాగినే భుజ, బాగినే భుజ చెప్పాడు కదండి ఎవరు, తులసీదాస్. బాగినే భుజ అసరు దళమారే, దాహినీ భుజ సంత జనతారే అన్నాడు ఆంజనేయ స్వామి గురించి చెప్తూ. కుడి చేత్తో రక్షిస్తాను, ఎడం చేత్తో శిక్షిస్తాను, అందుకు రెండు చేతులు. కానీ శిక్షాస్వరూపంగా ఖడ్గము తగిన శిరస్సు ఎడం వైపు ఉంటే రక్షాస్వరూపంగా రెండు పట్టుకున్నది. రక్ష శిక్ష రెండు కారుణ్యస్వరూపిణి అయిన కాళీ తత్వమే. అందుకు ఆవిడ తత్వం ఏంటి, మింగింది. ఇప్పుడు ఎన్ని మింగింది, కోటలు పోయాయి, రాజ్యాలు పోయాయి, నాగరికతలు వెళ్ళిపోయాయి, ఎన్నెన్న పాలనలు పెరిగాయి, ఉత్థానమయ్యే తిరిగి నశించాయి, ఎన్ని మిడిసిపాటుతనాలు అన్నీ ఎక్కడికి పోయే, కాలువ జగద్భక్షక మింగింది. అందుకే కనబడిన ప్రతిదీ మింగుతూ వెళ్ళిపోతూ ఎప్పుడూ నోరు తెరుచుకుంది అంటే అర్థం, ఎల్లవేళలా కాలం యొక్క లక్షణమే కబళించడం, కబళించేదే కాలం. ఆ ఎలా కబళిస్తుందంటే ఆ నోట్లో పట్టేటువంటి కబళం మీరు నేను తయారు చేయలేం. మహాగ్రాస మహాశన, రండి, మహాగ్రాస మహాశన. నవిలి నవిలి తింటే గ్రాస్ అంట, పంటికి తగలకుండా లోపలికి లాగిస్తే అశనంట, రెండు ఆవిడ చేయగలదు. ఇక్కడ మహాగ్రాస మహాశన అయినటువంటి ఆ తల్లి వెళుతూ ఉన్న ధోరణిలో మనకు కనబడినటువంటి ఆ కాళితత్వాన్ని భావన చేద్దాం. మొత్తంగా క్షణేన తద్బలం సర్వం అసురాణాన్ని నిపాతితం దుష్వా చండో విదుద్రావతాం కాళీం అతిభీషణాం. ఎప్పుడైతే ఈ విధంగా విజృంభించి అమ్మవారు మొత్తం సైన్యాన్ని క్షణంలో నాశనం చేశారో, ఉక్రోషం వచ్చి చండుడి మీదకు దూకెట్ట, ఈ చండుడికి కాళీకి మధ్య అద్భుతమైన యుద్ధం జరిగింది. పైగా ఆవిడ ఎక్కువసేపు యుద్ధం చేయదండి, టైం వేస్ట్ చేయదు ఆవిడ, మహాకోపం. ఆఖరికి వాడి మీదకు వస్తూ ఉంటే వెంటనే గృహీత్వ అస్య కేశేషు జుట్టు పట్టుకుని శిరస్తే నాసిన చిన ఆ కత్తితో తల తెంచింది ఒక్కసారి, వాడి తల చేతితో పట్టుకుంది. వెంటనే ముండుడు బయలుదేరిట మీదకి బయలుదేరగానే రా, వాడిది కూడా అదే, ఈ తల ఏం తీయలేదండి, ఇలా పట్టుకుంది ఆ శిరస్సుని. వాడి శిరస్సు కూడా పట్టుకుని వాడి శిరస్సు కూడా ఖండించింది ఆ తల్లి. ఇద్దరి యొక్క శిరస్సులు చేత్తో పట్టుకుంది చండ ముండ. వీళ్ళిద్దరి యొక్క శిరస్సులు తీసుకెళ్ళి, ఇదిగో నువ్వు యుద్ధమనే యజ్ఞాన్ని తలపెట్టావు, నేను బలి పశువులు తలలు తెచ్చేయించుకోండి. ఇక్కడ మయా తవాత్రోపహృతవు చండముండవు మహాపశువు యుద్ధ యజ్ఞే స్వయం శుంభం నిశుంభంచ హనిష్యసి. ఇదిగో తీసుకొచ్చావు, నేను తీసుకొచ్చే నీ పశువుల్ని, మిగిలిన ఇద్దరు పశువుల్ని నువ్వు చంపుకో. ఎవరికి ఇంకా మిగిలిన్నారు, శుంభని శుంభుడు, వీళ్ళ పని అయిపోయింది, చండముండులు తీసుకొచ్చి పెట్టేశానని. వెంటనే మురిసిపోయింది ఎవరు, తల్లి. తవానీతవు తతవు దృష్ట్వా చండముండవు మహాశురవు ఉవాచ కాళీం కళ్యాణి లలితాం చండికావచ. ఏం మాటలండి, లలితాం కాళీం కళ్యాణి ఉవాచ. లలితయైన కాళిని కళ్యాణి ఇలా మాట్లాడుతోంది, ఆవిడతో ఇలా మాట్లాడుతోంది. అంటే కాళి లలితట, లలిత అంటే అతి లావణ్యవతి సౌమ్య స్వరూపం. ఇప్పుడు కాళి లలిత రెండూ ఒకటే అది చెప్పడం. మహాకాళి మహాకాళి మహాగ్రాస మహాసన, ఆవిడే కాళి అండి. లలితే కాళి, కాళి లలిత, ఇద్దరికి భేదమేం లేదు. ఆద్యా విద్య కాళి, రెండో విద్య తార, మూడో విద్య శ్రీ విద్య, అంతే ఆవిడ స్వరూపం ఇది. అందుకు లలితాం కాళీం కళ్యాణి చండిక, అక్కడ ఆవిడకి కూడా రెండు పేర్లు, చండిక కళ్యాణి. ఆవిడ చండిక మహాక్రోధంతో ఉంది, కళ్యాణి రెండు ఆవిడ, ఈవిడ లలితాకాళి. ఇప్పుడు ఆవిడ కాళీదేవి కొత్త టైటిల్ ఇస్తున్నావు చూడండి, ఇది చాలా ముఖ్యం. మనం ఎలాంటి ఘట్టానికి వచ్చామంటే ఒక మహామంత్రానికి ముఖ్య నామంలో కూర్చున్నాం. ఇప్పుడు చెప్పినటువంటి విషయం సామాన్యం కాదు, ఈ సాధన చెయ్యగా చెయ్యగా మన యొక్క సర్వ అజ్ఞానములు పటాపంచర చేసే మహాశక్తి. అసలు మొత్తం చండీ మంత్రరాశికి మూల మంత్రంలో చెప్పబడ్డ నామం ఇక్కడ వస్తుంది. జాగ్రత్తగా చూద్దాం. యస్మాత్ చండంచ ముండంచ గృహీత్వా త్వముపాగత చముండేతి తతేవలోకే ఖ్యాతాదేవి భవిష్యసి. నువ్వు చండ ముండ ఇద్దరు శిరస్సుల్ని నా దగ్గరికి తీసుకొచ్చావు గనక నీ పేరు ఇక్కడ నుంచి చండ ముండ సంహారిణి గనక చాముండ అని పేరు పెడుతున్నాను అన్నది తల్లి. కనుక ఇప్పుడు వచ్చిన ఆవిడ ఎవరు? చాముండ అండి. కాళీ పేరు మారిపోయింది ఇప్పుడు చాముండ. ఈ మంత్రమే నవార్ణ మంత్రంలో ప్రధాన నామం. నవార్ణ మంత్రానికి ఇక్కడ నామం లేదు. ఆ మంత్రం చెప్తారు రాసుకుంటారంటే నేను చెప్పను, మీరు రాసుకోకూడదు. మంత్రాలు రాసుకోవడం, ప్రింట్ చేయడం, సీడీలు వినడం ఇవన్నీ కూడా ఘోరం అండి. మళ్ళీ చెప్పుకుంటున్నాను అన్నమాట. కానీ ఎందుకు ఆ బాధ? ఆ మంత్రశక్తిని అంతటినీ సభల్లో ఎలా చెప్పుకుంటే పొందగలమో ప్రమాదం లేకుండా అలా చెప్పుకుంటున్నాం. మీకు తెలుసో తెలియదో మన శారదాదేవి చరణ సన్నిధిలో వివిధమైన యాగాలు జపతపాలు జరిగిన పవిత్రమైన స్థలంలో జగద్గురువుల సన్నిధిలో 9 రోజులు చండీయాగం చేస్తున్నాం తెలుసా మీకు? ఇది అగ్నిహోత్రాల్లో బాధల్లో ఏమీలో చండీయాగం మాత్రం జరుగుతుంది. 9 రోజులు దీన్ని వింటే ఏం ఫలితం అనేది రేపు ఆవిడ చెప్తుంది. అయ్యో 9 రోజులు సరిగ్గా విన్నానని అప్పుడు అనుకుంటారు. అంత గొప్పగా ఉంటుంది. పైగా అష్టమి నవముల్లో కానీ చరిత్ర వింటే చాలా సంతోషం అమ్మకి. ఇవాళ అష్టమి, రేపు నవమి. నవమి శుక్రవారం కలిస్తే మహాయోగం, అది రేపు వచ్చింది. ఇవన్నీ కూడా నేను హరిప్రసాద్ గారు ప్లాన్ చేసుకోలేదండి. ఈ డేట్లు ఖాళీ ఉన్నాయని ఇచ్చాం. పైగా 3 మార్లు మార్చాను ఆయన దగ్గర, ఆయనకు తెలుసు అది. అప్పటికప్పుడే కూర్చొని నేను తిథులు ఏవి చూడలే, నా ఖాళీ నేను చూసుకున్నాను అంతే. ఈ ఖాళీ ఈ పని చూసుకుంది అంతే. మొత్తానికి అమ్మ సంకల్పం. అందుకే మన అహంకారాలు ఏవిలో ఇప్పుడే మింగేసింది. అహంకారాలు పెట్టుకుంటే మహాకష్టం. అంతా ఆవిడదే, ఎంత హాయిగా ఉంటుంది. కానీ ఖాళీతత్వం ఎంత గొప్పగా ఉంది. చాముండా ఇక్కడ మీరు గ్రహించవలసింది. ఏ కథలో కనబడింది ఇక్కడ రాక్షసుల సంఖ్య? ముఖ్యంగా మొట్టమొదట ధూమ్రాక్షుడు, రెండవది చండముండులు. మొత్తం 7 ప్రధాన రాక్షసులు ఇందులో ఉంటారు మొత్తం కథలో. చూడండి ఇక్కడ వాళ్ళు శుంభ నిశుంభ, చండముండ, ధూమ్రాక్షుడు, సుగ్రీవుడు వాడు దూతవాడు, రక్తబీజుడు వస్తాడండి తొందరద్దు. వీళ్ళందరూ, వీళ్ళందరికీ సంకేతాలు ఉన్నాయి. తలలు తీసుకురావడంలో కూడా సంకేతం ఉంది. ఇది హారర్ అనద్దు. అది ఎవరైనా మనకు తెలియక హిందువులు చాలా భయంకరమైనటువంటి పూజలు చేస్తారు. తలలు తీసి నిలబడ్డ దేవతలు వీళ్ళని అంటే కూర్చో ఏంటో చెప్తానని చెప్పండి అక్కడ. ఇప్పుడు ఆవిడ ఆ తలలు పట్టుకోవాలి. నీ తల నా తల అన్ని ఆవిడ చేతిలో ఉన్నాయి. ప్రతివాడి పిలక ఆవిడ చేతిలో ఉంది. జాగ్రత్త, అది దానిలో ఉన్నంత అర్థం గ్రహించు. ప్రతి తలకాయే ఆవిడ చేతిలోదే. ప్రతివాడి ఆలోచన, ప్రతివాడి ఆచరణ ఆవిడ చేతిలోనే ఉన్నాయి. ఆలోచించు ఇక్కడ, అది గమనించవలసింది ఇక్కడ. అందుకు ఇక్కడ చాముండ అనే మాటకు ప్రధానమైన అర్థం చండముండ సంహారిణి. అంతేకాదు చాముండ అనే మాటకులో ఉన్న మంత్రార్థాన్ని ఇక్కడ చూద్దాం. ఇది దివ్యమైన అర్థం. ఎవరైతే చండీ నవారణ జపం చేస్తూ ఉంటారో వారికి సాధనకు పనికొస్తుంది. అది ఉన్నా లేకున్నా చాముండ అనే మాటలో ఇంత బ్రహ్మతత్వం ఉన్నదా అని తెలియడం కోసం చెప్తున్నాం. చాముండ దీనికి అర్థం శాస్త్రం చెప్తున్న అర్థం. చమూం వియదాది సమూహ రూపాం సేనాం డాతి లాతి లడయో రైక్యాత్ ఆదత్తే స్వాత్మసాక్షాత్కారేణ. చూడండి, స్వాత్మసాక్షాత్కారేణ అనయా ఇది ఇది ఇక్కడ చెప్పారు మంత్రం చాముండ అనేది. చమూం డాతి, చమువును నశింపజేయునది అని అర్థం. లాగేస్తుంది రా, చమువును లాగేస్తుంది మన నుంచి. చము చము అంటే సమూహము. చము అనే మాటకి సమూహము, సేన అని 2 అర్థాలు. ఈ సమూహంలో పడిపోయాం మనం. సమూహంలో పడిపోతే బాధ లేదు, సమూహమే నేననే భ్రాంతిలో పడిపోయాం, అది వచ్చింది బాధ. అవునా లేదా? అది ఉదురించుకోవడం మహాకష్టం. ఉదాహరణకి దేహం సమూహమే. ఈ దేహం వేటి సమూహం? ఇంద్రియ సమూహం. ఎందుకు ఆ గోళ? 24 తత్వముల సమూహం. అవునా లేదా? అందుకే వియదాది అన్నాడు. వియదాది అంటే ఆకాశాది. ఆకాశము అగ్ని, ఆకాశము వాయువు, అగ్ని నీరు భూమి, పంచభూతములు. వాటితో తయారైనటువంటి పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, పంచతన్మాత్రలు, అంతఃకరణ చతుష్టయం. ఈ చెప్పిన 24 అందరికి ఉన్నాయి లేవా? పంచభూతములు, పంచతన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, అంతఃకరణ చతుష్టయం, మనోబుద్ధి అహంకార చిత్తములు, 24 ఉన్నాయి లేదా చెప్పండి. నేను వేదాంతం చెప్తున్నాను, కోపం వద్దు నా మీద. 24 ఉన్నాయి కదా. 24 నేనే అనుకునే అజ్ఞానం ఒకటి ఉంది కదా, వాడు 25 వాడు జీవుడు వాడు అర్థమైంది కదా. ఈ సమూహంలో చిక్కుకుపోయి వీటితో చూస్తూ కూర్చుని అది అనమాట. నువ్వు ఎర్రని రంగున కళ్ళజోడుచుకుని ప్రకృతంతా ఎర్రగా ఉంది అనుకున్నట్టు ఈ సమూహ మధ్యంలో కూర్చుని ఈశ్వర చైతన్యం వేరు, నేను వేరు అని అజ్ఞానంలో పడున్నా. అమ్మను ఆశ్రయిస్తే ఏం చేస్తుంది, మొత్తం లాగేస్తుంది సమూహాన్ని. సమూహాన్ని లాగేస్తే నువ్వు మిగిలిపోతావు, ఆత్మతత్వం మాత్రమే మిగులుతుంది. అందుకు ఇక్కడ స్వాత్మని అంత స్వాత్మ సాక్షాత్కారేణ, ఎవరికి స్వస్వరూపం తెలుస్తుందో, స్వాత్మ సాక్షాత్కారం జరుగుతుందో వారికి చమువు పోతుంది అని. అనేకత్వం పోయి ఏకత్వం మిగులుతుంది. అనేకమే చము, ఏకత్వమే చాముండ, ఇది తెలుసుకోండి. ఆ ఏకత్వ జ్ఞానాన్ని అనుసంధానింపజేసుకుని అనేకల్లో భ్రమసిపోయినటువంటి ఏకమైన ఈశ్వర చైతన్యంతో నిన్ను ఐక్యం చేసి మోక్షాన్నిచ్చినది. కనుక చాముండ అంటే మోక్షమిచ్చే తల్లి, ఇది అర్థం. అందుకు ఆ మంత్రాన్ని అక్కడ తీసుకున్నారు, మోక్షప్రదాయని. అటువంటి ఆవిడే విట్ అనకూడదు, బీజాక్షర సమూహం. ఆవిడ సచ్చిదానంద స్వరూపుడని తర్వాత ఆ మంత్రంలో ఉత్తర భాగం అనుష్ఠానం ఉన్నవారికి తెలుస్తుంది. నా శబ్దాన్ని చెప్పుకున్నాం కనుక చాముండ అంటే అర్థమైంది, తెలిసిపోయింది కదా. అనేకత్వాన్ని పోగొట్టి ఏకమైన నీ స్వస్వరూపాన్ని కలిగించేటటువంటి తల్లి ఎవరు, ఆవిడ చాముండ, బ్రహ్మ విద్యాది దేవత. ఇది చాముండకు అసలు అర్థం. కథాపరంగా చండముండ అయిపోయింది. అటు తర్వాత ఎప్పుడైతే ఈ విధంగా జరిగిందో ఇంక మిగిలిపోయిన ఇద్దరు బయలుదేరారండి. ఎవరు వాళ్ళు? శుంభ, నిశుంభ. వీళ్ళు చాలా తీవ్రంగా బయలుదేరేట. పైగా వీళ్లతో వచ్చిన సేనల గురించి వర్ణిస్తారు, అదే పెద్ద సబ్జెక్టు. మొత్తం 86 రాక్షసేనాపతులు తోడు తెచ్చుకున్నట్ట. వీళ్ళు ఉదాయుధులు అని పేరు కలిగినటువంటి వారు. 80 సేనానాయకులు మరో గ్రూపు, కంబు అనే పేరేటువంటి సమూహం దాని పేరు. అంటే ఒక్కటి గ్రూపులుగా స్ట్రాటజికల్గా వ్యూహాత్మకంగా యుద్ధం జరుగుతోంది ఇక్కడ. అలాగే కోటివీర్యులు అనబడేటువంటి వాళ్ళు 50 రాక్షస సంఘములు ఉన్నాయి. అంటే వీళ్ళు ప్రధానంగా ఉంటే వాళ్ళ వెనకాల మళ్ళీ సేనలు ఉంటాయండి అది. అలాగే ధూమ్రవంశస్థులైన రాక్షస సంఘాలు. ఇక్కడ చూస్తే దైత్యులు, ధనుజులు అందరూ కలిసిపోయారు ఇక్కడ లెక్కలు. వాళ్ళందరూ ఒకటే గ్రూప్ అయిపోయారు. ఈ విధంగా రకరకాల కాలకులు, దుర్హృదులు, మురవంశానికి చెందిన వాళ్ళు, కాలక వంశానికి చెందిన వాళ్ళు, ఇలా రకరకాల వీళ్ళు బయలుదేరేట. వీళ్ళు బయలుదేరుతుంటే వీళ్ళకి అద్భుతమైన శకునాలు ఎదురయ్యాయి చూడండి. ఉత్పాత భగవస్తత్ర ప్రాదురాసన్ సహస్రస, ఉత్పాత మేఘావృషు అస్థి శోణిత కర్దమం, యముకులు నెత్తురు పడిందిరి వానగా ఆకాశం నుంచి. పైగా క్రూర మృగాలు భయంకరంగా అరిచేట. ఇలాంటి సమయంలో వాటి లెక్క పెట్టకుండా బయలుదేరేట శుంభనిశుంభుడు. మరి కాలం ఎదురు చూస్తుంది, ఏం చేస్తాం, బయలుదేరాడు.
ఆయాం తం చండికా దృష్ట్వా తత్సైన్యమతి భీషణం.
ఎప్పుడైతే వాళ్ళందరూ గుంపులు గుంపులుగా భూమి అదిరిపోయేలాగా వస్తూ ఉన్నారో, అమ్మవారు వెంటనే సిద్ధం అని చెప్పినట్లుగా తన చేతిలో ఉన్న ధనస్సు యొక్క నారిని మీటిందిటండి. ఆ మీటుతున్న దృశ్యాన్ని భావిస్తే ఒక ప్రయోజనం చివరికి తెలుస్తుంది అదేమిటని. జాస్వనై పూరయామాసాధరణీ గగనాంతరం జ్యాస్వనైహి. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇది యోగశాస్త్రంలో చెప్తున్నారు. మన యొక్క వెన్నే ధనుస్సు, దాని నుంచి సాగే శ్వాస రూపమైనటువంటి కొండలనే నారి, అది మీటడం అనే సాధన చేయగానే ధ్వనించే నాదంతో నీకు భూ నభోంతరాలు నిండిపోతున్నాయి. మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉన్న శరీరం అంతా ప్రకంపిస్తోంది అమ్మవారి యొక్క దివ్య చైతన్యంతో. అది జరిగిందా, అసలు సంహారం ఎలా జరుగుతుందో చూడండి ఇక్కడ మొత్తం. ఎప్పుడైతే ఈ విధంగా ఇదొక ధ్వని వచ్చింది, ఎన్ని ధ్వనులు పెరిగిపోయాయి చూడండి. అంత ధ్వనులు, ధ్వనులు అంటే మంత్రనాదములు, మంత్రానుష్ఠానం నాదములు. ఇంకా చెప్పాలి నాదానుసంధాన స్థితిని వర్ణిస్తున్నాడు, మొత్తం ధ్వనిపూరితం చేసేస్తున్నాడు ఇక్కడంతా కూడా. అందుకే ఈ ఘట్టాన్ని మనం ధ్యానిస్తూ వెళుతూ ఉంటే మనలో ఈ భూమికలన్నీ సాక్షాత్కరిస్తాయి. ఒక ధ్వని ఏమిటి, చాపజ్ఞానిస్వనం. రెండవది, తత సింహో మహానాదమతీవ కృతవాన్ నృప. మన భగవాన్ సింహము ఒక్కసారి నాదం చేసిందిట. ఘంటాస్వనేన తన్నాదం అంబికా చోప బ్రహ్మయేత్. ఏం ఘంట మోగించిందో గాని ఇప్పటి వరకు వచ్చినటువంటి ధ్వనులు ఈ ఘంటానాదం వల్ల మరింత ఎక్కువైపోయేట. ఘంటతో మరింత ఎక్కువ చేసింది. ఇప్పుడు మొత్తం నాదములన్నీ మళ్ళీ ఒక దగ్గరికి చూపిస్తున్నాడు. ఇవన్నీ కూడా ఎందుకు ఋషి చెప్తున్నాడంటే ఈ నాదాలు మనం భావించగలిగితే ఒక శక్తి ఉంది. ఇవన్నీ కూడా దివ్య నాదశక్తులు, శబ్దశక్తులు. నాదం మంత్రం, మంత్రం నాదం, మంత్రానుసంధానం. ఆ శబ్దస్వరూపాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు మొత్తం. ధనుర్జా సింహ ఘంటానాం నాదపూరిత దిమ్ముఖ నినాదైర్భీషణై కాళీ జిగ్గే విస్తారితానన. ఇప్పుడు మొత్తం ధనుర్జా సింహ ఘంటానాం, మూడు నాదములుంటే వీడికి మరో నాదం కలిసిందిటండి. ఏమిటంటే ఆ ముందు నోరు తెచ్చు కూర్చుంది కదా, ఆవిడ మధ్యలో గర్జిస్తుందట, అట్టహాసం చేస్తుందట కాళీదేవి, అది కూడా కలిసిపోతుంది ఇక్కడ. ఈ విధంగా ఉంటూ ఉంటే మొత్తానికి వీళ్ళు విజృంభించి వస్తున్నారు, ఈ నాదములు ఉన్నాయి. అప్పుడు ఆ చూస్తూ ఉన్నట్టు దేవతల పైనుంచి, వాళ్ళ పైనుంచి చూడడానికి చూస్తూ దండం పెడుతున్నారు అమ్మవారిని. ఆ సమయంలో ఆ దేవతల్లోంచి ఒక్కొక్క శక్తి బయటకు వస్తుంది. ఇది చూడండి, ఈ వస్తున్న శక్తుల్ని దర్శిద్దాం. నిజంగా ఈ ఘట్టంలో వచ్చిన అమ్మలు ఇంకెక్కడ రారండి మిగిలిన రెండు చరిత్రల్లో.
ಏತಸ್ಮಿನ್ನಂತರೇ ಭೂಪ ವಿನಾಶಾಯ ಸುರದ್ವಿಷಾಂ ಭವಾಯಾಮರಸಿಂಹಾನಾಮತಿ ವೀರ್ಯಬಲಾನ್ವಿತ. వచ్చింది మామూలు దేవతల శక్తులు కాదు, దేవతల్లో సింహం లాంటి వాళ్ళు, అంటే దేవతా ముక్షులు. ముక్షుల్ని చెప్పుకుంటే అందరినీ చెప్పుకున్నట్టు కదండి, ఒక పెద్ద అని పిలిస్తే వాడు వెనకాల సైన్యం ఎలాగో వస్తుంది, పరివారం కలిగి ముక్షులు ఇక్కడ ఉన్నట్ట. ఒక్కొక్కరికి మళ్ళీ గణాలు ఉంటాయి, కానీ వాడు వచ్చాడంటే మొత్తం వాడి శక్తి అంతా వచ్చిందని అర్థం. అలా ఒక్కడు చూస్తున్నటువంటి దేవతల్లో ఒక్కొక్కరి నుంచి శక్తి వచ్చింది. అది ఎవరి సంకల్పం? ఆ దేవతా సంకల్పమా? కాదు, ఆ దేవతల్లో శక్తిగా ఉన్న ఈ దేవత ఇక్కడుందే, ఆవిడ లాగింది ఒక్కొక్కరి నుంచి. తనదైన శక్తి అక్కడుంది, ఇంతవరకు లాగింది బయటికి. ఇక్కడ వాళ్ళకి తెలియకుండానే దేవతల నుంచి వస్తూ ఉన్న శక్తులు, ఆ వస్తున్న శక్తులను మనం పరిశీలిద్దాం. ఈ శక్తులు సామాన్యం కాదు, ఈ ప్రపంచాన్ని నడుపుతున్న అమ్మలు వాళ్ళు. వాళ్ళకి ఎప్పుడూ ఒకటే పేరు, మాతృకలు. ప్రపంచాన్ని నడుపుతున్న అమ్మలు. ఈ మాతృకాతత్వ రహస్యం రేపు పరిశీలిద్దాం. ప్రస్తుతం మాత్రం ఈ కథను చూడండి, ఏం జరుగుతుందో. మొత్తానికి ఆ వచ్చినటువంటి శక్తులు చూడండి. బ్రహ్మ ఈశ గుహ విష్ణూనాం తత ఇంద్రస్య శక్తయః యస్య దేవస్య యద్రూపం యథాభూషణ వాహనం తద్వదేవహి తచ్చక్తిరసురాన్యుద్ధుమాయయౌ. బ్రహ్మ ఈశ గుహ విష్ణు ఇంద్ర ఇత్యాదుల, వీళ్ళందరి శక్తులు వెలికి వస్తున్నాయి. ఆ వచ్చినప్పుడు ఎలా ఉన్నాయంటే, ఆ దేవత ఏ రూపంతో ఉందో శక్తి ఆ రూపంతో ఉంది. కనుక అమ్మవారి శక్తి రూపాలన్నీ ఆయా దేవతల్లో ఉన్న శక్తులే. ఆ శక్తులు బయటకు వస్తే అమ్మ రూపాలు అవుతాయి, ఆ శక్తులు వాళ్ళ లోపలనుంటే వాళ్ళకో రూపం వస్తుంది దేవతలకి. అది తెలుసుకోవాల్సింది. కానీ అమ్మ అంటే సర్వదేవతాత్మికాను మళ్ళీ ఇక్కడ స్పష్టమైపోతున్నది మనకి. ఈ వస్తున్న శక్తుల్లో ఒక్కొక్కరిని వర్ణిస్తున్నారు, పరిశీలిద్దాం. ఆ దేవత ఏ రూపంతో ఉందో ఆ శక్తి అదే రూపంతో ఉంది అని శ్లోకంతో చెప్తున్నారు. హంసయుక్త విమానగ్రే సాక్షసూత్ర కమండలు ఆయాత బ్రహ్మణ శక్తి బ్రహ్మాణి సాభిధీయతే. హంసయుక్త విమానగ్రే, హంస విమానంపై కూర్చొని అక్షసూత్ర కమండలు ధరించి, అక్షసూత్రము కమండలు ధరించి వచ్చింది బ్రహ్మణ శక్తి. బ్రహ్మదేవుని యొక్క శక్తి ఆవిడ బ్రహ్మాణి. అంటే బ్రహ్మాణీదేవిని ధరిస్తే బ్రహ్మ యొక్క అనుగ్రహం వచ్చినట్టే మనకి, బ్రహ్మాణి శక్తి. మాహేశ్వరి వృషారూఢ త్రిశూలవరధారిణి మహాహివలయా ప్రాప్త చంద్రలేఖా విభూషణ. చంద్రలేఖ ధరించి, త్రిశూలము ధరించి, వృషభంపై కూర్చొని సర్పభూషితురాలై వచ్చిన తల్లి మాహేశ్వరి. బ్రహ్మాణి మాహేశ్వరి, లేదా బ్రాహ్మి మాహేశ్వరి. తర్వాత మరొకావిడ వచ్చిందండి, కౌమారి శక్తిహస్తాచ మయూర వరవాహన. శక్తి అనే ఆయుధాన్ని పట్టుకుని మయూర వాహనంపై కూర్చుని యుద్ధం అభ్యాయవు దైత్యాన్ అంబిక గుహరూపిణి. గుహ అంటే సుబ్రహ్మణ్య స్వామి, అదే కౌమారి. ఆ శక్తి వచ్చినది కుమార శక్తి, కౌమారి. తథైవ వైష్ణవీ శక్తి గరుడోపరి సంస్థిత శంఖ చక్ర గదా సాంగ ఖడ్గ హస్తాభ్యుపాయ. శంఖము చక్రము గదా శాంగము మొదలైనవి ధరించి నీలమేఘశ్యామ కాంతితో గరుడ వాహనంపై కూర్చుని వచ్చినటువంటి తల్లి వైష్ణవీదేవి. యజ్ఞవారాహమతులం రూపం యా బిభ్రతో హరే శక్తిశాప్యాయౌ తత్ర వారాహీం బిభ్రతీతను. తర్వాత వచ్చినటువంటి తల్లి ఐదవ తల్లి, ఐదే కదా, పంచమీ పంచభూతేశి పంచ సంక్షోపచారిణి. ఆ తల్లి చాలా ముఖ్యమైన తల్లి అండి. ఆవిడ యజ్ఞవారాహం అది చూపిస్తున్నాడు. యత్రోద్ధత క్షితితలోద్ధరణాయ బిభ్రత్ క్రౌడీం తను సకల యజ్ఞమయీం అనంత అని భాగవతం వర్ణిస్తోంది. సకల యజ్ఞమయ స్వరూపం అది, ఆ రూపంతో వచ్చినది. ఆ వచ్చిన స్వరూపం వారాహి. ఇవన్నీ తత్వములు రేపు ఎలాగో చెప్పుకుంటాం మనం, మళ్ళీ వీళ్ళందరినీ తలంచుకోవాలి. ఈ వారాహి రూపంతో వచ్చినటువంటిది నారసింహి. నారసింహి దేవత వచ్చింది ఇక్కడ. నృసింహస్య బిభ్రతి సదృశం వపు ప్రాప్త తత్ర సటాక్షేప క్షిప్త నక్షత్ర సంహతి. ఆ వస్తువు జూలు విదిలించుకుంటూ వచ్చింది సింహవదనంతో నారసింహి. ఆ వచ్చినప్పుడు జూలు విదిలింపుకి నక్షత్రాలు రాలిపడుతున్నాడు అక్కడి నుంచి. అలా ఉంది ఆ స్వరూపం ఇక్కడ వర్ణిస్తూ చూపిస్తున్నాడు. ఇక్కడ భావించినప్పుడు ఈ నారసింహినే మనం ఉపాసనలో ఉగ్రదేవతైన ప్రత్యంగిరాదేవిగా కూడా భావిస్తున్నాం. సింహముఖితో ఉంటుంది, లోకరక్షణ కోసం, అధర్మ శిక్షణ కోసం, ధర్మరక్షణ కోసం ఈ తల్లిని ప్రార్థించండి. ఎందుకంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ధర్మ విరుద్ధము కాని ఇతరుల హింస కోరని స్వార్థం మాత్రమే అమ్మ దగ్గర అడగచ్చు, లేదా జగత్తుకు ఉపకారం కలిగించుతూ నీ ధర్మాన్ని రక్షించడం కోసం ధర్మశత్రువుల్ని నశింపజేయమని అడగడం కూడా తప్పులేదు, జగతాముపకారకు. అందుకే ఈ మధ్యకాలంలో మనకి తత్వదృష్టి ఇత్యాదులతో అనుసంధానం చేశారు శంకర భగవత్పాదులు వారు. ఒకప్పుడు రకరకాల ఉపాసనలు రకరకాలవి, మొత్తం చిల్లర చిల్లరగా అయిపోయింది హిందూ మతం. క్షుద్రోపాసనలు ఇవి చాలా చేరిపోయాయి. తత్వం తెలియక గొప్ప గొప్ప విద్యలు కూడా వామాచార పరంగా అయిపోయాయి.
శంకర భగవత్పాదులు వారు చేసిన మహోపకారం ఏంటంటే, ఇవన్నీ ప్రధానం కాదయ్యా, తత్వదృష్టి ప్రధానం, తత్వజ్ఞానం ప్రధానం అని గొప్ప జ్ఞానాన్ని మనకు బోధించి దాన్ని కలిగించే ఉపాసనలు చేయండి అని దక్షిణాచారం సమయాచారం తీసుకొచ్చారు. కానీ ఈ మధ్యకాలంలో మనకు వచ్చిన బాధాకరమైన విషయం ఏంటంటే, రక్షణ కోసం వినియోగించుకుని ధర్మరక్షణ కోసం వాడుకోవలసినటువంటి దేవతామూర్తుల్ని సరైన యోగ్యులు కానిటువంటి వారు వాటిని కేవలం లోకంలో ప్రాచుర్యం కోసం, వాళ్ల ప్రాప్తి కోసం, లాలస కోసం వాటిని బహిపరచి బజారు వస్తువులుగా మార్చేస్తున్నారు. అవునా లేదా? మహామహా మంత్రాలని నువ్వు ఈ మంత్రం చేస్తే చాలు, ఈ బీజాక్షరం చేస్తే చాలు అని వివిధ మాధ్యమాల ద్వారా చెప్పడం ఒక విధంగా ద్రోహమే. ఎందుకంటే శక్తి గొప్పదే, కానీ రావాల్సిన విధానంతా రావాలి. అలా కాకుండా ప్రతివాడి దగ్గర కరెంటు చాలా గొప్పది, ఎదుగా రా తీసుకొని రాగి తీగి తగిలిస్తుంటే ఏమవుతుందండి? షాక్ కొడుతుంది. అవునా లేదా? అందుకు మంత్రం అని జాగ్రత్తగా ఉండాలి. అయితే మన వాళ్ళకి లాలసతో దూరిపోతూ ఉంటారు వీటన్నిట్లో. కానీ తత్వస్పృహతో ఉపాసన చేయాలి, సాత్విక తాత్విక దృష్టితో ఉపాసన సాగాలి. ఈ రెండు ఎప్పుడు నేను గుర్తుపెట్టుకోండి. సాత్వికంగా ఉండాలి అంటే ధార్మికం, సాత్వికమన్నా ధార్మికమన్నా ఒకటే భావం. రెండవది తాత్వికం. ఈ రెండు ఉంటే సాత్వికం ధార్మికం తెచ్చుకోండి, లేదా తాత్వికంకి వెళ్ళండి. ఈ రెండిట్లో రెండూ గొప్పవి. అసలైంది తాత్వికం, అది లేకపోతే సాత్వికం. అంతేగాని కిందకి దిగేమా రాజస తామసాల్లో ఎప్పుడూ ఏవో కోరికలు, లేదా వాడిపోవాలి వీడిపోవాలి. ఇలాగే 90 ఏళ్ళు వచ్చినా వీటికే పూజలు, వీటికే పురస్కారాలు. ఎప్పుడు మరి ధార్మికంగా జ్ఞానం కోసం ఎప్పుడు చేస్తాను? ఇప్పుడు మనకి రకరకాల, ఒకవైపు అహిందవ ధర్మం బాగుండాలని మనకు అనిపిస్తున్న సమయంలో ఇటువంటి వింత వింత మాటలు వినబడుతూ ఉన్నాయి. గనక ఈ మాటను ప్రస్తావించడం జరిగింది. ప్రత్యంగిర అనేది నారసింహి శక్తిగా మనం భావించవచ్చు. ఉపాసకులేం విభేదించరని అనుకుంటూ ఉన్నాను సంప్రదాయజ్ఞులు. నారసింహి నృసింహస్య ప్రత్యంగిరా అంటే మామూలు విషయం కాదు. ప్రత్యంగిరా, నీకు ప్రత్యక్ వెనక్కి తిరిగి చూస్తే నువ్వు లోపలున్న పరారూపమైన వాగ్దేవత ఎవరో ఆవిడే ప్రత్యంగిరా. ఇది గొప్ప విషయం అని చూపిస్తున్నాడు. లోపలున్న ఆ శబ్దబ్రహ్మ స్వరూపం అది. ఆ దివ్యగర్జన వినబడితే నీ అజ్ఞానమంతా పోతుంది. అలానే ప్రత్యంగిరా స్వరూపిణి అమ్మవారికి నమస్కారం చేసుకుందాం. పైగా ఎవరైతే లలితమ్మను ఆరాధిస్తారో, ఎవరు లలితా సహస్రనామాలు రోజు చదువుకుంటారో వారిని రక్షిస్తూ ఉంటుంది ప్రత్యంగిర. అందుకే ఆ తల్లిని వాళ్ళకి తెలియకపోవచ్చు ప్రత్యంగిర గురించి, కానీ లలితమ్మని తలంచుకునే వాళ్ళందరినీ ప్రత్యంగిర రూపంతో లలితమ్మ కాపాడుతూ ఉంటుంది. వాళ్ళ శత్రువుల్ని ఆ శత్రు బాధ వీళ్ళకి రాకుండా ప్రత్యంగిర కాపాడుతుంది. కనుక అందరం ప్రత్యంగిరని తలంచుకుందాం. ఈ నారసింహి తత్వంలో ఉంది. నారసింహి నృసింహస్యాబిభ్రతి సదృశం వపు ప్రాప్త తత్ర సటాక్షేప క్షిప్త నక్షత్ర సంహతి. ఇప్పుడు నారసింహి వచ్చింది, ఆ తర్వాత వజ్రహస్త తథైవేంద్రి గజరాజోపరిస్థిత ప్రాప్త సహస్రనయన యథాశక్రస్తథైవస యథాశక్ర తథైవస. ఇంద్రుడు ఎలా ఉంటాడో అలా ఉందిట. ఆవిడ పేరేమిటి? ఐంద్రి, ఇంద్రాణి. వజ్రహస్త, వజ్రాయుధం పట్టుకునుంది ఐంద్రి. గజరాజోపరిస్థిత, ఐరావతం మీద కూర్చున్నది. సహస్రనయన, వేల కళ్ళతో ఉందిట. వేల కళ్ళు అంటే 1000 కళ్ళ బొమ్మలు కావండి. 1000 కళ్ళు అంటే అనంత దృష్టి, అనంత దర్శన శక్తి, అది అర్థం అనమాట. సర్వ జగత్తుని, త్రికాలాలని, త్రిలోకాలని ఏకకాలంలో చూడగలిగే అనంత శక్తి, ప్రత్యణువుని ప్రతి బ్రహ్మాండాన్ని ఏకకాలంలో పరిశీలించే దర్శన శక్తి అమ్మ. అదే సహస్రనయన, సహస్రాక్షి, సహస్రపాత్. చదువుకుంటున్నాం కదా ఆ సహస్రనయన అయినటువంటి ఐంద్రీ శక్తి గజరాజంపై అంటే ఐరావతారుడై వస్తూ ఉన్నటువంటి తల్లి. అలా వస్తున్నది ఐంద్రీ. ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నాం మనం? నాకు తెలిసి 6 కదా, 6 స్వరూపాలు అయిపోయాయి. కానీ ఇక్కడ మనం, నేను ఇందాక 5 చెప్పాను యజ్ఞవరాహానికి, కానీ 4 అవ్వాలి. కానీ 5 ఎందుకు చెప్పాను? అంతకు ముందు వచ్చిన చాముండని కలుపుకోండి, ఇది కావలసింది. అలా క్రమంగా మనం చూస్తే ఇక్కడ బ్రహ్మాణి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, నారసింహి, ఐంద్రి, ఇక్కడ మొత్తం మనకి 7 శక్తులు వచ్చాయి. సప్తమాతృకలు అయ్యాయి. ఇందాక వచ్చిన ఆవిడ కూడా మాతృకే. అందుకు ఇక్కడ మనకు కొంచెం అయోమయంలా అయినా ఆవిడ కూడా మాతృక. అక్కడ వచ్చింది, ఆవిడ వస్తుందిలేండి. ప్రస్తుతానికి తీసుకోండి. కొంతమంది సప్తమాతృకలు చెప్పండి, నారసింహుని చెప్పరు, చాముండని కలుపుతారు. అందుకో నేను 6-1 అనడంలో ఉండే అంశం ఇది. చాముండని తీసుకొస్తారు. మనం ఖడ్గమాల్లో చదివేటప్పుడు కూడా నారసింహ ఉండదు, చాముండ ఉంటుంది. మీరు పరిశీలించండి అక్కడ సప్తమాతృకలు. అష్టమాతృకగా మహాలక్ష్మిని చెప్తారు అక్కడ. సప్తమాతృకలు మాత్రం ఇవే. కానీ ఇక్కడ నారసింహుని కూడా చెప్పారు. అంటే మరో మాతృక ఎక్కువ ఉన్నది, ఇంకో మాతృక కూడా వస్తుంది చూద్దాం. అంటే ఇందులో మనకు కనబడుతున్న సప్తమాతృకలు మాత్రమే కాదు, 9 మాతృకలు కనబడతారు. నవమాతృకలు, అష్టమాతృక అనే వ్యవహారం కూడా మనకు లోకంలో ఉన్నది. అష్టమాతృక అంటే ఆ చాముండతో పాటు మహాలక్ష్మిని కలుపుకుని అష్టమాతృక అంటాం మనం. ఇది ఇక్కడ మనకు చెప్తున్నటువంటి ప్రత్యేకం, నవమాతృకలు వస్తున్నారు. ఆ నవమాతృక ఇప్పుడు రాబోతుంది చూద్దాం. తత పరివృతస్థాభిరీషానో దేవశక్తి భి. మొత్తం ఇప్పుడు వచ్చి 7 మంది వచ్చారు కదా, 7 మంది చుట్టూ ఉన్నారు, ముందు ఆవిడ వచ్చి అలాగ ఉన్నది, 8 మంది ఉన్నారు ఇప్పుడు అమ్మ దగ్గర. వీళ్ళే ఇప్పటివరకు వచ్చిన వాళ్ళు, అంతకుముందు సింహము ఆవిడే, ఇప్పుడు 8 మంది ఉన్నారు. చాముండాతో 7 గురిని కలిపితే 8 మంది. ఇప్పుడు 9 ఆవిడ వస్తుంది చూడండి. తతో దేవి శరీరాత్తు మినిష్క్రాంత అతి భీషణ. కౌశికి నుండి వచ్చింది ఈవిడ, అంటే కాళీ ఎలా వచ్చింది, ఈవిడ అలా వచ్చింది. అందుకే వీళ్ళిద్దరిని ప్రత్యేకంగా చెప్తారు, వాళ్ళు 7 గురిని ఒకలా చెప్తారు. వాళ్ళ 7 గురు ఆ దేవతల్లోంచి వచ్చారు కనుక వాళ్ళ సప్త. వీళ్ళిద్దరూ అమ్మవారి నుంచి వచ్చారు. ఈవిడ శరీర కోశంలోంచి వచ్చింది ఆవిడికి, ఆవిడ భృకుటి నుంచి వచ్చింది, ఈవిడ మొత్తం శరీరంలోంచి బయటకు వచ్చింది. అతి భీషణ వస్తు పెద్ద అరుపరిచిందిట. ఈ అరుపు ఎలా ఉందంటే వందలాది నక్కలు ఓడలు పెట్టినట్టు భయంకరంగా అరిచిందిట. ఇక్కడ శివాశత నినాదిని అంత ఉగ్రమైన నినాదం చేసుకుంటూ వచ్చింది. ఆ వచ్చినటువంటి ఆవిడ ధూమ్ర జటిలం ఈశానం అపరాజిత. ఆవిడొచ్చి శివుణ్ణి పిలిచిందిట. శివుడు వచ్చాట. అక్కడ ఏమి నన్ను పిలిచావు అన్నాడు. ఆవిడ ఎలా పిలిచినా పలకాలు, ఏం చేస్తాడు, శివాస్వాధీన వల్లభ. ఈయన నన్ను పిలిచావంటే సాచాహ ధూమ్ర జటిల మీశానం అపరాజిత దూతత్వం గచ్చ భగవన్ పార్శ్వశుంభ నిశోభయో నిశుంభయోహో. నిన్ను నేను దూతగా సెలెక్ట్ చేసుకున్నాను, నువ్వు వెళ్ళి ఇప్పుడు ఎక్కడికంటే శుంభ నిశుంభల దగ్గరికి వెళ్ళు, వెళ్ళి చెప్పు ఏమనంటే బ్రూహి శుంభం నిశుంభంచ. ఇప్పటికైనా వాళ్ళ ఆహాన్ని వదిలి శరణి వేడితే తరింపజేస్తా, యుద్ధాన్ని విరమిస్తా అని చెప్పు. లేదా పైగా ఆహాన్ని వీడి శరణి వేడాలి, దేవతలకు వాళ్ళ వాళ్ళ పదవులు ఇచ్చేయాలి, ఆవిర్భాగాలు ఇచ్చేయాలి, అలాగైతే వాళ్ళు జీవిస్తారు, వాళ్ళని పాతాళానికి వెళ్ళిపోమని చెప్పు. బతుకు మీద ఆశ ఉంటే ఈ పని చేసి పాతాళానికి పొమ్మను. లేదా యుద్ధానికి వస్తారా, ఇక్కడున్న మొత్తం ఈ మాతృకా గణములను తృప్తి పొందేటట్టుగా వాళ్ళు నశిస్తారు అని చెప్పు వాళ్ళతో అని పంపించింది. అంటే ఫుల్గా రెడీగా ఉండి దూతను పంపారండి. దూతగా బయలుదేరాడు. ఈయనకు అది ఒక పెద్ద పని. ఇలా దూతగా వెళ్ళడానికి అలవాటే. నమో దూతాయ చ ప్రహితాయ చ. ఇప్పుడు ఇలా వచ్చాడు రామాయణంలో హనుమంతుడికి వచ్చాడు ఈయన గారే. దూత పని చిన్నది కాదండి. ఆ విష్ణు మాత్రం తక్కువ భారతంలో ఆయనే చేశాడు. 3 దౌత్యం చేశారు కానీ 3 యుద్ధానికే సహకరించారు. యుద్ధం ఏమీ ఆపలేదు. పరిశీలించండి, ఇది కూడా ఆలోచించవలసిన అవసరం. ఎందుకంటే యుద్ధం మరింత వేగంగా జరగడం కోసం, తొందరగా సిద్ధించడం కోసం. ఇక్కడ శివుడు అనగానే అమ్మ విద్యకు శివుడు గురువు. అందుకు దూత అంటే అమ్మ సందేశాన్ని, అమ్మ యొక్క హృదయాన్ని మనకిచ్చి మనలో అసురత్వాన్ని తొలగించే ఆచార్యుడు శివుడే. శివాయ గురవే నమః. అయితే ఆయన కూడా గురువుగా రావాలంటే అమ్మ కృప రావాలి, అందుకు అమ్మే పంపించింది. అందుకు ఈవిడ పేరేమిటయ్యా అంటే శివుణ్ణే దూతగా చేసింది కనుక శివదూతి అని ఈవిడ పేరు వచ్చింది. ఈవిడెవరు? 9 ఆవిడ, 2 చాముండ శివదూతి, 2 అమ్మవారి నుంచి వచ్చాయి, 7 మాత్రం ఆ దేవతల నుంచి వచ్చాయి. అందులో మళ్ళీ పంచమైన వారాహిని గుర్తుపెట్టుకోండి. ఎందుకు వారాహి స్ట్రెస్ చేసామో రేపు తెలుస్తుంది. ఈ విధంగా వచ్చినటువంటి శివదూతి సిద్ధంగా ఉన్నది, కానీ ఈయన గారు వెళ్ళిన దౌత్యం మాత్రం ఫలించలేదుట. ఫలిస్తుందా? ఆయన ఆ ఉద్దేశంతోనే వెళ్ళాడు, కానీ ఇది దేనికి పనికొచ్చింది అంటే వీళ్ళు వెళ్ళినా విఫలమైపోయిందంటే ఏం దూతలండి అని మీరు అనొచ్చు. వీళ్ళు కార్యాన్ని మరింత వేగవంతం చేస్తున్నారు. వీళ్ళు ఇక్కడ వేగవంతం, హనుమంతుడు వెళ్ళడం వల్ల వేగవంతం అయిపోయింది, అంగుదుడు వెళ్ళడం వల్ల మరికొంత వేగవంతమైంది. వాళ్ళు కార్యాన్ని వేగవంతం చేసి ఫలితం తీసుకొస్తారు. లేకపోతే ఎలా తెలిసాను, ఎలా వచ్చాను రామచంద్రమూర్తి హనుమంతుడు లేకపోతే? అలాగే ఈయన గారు శివదూతి పంపగా వచ్చిన శివుడు వాళ్ళ దగ్గరికి ఈ మాట చెప్పగానే వాళ్ళ మహాకోపం వచ్చిందట. దానితో ఇంకా తొందరగా వచ్చారు, అంటే వాళ్ళకి తొందరగా బాగుపడే యోగం వచ్చింది. తేపి శ్రుత్వాచో దేవ్య శర్వాఖ్యాతం మహాసురాహ. శర్వుడు చెప్పిన ఈ మాట వినగానే అమర్షాపూరిత, వాళ్ళకి మహాద్వేషము ఆగ్రహము కలిగి జగ్ముని ఎత్ర కాత్యాయని స్థిత. ఎక్కడ కాత్యాయని ఉందో, మళ్ళీ కాత్యాయని పేరు గుర్తుపెట్టుకుంటున్నారా? ఇందాక చాలా వచ్చే సర్వలోక హితేషిని, దుర్గా, భద్ర, అలాగే కాత్యాయని ఎక్కడుందో అక్కడికి వచ్చేట. కాత్యాయని అంటే మహాప్రకాశస్వరూపిణి, ఇది అర్థం. కాత్యాయని శబ్దానికి ఇది ఒక వైదికార్థం. అంటే ఏంటో చెప్తాను చూడండి. జీవులు 2 రకాల గతులు ఉంటాయని చెప్పారు. ఎవరైతే కర్మల్ని కోరికలతో చేస్తూ ఉంటారో వాళ్ళు ధూమ్ర మార్గం ద్వారా వెళుతూ ఉంటారు. వాళ్ళు వివిధ లోకాలకు వెళ్ళి మళ్ళీ భూమి మీద పుడతారు కోరికలతో చేసేవారు. అలా కాకుండా బ్రహ్మ విచారణతో కూడిన ఉపాసనా మార్గంలో ఎవరైతే ఉంటారో, ఉపాసనా మార్గంలో ఉన్నవారు సూర్యమండలాన్ని ఛేదించుకుని కాంతిమయమైన లోకాల ద్వారా పైకి వెళ్తారు. ఈ కాంతిమయమైన లోకాల్లో కాంతిని, ఆ కాంతి రూపంగా ఉన్నటువంటి దేవయాన మార్గంలో ఉన్నవాడే కాత్యాయని. ఇది తెలుసుకోండి. దేవయానములో ఉండే కనుకని ఊర్ధ్వలోకాలకు తీసుకువెళ్ళేటటువంటి జ్యోతిర్మయి జ్యోతిస్వరూపిణి కాత్యాయని. అది కాత్యాయని అన్న వాళ్ళకి దుర్గతి లేదండి. అది కాత్యాయని ఈవిన్నే సుబ్రహ్మణ్యోపాసనలో దేవయాని అని అంటారు, దేవయాన శక్తి. ఇది తెలుసుకోవాల్సింది. రహస్య విద్యలు ఇవన్నీ కూడా ఆ శక్తుల్ని రూపాలు దేవతలుగా మనం కొలుచుకుంటున్నాం. అందుకే కాత్యాయని అంటే ఊర్ధ్వగతులకు తీసుకువెళ్ళగలిగే స్థితి. అక్కడికి వెళ్ళారు కాత్యాయని దగ్గరికి వెళ్ళారంటే వీళ్ళు తొందరగా పైకి పంపించేసే తల్లి ఇప్పుడు చేయబోతోంది అది. అందుకే కాత్యాయని అని వేశాడు అక్కడ మాట. అంత ఉచితంగా పడుతుంది. ఇంతేకాకుండా పురాణం ప్రకారంగా అయితే కథముడు అనే మహర్షి తపస్సు చేసి అమ్మపై పుత్రికా వాత్సల్యంతో ఆయన తపస్సు చేయడం వల్ల అమ్మ పుత్రిగ్గా అక్కడ అతనికి అవతరించిందట, కాత్యాయని అయింది అని. ఎలాగైతే మనకి భృగు మహర్షి తపస్సుకి భార్గవి వచ్చిందో అలాగ, మతంగముని తపస్సుకి మాతంగి వచ్చిందో అలాగ. కాత్యాయన పురాణ కథ. కాత్యాయన మాట వైదిక శబ్దం, దానిలో ఉన్న అర్థం అది. ఎప్పుడైతే ఈ విధంగా వాళ్ళు వివిధములైన ఆయుధాలతో వచ్చారో, ఇంకా విజృంభించి యుద్ధం జరుగుతున్నది, వచ్చిన సైన్యాన్నంతటిని సప్తమాతృకులు ఎలా దెబ్బతీస్తున్నారు చూడండి. బ్రహ్మాణి తన చేతుల్లో నీళ్లు తీసుకుని విసురుతుందిట. ఆ మంత్రభూత జలంతో కొందరు అసురులు సంహరింపబడుతున్నారు. ఆవిడ ఆయుధం అది, మంత్రభూత జలం అది విసిరింది. ఇక మాహేశ్వరి త్రిశూలం ప్రయోగించి అనేక మంది అసురుని సంహరించి చెప్తున్నప్పుడు దృశ్యం రావాలండి, అదంతా మీకు అనుష్ఠానం అయిపోతుంది. అందుకు వైష్ణవి చక్ర ప్రయోగం చేసి అసురుని సంహారం చేసింది. కార్తికేయుడు తన శక్తి ఆయుధాన్ని ప్రయోగించి అసురు సంహారం చేస్తున్నాడు. ఇంద్రుడు వజ్ర ప్రహారం, వజ్రాయుధంతో కొడుతున్నది ఐంద్రి. కార్తికేయ అంటే కౌమారి. అలాగే ఇక్కడ ఐంద్రి వజ్రప్రహారం చేస్తున్నది. వారాహి చాలా గొప్పగా కొడుతుందిట. కొందరు ఈవిడ చేతిలో ఈవిడ చేస్తున్న పని ఎక్కువ అండి. ఒకవైపు చక్రంతో కొడుతుంది, ఒక్కొక్కసేపు గదతో బాదుతుంది, కొందరిని తను ముట్టుతో పొడుస్తుందిట. ఆ పొడిచినప్పుడు కోరలు గుచ్చుకుని చస్తున్నట్టు ఒక్కొక్కడ కూడా. ఆ తోపికి మరణించబడుతున్నారు కొంతమంది. ఈవిడ చేసిన యుద్ధం ఎక్కువ. ఎందుకో వారాహి గురించి ఎందుకు నొక్కుతున్నాం అనేది రేపు తెలుస్తుంది. ఇక నారసింహి ఈవిడ విజృంభణ ఎలా ఉన్నదంటే ముందు గట్టి గర్జిస్తుందట. ఆ గర్జన కొందరు పూర్తి అయిపోతున్నారు. తర్వాత చీల్చి గుండెలు చీల్చి ఆ నెత్తురు తాగుతూ ఆంత్రమాలికలు వేసుకుంటూ వెళుతుందట. ఇక శివదూతి ఈవిడ యుద్ధం చాలా బాగుంది. ఆవిడ ఒక్కసారి చూసి పెద్ద గర్జిస్తుందట. ఆ గర్జనకు చస్తున్నట్ట చాలామంది గుండెలు పగిలి. ఈవిడ ఆయుధం ఏంటంటే గర్జన, కేవల శబ్దరూప ఆయుధం ఇది. అందుకే శివ శివాశత నినాదిని అన్నాడు ఇక్కడ. ఆ గర్జన ఎంతది అంటే ఆవిడ గర్జించలేడు, అలాగే ఇమిటేట్ కూడా చేయలేం అది. ఆవిడకే తెలుసు అది. ఆ విధంగా ఆవిడ విజృంభిస్తుంది. అందుకే గర్జన స్వరూపమైన శబ్దస్వరూపమే ఆచార్యుడైన శివుణ్ణి దూతగా పంపింది అనడంలో ఎంత విశేషం ఉన్నదో చూడండి. ఇక్కడ మంత్రమిచ్చేవాడు జ్ఞానమిచ్చేవాడు శివుడే అది ఇక్కడ చెప్పడం. అందుకే శివాజ గురవే నమః. కేవల శబ్దమే శివదూతి శివుణ్ణి దూతగా పంపింది అని చెప్పడంలో ఆచార్యుణ్ణి మన దాకా పంపిన అమ్మ అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. అందుకే ఆవిడ కేవల శబ్దస్వరూపంతోనే గర్జిస్తున్నది. ఎన్ని అద్భుతమైన భావాలు ఆ నామాల్లో ఉన్నాయో చూడండి. ఇతి మాతృగణం క్రుద్ధం, ఇతి మాతృగణం అని అందరినీ కల్పేశాడు. ఇతి మాతృగణం అంటే మొత్తం 9 మాతృగణములు. వీళ్ళు మాతృకలు, వీళ్ళు ఎప్పుడో యుద్ధానికి వచ్చేవాళ్ళు కాదు, ఎప్పుడు ఉండేవాళ్ళు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఉంటారు మాతృకలు, అమ్మలు. ఒక తల్లి, ఒక పిల్లవాడికి తల్లి ఎలాగో లోకానికి వీళ్ళలాగా. వీళ్ళు ఈ లోకాన్ని వ్యవస్థ అంతా చూస్తుంటారు అమ్మలు కనిపెట్టుకున్నట్టు. ఇంకా ఇందరు అమ్మలా, ఒకే అమ్మ లోకాన్ని కనిపెట్టుకోవడం కోసం ఇన్ని అమ్మలయ్యింది. ఈ మాతృకలు ఎప్పుడు ఉంటారు, ప్రతివారు మాతృకా గణాలను ఎప్పుడు స్మరించాలి. వీరు మన శరీర వ్యవస్థను కూడా ఈ 9 ఎప్పుడు నడుపుతూ ఉంటారట, జగద్వ్యవస్థను నడుపుతుంటారు. వీరిని మనం స్మరించుకోవాలి. అమ్మ ఆరాధనలో ముఖ్యం ఈ మాతృక గణములు. ఇప్పుడు ఈ మాతృకా గణములను కానీ తీసేస్తే ఇంకెవరున్నారు అక్కడ? ఒక్క అమ్మవారు సింహవారు, ఇంకెవరు లేరుగా. ఈ 7 ప్లస్ ఆ ఇద్దరు, ఆ ఇద్దరు స్పెషాలిటీ చెప్పుకున్నాం. వీళ్ళిద్దరే అమ్మ నుంచి వచ్చారు, అందుకు స్పెషాలిటీ. ఎందుకు స్ట్రెస్ చేస్తున్నామంటే నిలబడ్డం కోసం. ఇప్పుడు 9 అమ్మవారు సింహం, ఈ దృశ్యం అలా మనసులో పెట్టుకోండి. యుద్ధం మొదలైంది. ఇలా వీళ్ళు రకరకాలుగా హింసిస్తూ ఉంటే ఇప్పుడు చూశాడు మొత్తం సేనంతా పోతున్నారే, ఏం చేయడం. వాడికి చాలా బాధగా, ఎంతో కష్టపడి వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి తెచ్చుకున్నాడు ఒక్కొక్క సైన్యాన్ని, మొత్తం కూడా అయిపోతున్నాయి ఇక్కడ. అప్పుడు వాళ్ళ మేనల్లుణ్ణి పిలిచేట శుంభని శుంభుడు. వీడు వచ్చాడు మేనల్లుడు. శుంభని శుంభులు భాగినేయో మహావీర్య తయో శుంభని శుంభయో క్రోధవత్యాసుతో జ్యేష్ఠో మహాబల పరాక్రమ. శుంభని శుంభులకి ఒక సోదరు ఉందిటండి, అంత మంచి పేరు వచ్చిరండి, క్రోధవతి. ఇది బాగుందని రెడీగా పెట్టేసుకోవద్దు. అండంలోనే చెప్తున్నాడు క్రోధం. ఆ క్రోధవతికి జ్యేష్ఠపుత్రుట వాడు. అబ్బా, వాడికి గొప్ప బలపు పరాక్రమం ఉన్నాయట. వాడి పేరు అంత మంచి పేరు వచ్చిరండి, రక్తబీజుడు. అది అనమాట రక్తబీజుడు, క్రోధవతి కొడుకు. నిజమే, క్రోధం బాగా పెరిగితే బ్లడ్ ప్రెషర్ వస్తుందంటారు నిజమే. దీనివల్ల అది, దానివల్ల ఇది, ఇవన్నీ మనలో ఉద్రేకాలు వీటిలో ఉద్వేగాలు జీవుడు ఆయుష్ని క్షీణింపజేస్తాయి. ఉద్రేకాలు ఉద్వేగాలు క్షీణింపజేస్తాయి. అది ఇక్కడ ఉద్రేకాలు ఉద్వేగాలు పుట్టడానికి శుంభనిశుంభత్వాలే. శుంభం అంటే విజృంభణ, శుంభం మిడిసిపాటుతనం, నిశుంభం అంటే చతికిలుబాటుతనం. రెండు ప్రమాదమే. మిడిసి పడితే రజోగుణం, చతికిలు పడితే తమోగుణం. వాడికి తమ్ముడు గారు, వాడికి సోదరి క్రోధవతి, వాళ్ళకే మహాకోపం. బాగా నిద్రపోతున్న వాళ్ళని లేపండి, ఎంత చిరాగ్గా చూస్తాడు, పుడుతుంది తమోగుణ జనితం కోపం. రజోగుణంలో ఉన్నదే అది. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ. రజోగుణ తమోగుణాలు కరడగట్టిన తనం క్రోధవతి. అది వాళ్ళిద్దరు చెల్లెలుట భలే ఉన్నది. వాడికి జ్యేష్ఠపుత్రుట వీడు. వీడు చూడండి ఎంత గొప్పగా ఉంటాడు. వీడి పేరు రక్త బీజుడు. పేర్లన్నీ గుర్తుపెట్టుకోండి, తర్వాత పనికి వస్తాయి. పెట్టుకోవడానికి కాదు, తెలుసుకోవడానికి. వీడు బయలుదేరాడు. వీడికున్న స్పెషాలిటీ ఏమిటంటే, ఎందుకు వచ్చిన వాళ్ళందరూ తెచ్చుకున్న సైన్యం అంతా చస్తోంది కనుక వీడిని ఒక్కడిని తెచ్చుకున్నారు. వీడు ఒక్కడు చాలట. ఎందుకంటే రక్త బిందుర్యదా భూమౌ పతత్యస్య శరీరత సముత్పతతి మేధిన్యాస్తత్ప్రమాణస్తదాసురః. ఒక రక్త బిందువు పడితే మళ్ళీ వాడంతట రాక్షసుడు మళ్ళీ తయారవుతాడు అందులోంచి. అది వాడుకున్న స్పెషాలిటీ. అందుకు వచ్చే రక్త బీజుడు. ప్రతి బిందువు బీజమే, మరో రక్త బీజుడు పుట్టడానికి. మళ్ళీ వాడిని కొడితే వాడి నుంచి వచ్చిన రక్త బిందువుల నుంచి మళ్ళీ పుడతాడట. ఎంతమందిని సృష్టించవచ్చో దీన్ని బట్టి చూడండి. ఈ రక్త బీజుడు తయారయ్యాడు. వాడు రాగానే మళ్ళీ సప్తమాతృకులు వెళ్ళారట. ప్రతివాడు కొట్టడం, రక్తం పడడం, మళ్ళీ పుట్టడం. మొత్తం ఈ మాతృకులు, సప్తమాతృకులు ఏమీ చేయలేకపోయే వీళ్ళని. నిజానికి అష్టమాతృకులు ఏమీ చేయలేకపోయారు. 8 మంది ఏమీ చేయలేకపోతున్నారు, ప్రయత్నిస్తున్నారు, వల్ల కావడం లేదు. అప్పుడేం చేయాలి? తతో భభాషిరేణ్యోన్యం దివి దేవా విమానగా. పైనున్న దేవతలు చూస్తున్నారే, వాళ్ళకి హడలు పుట్టిందిట, ఇప్పుడు ఏం చేయడం? ఇప్పుడు ఇలాంటి రాక్షసుడు ఇంతవరకు కని విని ఎరగము, వీడు ఎలా నశిస్తాడా అని అనుకుంటూ ఉంటే దేవతలు విషణ్ణులైపోయారు. ఎంతో ఆశతో ఇంతవరకు విజయం మందే విజయం మందే అనిపిస్తున్న వాళ్ళకి రక్తబీజుడి ప్రవేశంతో ఆశలు అడుగుంటిపోయాయి. భయం ఆక్రమించింది. చూస్తుంది అమ్మవారు వాళ్ళ భయాన్ని. నేనుండగా మీకేం భయం రా అనుకుని ఆవిడ పిలిచిందిట. ఎవరిని వచ్చారండి? తాన్ విషణ్ణాన్ సురాం దృష్ట్వా చండికా ప్రాహ సత్వరా. ఆవిడ వేగంగా పిలిచింది ఎవరినంటే ఉవాచ కాళీం. కాళీని పిలిచింది ఈవిడ్ని. ఆ మొదటొచ్చిన ఆవిడ ఇప్పుడు కూడా పనికి వచ్చిందండి. చాముండే విస్తీర్ణం వదనం కురు. మళ్ళీ ఈవిడ విజృంభించాలి ఇక్కడ. ఈవిడ విజృంభిస్తేనే అసలు పని, అసలు పని. చాముండే విస్తీర్ణం వదనం కురు, నోరు తెరవు, నీకు పనిపడింది ఇప్పుడు. వీడి రక్త బిందువు నేల మీద పడే లోపల నువ్వు తాగే, నీకు తాగగలిగినంత నోరుంది, నాలుకుంది, నీకేం పోయి సిద్ధం. రక్త బిందువులు ఎలా పడితే నేను కొడుతూ ఉంటా, రక్తం వస్తూ ఉంటుంది, తాగే అని వెంటనే ఇప్పుడు అమ్మవారు యుద్ధానికి వెళ్ళారు రక్తబీజుడి మీదకి. శస్త్ర ప్రహారములు అస్త్రములు వేసినప్పుడు వాడి నుంచి వస్తున్న నెత్తురు ప్రతి చుక్కని కూడా పానం చేసింది. పరచిందట నాలికని, తెరచిందట నోటిని, పడిన ప్రతి చుక్కని లోపలికి లాగేసింది. ఇంకక్కడ మొత్తంగా ఇత్యుక్త్వా తాం తతో దేవి శూలేనాభిజగానతం ముఖేన కాళీ జగ్రాహ రక్త బీజస్య శోణితం. మొత్తం ఎన్ని మార్లు కొడుతుండే అన్ని మార్లు రక్తం పడుతుండే. మొత్తం వాడు మొత్తం బ్లడ్ అకౌంట్ అంతా తగ్గిపోయిందండి, డౌన్లోకి వెళ్ళిపోయింది బ్లడ్ అకౌంట్. ప్లేట్లెట్స్ పడిపోయి అన్నీ పోయే దెబ్బకి. మొత్తం వాడు ఏమైపోయాడంటే రక్తం లేనివాడయ్యాడు. ఆఖరికి ఎప్పుడైతే వాడు ఆ స్థితికి వచ్చాడో ఇంక అమ్మవారు వాడిని సంపూర్ణంగా సంహరించింది. ఎలాంటి ఆయుధంతో కొట్టిందంటే ఈ రకరకాల ఆయుధాలు ఇక్కడ ప్రయోగించింది. వాడిని గదతో కొట్టింది, రెండు వైపులా పదును కలిగిన రిష్టి అనేటువంటి ఆయుధంతో కొట్టింది. చిట్ట చివరికి రక్తం క్షీణించి వాడు భూమిపై పడి మరణించాడు. రక్తబీజ సంహారం చాలా ప్రధానమైన ఘట్టం ఇది. తేషా మాతృగణో జాతో ననర్తాశృంగమదోద్ధత. ఎప్పుడైతే ఈ విధంగా రక్తబీజులు సంహరింపబడ్డాయో మాతృగణములు హాయిగా నాట్యం చేసేట గంధర్వలు అప్సరసలు సిద్ధులు పుష్పవృష్టి కురిపిస్తూ వాళ్ళు కూడా నాట్యగానాలతో అమ్మవారిని కీర్తన చేశారు. ఇప్పుడు ఇంక మిగిలిపోయింది శుంభనిశుంభులు. విచిత్రమిదం ఆఖ్యాతం. ఇంతవరకు వింటున్న సురధుడు ఆనందం తట్టుకోలేక అబ్బా ఎంత విచిత్రంగా ఉంది కథ అన్నాడు. అంటే దీని లేదుందో వాడికి అందింది అక్కడ అసలు సారం ఏంటో అందింది. అబ్బా ఎంత గొప్పగా ఉంది. దేవి దేవి ఆశ్చరిత మాహాత్యం రక్తబీజవధాశ్రితం. రక్తబీజవధ చాలా గొప్పది. ఇక్కడ ఆపి చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే రక్తబీజవధ చాలా శ్రేష్టం. మీరు అమ్మవారిని పరిశీలించండి, ధూమ్రాక్షుని తగలబెట్టేసింది. ఇప్పుడు నేరుగా ఆవిడ ప్రవేశించి యుద్ధం చేసింది మాత్రం రక్తబీజుడితో. ఇక్కడ సహకారం కాళి. చండముండుల్ని సంహరించింది కాళి. చండముండుల్ని సంహరించింది, రక్తబీజ వధలో అమ్మకి సహకరించింది. కాళి. కనుక కాళి చాలా ప్రధానమైన శక్తిగా ఉంది కదా. ఈ రక్త బీజలు ఏమిటో ఇవన్నీ తర్వాత మనకు తెలుస్తాయి. ఆ తర్వాత ఇక్కడితో కాదు మిగిలిన కథ నాకు చెప్తావా అని ఆసక్తిగా అడిగాడు. అడిగితే అప్పుడు మొదలు పెడుతున్నది, ఇంకా ఇప్పుడు శుంభనిశుంభులకు మహాకోపం వచ్చింది. తమదైన రక్తబీజుడు కూడా ఎప్పుడైతే దెబ్బతిన్నాడు, మిగిలిపోయిన వాళ్ళిద్దరూ కూడా అమ్మవారి మీదకి యుద్ధానికి వచ్చారు. ఇక్కడ అమ్మ రకరకాల ఆయుధాలతో రకరకాలుగా కొట్టిందని వర్ణిస్తున్నారు. ప్రతి ఆయుధము ఒక్కొక్క శక్తి. ఆయుధములన్నీ దేవతారూపములను వర్ణించినప్పుడు ఇక్కడ ఆయుధములతో కొట్టడము అంటే ఆ దేవతాశక్తి ప్రయోగము అని భావన చేస్తే తద్దేవతాశక్తి బీజం ఆ శ్లోకంలో ఉన్నది. ఇది భావిస్తే చాలు, నేను ప్రతి ఆయుధాన్ని వర్ణించను, యుద్ధం వర్ణించడం కాకుండా అమ్మను వర్ణించడం ప్రధానం చేసుకున్నాను. మొత్తానికి వచ్చినటువంటి ఆ శుంభుని నిశుంభుని కొట్టింది. ఇందులో చిత్రం ఏంటంటే ఆ నిశుంభుడు పైకి వచ్చేట అమ్మవారు ఆ నిశుంభుణ్ణి ఆహత్య దేవి బాణౌఘై రపాత యత భూతలే తన యొక్క బాణ సమూహంతో నేల మీద పడవేసింది వాడి పడిపోయి కింద. అప్పుడు ఎప్పుడైతే వాడు మూర్ఛితులై పడిపోయాడో, ఇంకా చచ్చిపోలేదు నిశుంభుడు, మూర్ఛితులై పడ్డాడు, అప్పుడు తన రథాన్ని తోలుతూ శుంభుడు వచ్చాడు అమ్మవారి మీదకి. ఆ వస్తున్న శుంభుని చూసి అమ్మ తన చేతిలో ఉన్న శంఖాన్ని ఊదింది ఒక్కసారి. తమాయాంతం సమాలోక్య దేవి శంఖమవాదయత్, శంఖాన్ని నాదం చేసింది. వెంటనే మళ్ళీ జాశబ్దం చాపి, మళ్ళీ ఈ నాదాలన్నీ ఒక్కసారి తీసుకొస్తున్నాడు ఇక్కడ. అంటే అమ్మవారు విజృంభించబోతున్నప్పుడు ఒక్కసారి హడావుడంతా కనిపిస్తుంది. ఇప్పుడు శంఖనాదం కలిసింది, ఇది వరకు లేనిది. అందుకే శంఖనాదం ఘంటానాదం వీటి యొక్క శక్తుల గురించి మనం చెప్పుకున్నాం. శంఖనాదం ఘంటానాదం ఎక్కడ మోగుతాయో అక్కడ నేనుంటాను అంది లక్ష్మీదేవి, అలక్ష్మి పోతుందని చెప్పింది. అందుక మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శంఖనాదం ఇక్కడ మ్రోగిస్తూ ఉన్న ఘట్టాన్ని తలంచుకుంటే మనలో అలక్ష్మి తొలగుగాక. ఇక జాశబ్దం చాపి వింటినారి శవ్వడి పూరయామాస కకుభో నిజ ఘంటాస్వనేన చా తత సింహో మహానైదేస్త్యాజితే భమహామదేహి పూరయామాస గగనం. ఇలా మొత్తం ఉన్నది కదా. ఇంకా శుంభుడు మహాకోపంతో వస్తున్నాడు, వాడి దగ్గర మిగుల్చుకున్న పరిమిత సైన్యంతో. అప్పుడు జరిగిన విషయం ఏంటంటే తత కాళీ సముత్పత్య గగనం క్ష్మా మతాడయత్ కరాభ్యాం తన్నినాదేనా ప్రక్స్వనాస్తే తిరోహితా. ఇప్పుడు ఈ ధ్వనులన్నీ మోగుతున్నాయి కదా, ఈ ధ్వనులన్నీ మోగుతూ ఉంటే మరొక ధ్వని కలిసిందిట. ఈ ధ్వని రాగా నా ధ్వనులు ఆగిపోయేట. ఏమిటి ఇందులో ఉన్నటువంటి విశేషము? ఇక్కడ ఇంతవరకు ఈ వర్ణన ఎక్కడ చేయలేదు, ఇక్కడ చేశారు చూడండి. ధ్వనులన్నీ ఆగిపోయే ఇది తెలియాలి అంటే శబ్దబ్రహ్మోపాసన తెలియాలి. ఇది పెద్ద రహస్య విజ్ఞానం ఇక్కడ పెట్టాడు. ఇది పరిపూర్ణ గ్రంథం, పరిపూర్ణ గ్రంథం ఊరికనే అనలేదు. ఆ దివ్యమైన నాదనలో ప్రవేశిస్తూ ఉంటే క్రమక్రమంగా ఈ ఐహిక ప్రపంచం దాటి వెళుతూ ఉంటేట క్రమంగా ఒక నాదం వినబడుతుంది. రకరకాల అవి చిమచిమ చిటపట ఇత్యాది దివ్య శబ్దములు వినబడతాయట, మన లోపల మనకే వినబడతాయట. క్రమక్రమంగా ఇవన్నీ పోయి ఒక దివ్యనాదానుసంధానం జరుగుతుంది. అక్కడివన్నీ పోతాయి. కనుక దివ్య శబ్దములు ఒక్కొక్కటి జాగరణ జరగడమే ఇక్కడ శంఖనాదం ఇవన్నీ చూపించేటప్పుడు వాటిని మించిపోయిన ఒక నాదం వచ్చిందిరా. ఈ నాదం రాగానే మొత్తం ఆగిపోయట. ఈ నాదం ఏంటో చూడండి. ఈ నాదం కాళీ సముత్పత్య గగనం, కాళీదేవి ఆకాశం నుంచి దూకిందిట. ఆవిడ తేలిగ్గా రాదండి, దుమికి గెంతి అలాగే వస్తుంది. ఆ వస్తువు రెండు చేతులతో నేలను ఒక్క తాపు తన్నింది, చేతులతో తన్నింది, కొట్టింది అందం పోని, తన్నిందంటే కాలుతోనే, ఆ చేతులతో పైనుంచి ఎగిరి వచ్చి ఇక్కడ కొట్టింది నేల మీద. అందుకే కరాభ్యాం క్ష్మాం అతాడయత్ అన్నాడు ఇక్కడ. కరాభ్యాం అంటే రెండు చేతులతో భూమిని కొట్టింది. కొట్టగానే తన్నినాదేన ప్రాక్స్వనాహ తే తిరోహితాహ, ఇంతకు ముందు వినబడ్డ శబ్దములు ఆగిపోయే ఈ శబ్దం ముందు అంత సైలెంట్ అనగానే అందరి శబ్దం ఆగిపోయినట్టుగా. అందరి శబ్దాలు ఎప్పుడాగిపోయే సైలెన్స్ అనే శబ్దంతో, అది శబ్దమే, ఆ శబ్దం తాగిపోయినట్టు ఆగిపోయే అక్కడ కొట్టింది. క్ష్మాతలాన్ని కొట్టిందిట. అంటే కథలు వెళ్ళిపోతుంటే ఆ మూలాధార స్థానంలో తిరిగి ఆ శక్తిపాతం జరుగుతుంది. అది దీని యొక్క రహస్యం. క్ష్మామతాడయత్తనదల్లో ఇవన్నీ కూడా తత్సాధకులకు తెలుస్తాయి, కానీ అది ఇక్కడ ఉంది అని మాత్రం చెప్పడమే ఇందులోని విశేషం. అట్టాట్టహాసమ శివం శివదూతి చకారహ, తర్వాత శివదూతి శబ్దం చేసింది. ఆ తర్వాత అప్పుడు ఆ తల్లి వీరాలాపం పలుకుతోంది కౌశికి. దురాత్మన్ తిష్ట తిష్టేతి, ఆగరా ఆగు నిలు నిలు అన్నదట అమ్మవారు. ఎప్పుడైతే అమ్మవారు ఆ విధంగా జయనాదం చేసి నిలబడ్డారో వెంటనే ఆకాశంలో జయ జయ దుర్గే జయ జయ దుర్గే అని అమ్మవారిపై కుసుమూర్షి కురిపిస్తున్నారు దేవతలందరూ. ఇప్పుడు అమ్మవారు విజృంభిస్తున్నది. మొత్తానికి ఆ తల్లి అగ్ని రాశిలాగుంటూ ఉంటే అగ్నిరాశిలోకి వెళ్ళి ఉల్కలాగున్నట్టు వాడు. ఆ విధంగా ఈ రెండు చెప్పడంలో ఐక్యం అనే భావాన్నే చూపిస్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు ఆ సింహనాదం జరుగుతూ ఉండగా అమ్మవారు యుద్ధం చేస్తున్నది, వందలాది బాణములు ఇక్కడొచ్చాయి. అప్పుడు చిత్రంగా శుంభుడు మూర్ఛితుడైపోయట ఆ దెబ్బలకి. ఇందక పడున్నాడు వాడు ఎవడు, నిశుంభుడు. వీడు మూర్ఛితుడు కానీ వాళ్ళు లేచాట, వాళ్ళు లేచి యుద్ధానికి వచ్చాడు. ఇప్పుడు ఇంకా మూర్ఛ కాదు, శూలహస్తం సమాయాంతం నిశుంభమరార్ధనం హృది వివ్యాధిశూలేన వేగావిద్యేన చండిక. వాళ్ళు లేస్తూనే ఒక శూలం పట్టుకుని అమ్మవారి మీదకి వస్తున్నట్టే, ఎలాగని చంపేస్తానని. వాడు వస్తూ ఉంటే అంత వేగంతో అమ్మవారు ముందుకు దూకి తన త్రిశూలంతో వాడు గుండె మీద పొరిచారు. ఆ నిశుంభుడు అక్కడికక్కడే మరణించాడు. నిశుంభ సంహారం జరిగింది, ఇద్దరిలో ఒకడు పోయాడండి. నిశుంభవధ ఎప్పుడైతే జరిగిందో అప్పుడు విజృంభించారు ఎవరు, మిగిలిన మాతృకలు. వాళ్ళు తెచ్చుకున్న సైన్యములు ఏవైతే మిగిలిపోయిన రిజర్వ్డ్ ఫోర్సు, వాళ్ళందరినీ కూడా కాళి, శివదూతి, కౌమారి, బ్రహ్మాణి, మాహేశ్వరి, వారాహి, వైష్ణవి, ఐంద్రి, నారసింహి, శివదూతి, సింహము, ఈవిని కూడా కలుపుకోండి, వీళ్ళు వచ్చిన సైన్యాన్నంతని పూర్తి చేశారు. ఇంకొక్కడు మిగిలిపోయాడు, వాడెవడు, వాడొక్కడు మూలా విద్యగాడు, వాడు మిగిలాడు. వాడు మిగిలి మీదకు వస్తున్నట్ట, మహాకోపంగా ఉంది, అందరినీ పూర్తి చేసింది వీడని. వచ్చి అంటున్నాడు, ఇదిగో నువ్వు చేసింది ఏం బాలేశుమా అన్నట్టు. కొందరు ఉక్రోశం తెలియడం మాట్లాడుతుంటారు, ఏమిటంటే దుష్టే బలావలేప దుష్టేత్వం మా దుర్గే గర్వమావహ అన్యాసాం బలమాశ్రిత్య యుద్ధ చేయాతిమాని. ఇక్కడ అద్భుతమైన జ్ఞానాన్ని ఇక్కడ ఇస్తున్నాడండి. ఇది చాలా ముఖ్యమైన అంశం. భగవద్గీత అష్టాదశోధ్యాయంలో ఏం చెప్పాడో ఇక్కడ దొస్తుంది. 18వ అధ్యాయపు విషయం ఇక్కడ మనకి ఈ అధ్యాయంలో చూపిస్తున్నారు. ఏమనంటే, ఓ దుష్టే దుర్గే అన్నట్ట, దుష్టురాలైన దుర్గా, నువ్వు బలగర్వంతో ఇంతవరకు మాట్లాడింత పనిచేసావు, నువ్వేమన్నావు, నిన్ను యుద్ధంలో జయిస్తే అన్నావు. నిన్ను యుద్ధంలో అంటే నీ ఒక్కదానితో యుద్ధం చేయాలి. నీ గర్వానికి ఆ మాటలాడు, ఆ మాటలకు ఏమైనా తగునా ఇది, నువ్వు ఒక్కదాని యుద్ధం చేసావా, ఇతరుల బలంతో యుద్ధం చేసి నువ్వేం గొప్పదానివి అన్నట్టు. ఇది వాడి అజ్ఞానం. ఇతరుల బలము అంటే నీకు ఏడుగురు పక్కన ఇద్దరు 9 మందితో కలిసి యుద్ధం చేసావు, నువ్వేం గొప్ప. కనుకనే నీకు ప్రతిబలము అని నువ్వు చేసిన ప్రతిజ్ఞే తప్పు, లేదా ప్రతిజ్ఞకు తగ్గట్టు ప్రవర్తించలేదు. అనేక మంది దేవతల సహాయం తీసుకుని నువ్వేం గొప్ప అన్నాడు. అంటే ఓరి పిచ్చివాడా అని చెప్తోంది ఇక్కడ అమ్మ చెప్పిన మాట మంత్రం చూడండి. ఏకైవాహం జగచ్చత్ర, నేనెవరనుకున్నావు, ఏకని, ఏకా ఏవా అహం, ఈ మూడు మహావాక్యం. అహం ఏక ఏవా, సృష్టిలో ఎన్నో ఉన్నాయనుకుంటున్నావురా మూర్ఖుడా, నీ అజ్ఞానానికి ఎన్నోగా కనబడుతున్నాయి కానీ ఉన్నది ఒక్కటే, ఇది తెలుసుకో. అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం, 18వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ చెప్పిన మాట. విడివిడివిగా కనబడుతున్న వాటి యందు ఏకమై ఏదుందో దాన్ని తెలుసుకునే జ్ఞానమే ఉత్తమ జ్ఞానము. విడివిడిగా గ్రహించడము రాజస జ్ఞానము, అసలు ఏది గ్రహించకపోవడం తామస స్థితి, ఇది తెలుసుకోండి. కనుక ఇక్కడ చెప్తున్నది నీకది లేదురా సాత్విక జ్ఞానం, నేనెప్పుడు ఏకనే, ఇది గ్రహిస్తే హిందూ సంస్కృతి ప్రాణం ధరిస్తుంది మనకి. మనం చేసేది ఏకేశ్వర ఉపాసనే, ఆ ఏకేశ్వర తత్వమే. ఇంతమంది దేవుళ్ళు అనడం రాక్షస దృష్టి, అది ఇక్కడ శుంభుడికి చెప్తుంది. ఇక్కడ ఇంతమంది కనబడ్డారే వీళ్ళందరూ ఏమనుకున్నావు, నా విభూతులు. ఎందుకు అనేకం రావాల్సి వచ్చింది, నువ్వు అనేకంగా ఉన్నావు గనక నీ అనేకత్వం అజ్ఞానం తొలగించడం కోసం ఏకనైన నేను అనేకంగా కనబడ్డాను, ఇది తెలుసుకోవాల్సింది. మన అనేకత్వ అజ్ఞానం కోసమే, అది నశింపజేయడం కోసమే ఏకైన తల్లి అనేక రూపాలతో కనిపిస్తుంది. అనేక రూపాలు ఏకైన తల్లివే అని ఉపాసిస్తే నువ్వు శుంభుడు అవ్వు, భక్తుడు అవుతావు. విడివిడిగా చూస్తే నువ్వు శుంభుడు అయిపోతావు, ఇక్కడ అది చూపించడం. అందుకే ఏకైవాహం జగచ్చత్ర ద్వితీయాక మమాపర, అమ్మ తత్వం అంతా ఈ వాక్యంలో పెట్టాడు. ఏక ఏవ అహం, అహమేవ ఏకం, అహం మాత్రమే ఏకం. అందరిలో అహం అహం అని భాసిస్తున్న చైతన్య స్వరూపుడినైనా నేనే ఏకము, ఇదే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి తత్వమసి, మహావాక్యములన్నీ ఇక్కడున్నాయి. ప్రతివారిలో అహం అని స్ఫురించే చైతన్యం అందరిలో ఒకటే, అదే చితిరూపేణ యాకృష్ణమేత స్థిత వ్యాప్య, అదే నేను. ఏకైవాహం జగచ్చత్ర ద్వితీయ కామాపర, నేను తప్ప రెండోది ఉందనుకున్నావా ప్రపంచంలో, అదో మాట. ఏకైవాహం అనడం ఒకటి, రెండో వస్తువు ఉందనుకున్నావా, అందుకే నా ద్వితీయోస్తి కశ్చన ఉపనిషద్వాక్యం చూడండి. అదో అడుగున అవే చూపిస్తున్నాడు, మరొకటి లేదు, ఏకమేవ బ్రహ్మ, అది అద్వితీయం, నా ద్వితీయం అది అనమాట. ద్వితీయ మా కా మమా పర అంటే సంపూర్ణ అద్వైత జ్ఞానం ఇక్కడ ప్రతిష్ఠ చేస్తున్నాడు. మరి ఈ చూసినవన్నీ ఎవరనుకున్నావు? నేను కాదా, నేనే. పశ్యేత దుష్ట మయ్యేవ విశంచో మద్విభూతయః, ఇవి నా విభూతులు. విభూతులు అంటే నా ఐశ్వర్య స్వరూపాలు, నా ఐశ్వర్య, నేను ఈశ్వరిని, నా ఐశ్వర్య స్వరూపాలు ఇవి. విశేషేణ భూతి భవనమితి విభూతి, ఎక్కడ నా శక్తి విశేషంగా కనబడుతుందో అది విభూతి. అందరిలో నా శక్తి ఉంది, కానీ కొన్నిట్లో విశేషంగా కనబడుతుంది. విశేషంగా కనబడిన వాటిని ఉపాసించాలి, అది విభూతి. అదే అనమాట, అంతా ఉంది. నది స్నానం చేయాలంటే ఘట్టాల్లోనే దిగాలి. అలాగే ఈశ్వరతత్వాన్ని తెలుసుకోండి, విభూతులను ఉపాసించాలి. విభూతులు ఘట్టాలంటివి, అందుకే విశేషమైన భూతి భవనం విభూతి. చూడు, ఇవన్నీ నా విభూతులు, కావాలంటే ఇవి నావే అనడానికి ఇప్పుడే నీకు నిదర్శనం చూపిస్తాను. చూడు, నవ్విందిట. నవ్వగానే ఈ తొమ్మిది అమలోకి వచ్చాయి. ఇప్పుడు ఆవిడ ఒక్కడే నిలబడ్డారు ఇక్కడ. ఎంత అద్భుతమైన దృశ్యం ఇక్కడ! ఆవిడ్నుంచి దేవతల్లోంచి వచ్చిన ఏడు, తన నుంచి వచ్చిన రెండు మళ్ళీ ఆవిడలోకి వెళ్ళిపోయాయి ఇక్కడ. అంటే దేవతల్లో ఉన్నది, తనలో ఉన్నవి అన్నీ తానే. ఈ చెప్పడం ఏకత్వ జ్ఞానం. చిట్ట చివరికి దేవి మహాత్మ్య చరిత్ర లీల ఏకత్వ ప్రతిపాదనతో ముగిసింది. ఇది తెలుసుకోండి, అది దీనిలో గమనించవలసినటువంటి ప్రధాన అంశం. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనేటువంటి అద్భుతమైనటువంటి మహావాక్యాన్ని, బ్రహ్మ సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేసింది. తతస్సమస్తాస్తా దేవ్యో బ్రహ్మాణి ప్రముఖాః, బ్రహ్మాణి మొదలైన సమస్త దేవులు లయం తస్యా దేవ్యా తనౌ జగ్మురేకైవాసీత్ తదాంబిక. అమ్మ యొక్క తనువు, తనువు నందు అవి లయమవగా ఏకైవ ఆసీత్ తదాంబిక, ఆవిడ ఒక్కరే ఉన్నారు. ఆ ఒక్కతే అయినటువంటి అమ్మకి నమస్కారం చేసుకుందాం. అహం విభూత్యా బహుభి, మళ్ళీ బోధిస్తోంది వాడికి. చూడు, నేను బహురూపములతో ఉన్నది నా విభూతులతో. అహం విభూత్యా బహుభి అహమేవ తత్సంహృతం మయైకైవ తిష్టమ్యాజౌ స్థిరో భవ. చూసావా, అన్ని లోపల లాగేసుకున్నాను, ఇంకా నువ్వు నిలబడు, అలాగే నిలబడు చూడు అని చెప్పి, అప్పుడు వారు ఉభయుల మధ్యన యుద్ధం జరుగుతుంది. వాడు అనేక దివ్యాస్త్రాలు వేస్తుంటే ఈమె ప్రతీకారాస్త్రాలు వేసిందిట. ప్రతీకారం అంటే ఏది అస్త్రం వేస్తుంది దానికి తగ్గ అస్త్రం, ఏ అస్త్రంతో కొట్టాలో అవి. అందుకే ఇక్కడ ప్రతీఘాత కర్తృభి అనే మాట ఇక్కడ అన్నారు. ప్రతీకారాస్త్రములు అంటే ఆగ్నేయాస్త్రానికి పార్జన్యాస్త్రం ప్రతీకారం, పార్జన్యాస్త్రానికి వాయువాస్త్రం ప్రతీకారం, వాయవ్యాస్త్రానికి పార్వతాస్త్రం ప్రతీకారం, పార్వతాస్త్రానికి వజ్రాస్త్రం ప్రతీకారం. ఇలా ఉంటాయి రకరకాల అస్త్రజ్ఞానములు. అలాగే దానికి ప్రతీఘాతంగా అమ్మ వేస్తున్నది. ఇలా క్రమంగా చిట్ట చివరికి ఎప్పుడైతే యుద్ధం జరుగుతుందో అటు దేవతలు అద్భుతమైన కుసుమవృష్టి అమ్మవారిపై కురిపిస్తున్నారు. చివరి అంశం గనక ఇక్కడ ఒక అద్భుతమైన పరాకాష్ఠ దశకు వెళుతోంది యుద్ధం. పైగా వాళ్ళందరూ జయ జయధ్వానాలు చేస్తూ ఒకటి అన్నట్ట, ఇలాంటి యుద్ధం ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు, ఇకపై జరగబోదు అంతే. ఎందుకంటే ఇది జరిగితే మరి జరగక్కర్లే, శుంభుడు చేస్తే మళ్ళీ యుద్ధం చేయడానికి ఏం మిగలదు, ఘర్షణలన్నీ ఆగిపోయాయి, ఇంకా లభించాల్సిందే లభిస్తుంది. అది ఏది లభిస్తే మళ్ళీ జనన మరణములనే పూర్వం లేదు పరం లేదు. అంటే ఇదివరకు జరగలేదు ఇకపై జరగదు. అంటే ఇదివరకు జరగలేదు అంటే జన్మ లేదు, ఇకపై జరగదు అంటే మరణము లేదు, ఇక జనన మరణాలు లేవు, జన్మలు లేవు, కైవల్యమే ఇప్పుడు ఇంకా. అది ఇందులో చెప్తున్న ప్రధాన అంశం. అది ఇప్పుడు జరగబోతోంది. ఏమిటి? ఆ తల్లి చిట్ట చివరికి వివిధములైనటువంటి ఆయుధములు ప్రయోగిస్తూ, తమాయాంతం తతో దేవి సర్వదైత్య జనేశ్వరం జగత్యాం పాతయామాస భిత్వా శూలేన వక్షసి. వివిధములైన యుద్ధాలు చేసిందండి ఆ తల్లి. బాహుయుద్ధం కూడా చేసింది వీడితో. వీడు భాగ్యం అది. ఆ తల్లి కరస్పర్శ కూడా అన్నది కదా, చేతినిస్తాను జాగ్రత్త అని ఇచ్చింది. ఎలా అంటే, వాడు తెగ విజృంభిస్తూ తిరుగుతున్నట్టు ఆకాశంలోకి ఎగిరితే ఆకాశంలోకి కూడా ఎగిరి యుద్ధం చేసింది. వ్యోమంలో యుద్ధం జరిగింది. చిత్రం చూడండి, యుద్ధం చాలా విస్తారంగా వర్ణించారు, నేను క్లుప్తీకరిస్తున్నా. ఆఖరికి వాడు విజృంభించి చేస్తూ ఉంటే వాడు యొక్క కాళ్ళని పట్టిందిట, పట్టి గిర్రమని తిప్పింది, గిరగర తిప్పి విసిరిందిట. ఎక్కడ పడ్డాడు పడ్డాడు, దిమ్మెక్కింది వాడికి. కొంతసేపటికి లేచి మళ్ళీ వచ్చాడు మీదకి. ఆ వస్తూ ఉంటే అప్పుడు ఆ తల్లి ఆ శూలాన్ని తీసి వాడి గుండెల్లో గుచ్చి, ఎలా గుచ్చిందంటే ఆ శూలంతో పాటు తను ముందుకు దుమికిందిట. ఆ దుమికేటప్పటికల్లా ఆ శూలంతో పాటు వాడి నేలకు అంటుకుపోయాడు. ఆ శూలం వాడి గుండెను గుచ్చి నేలకు తాకింది అక్కడ. ఆ విధంగా వాడు చలించలేకుండా ఉన్నాడు. అమ్మ ఆ విధంగా అట్టహాసం చేసి శుంభుణ్ణి సంహరించింది. సమస్త అసుర సంహారం జరిగింది. దేవతలు జయ జయ దుర్గే జిత వైరి వర్గే అని సంబోధిస్తూ అమ్మపై దివ్యములైన కుసుమృష్ణి కురిపిస్తున్నారు ఇక్కడ. సగతాశు పపాతుర్వ్యాం దేవి శూలాగ్ర వీక్షత చాలయం సకలాం పృథ్వీం శాబ్ది దీపాం సపర్వత. మొత్తం కుదిలింపబడింది భూమి అంతా కూడా ఆ సమయంలో. అప్పుడు అమ్మవారు ఆ ఉగ్రత్వం అలాగే ఉన్నది, ఆవిడలో లోపల అనుగ్రహం ఉన్నది, జగమంతా ఒక్కసారి శాంతిని పొందింది. అవిద్య తొలగిపోతే చెరికే ప్రశాంతత, ఆ ప్రశాంతతే తత ప్రసన్నమఖిలం హతే తస్మిన్ దురాత్మని జగస్వాస్థ్యమతీవాప నిర్మలంచాభవన్నభ. జగత్తంతా స్వాస్థ్యాన్ని పొందింది, అంటే శాంతిని ఆనందాన్ని పొందింది, ఆకాశం కూడా నిర్మలమైపోయినది. అప్పుడు దేవతలందరూ అమ్మవారి వద్దకు వచ్చి వివిధములైనటువంటి ఆరాధనలు చేస్తున్నారు. మనం ఆ దేవతల్లో కలిసిపోయి ఆ శుంభని శుంభ సంహారిణి, చండముండ సంహారిణి, రక్తబీజ నాశిని, ధూమ్రాక్ష సంహారిణి అయినటువంటి తల్లికి నమస్కారం చేసుకుందాం. ఇందులో ఏడుగురు రాక్షసులు చెప్పబడుతున్నారు. అసుర సప్తకము ఇది తెలుసుకుందాం. ఇక్కడ ఏమిటి ఇందులో ఉన్నది అసుర సప్తక సంహారం? ఈ ఘట్టమే చాలా ప్రధానం, అందుకే ఉత్తమ చరిత్ర. దీని తర్వాత మరేం చెప్పుకోనక్కర్లేదు, అవాల్సిందంతా అయిపోయింది అది. అందుకే ఇత పూర్వన్న ఇత పరన్న అది. దీనికి మొట్టమొదటి వచ్చిన ప్రధానమైన వాళ్ళు శుంభ నిశుంభులు. వీళ్ళు ఎప్పుడైనా సరే అసలు రాక్షసులు అంటే అహంకారం మమకారమే, ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అసలు రాక్షసులు రక్తబీజుడు. ఇవన్నీ శాస్త్రపరమైన నిర్వచనాలు. రక్తము, రక్తము అనే మాటకి అసలైన అర్థం అనురాగము, ఇది అర్థం. రక్తబీజంట, రక్తబీజం నుంచి అందరూ పుట్టుకొచ్చారు. శుంభనిశుంభుల యొక్క సోదరి క్రోధవతి అనగానే రజోగుణం అది ప్రధానం. క్రోధవతి అహంకారం మమకారం వల్ల వచ్చిన రజోగుణ స్వభావం క్రోధవతి. ఆ రజోగుణం నుంచి పుట్టినటువంటి మహావికారం వీడు కాముడు, ఆవిడ క్రోధవతి, వీడు కాముడు. రక్తబీజుడు అంటే కాముడు, కామము అని అర్థం అనమాట. రాగము, రక్తం అంటే రాగం అన్నాం. అనురాగం అంటే అటాచ్మెంట్, అనురక్తి అనురాగము అంటాం కదా, అటాచ్మెంట్. ఒక్కొక్క వస్తువుతో అటాచ్మెంట్. ఈ అటాచ్మెంట్ అనే దుర్లక్షణం ఉంది, చాలా ప్రమాదకారి. ఇదేంటంటే ఎంత నరుకుతున్నా పుడుతూనే ఉంటుంది అది, మళ్ళీ అంతకంతా పుడుతూ ఉంటుంది. ఇవాళ ఒకదాంతో అటాచ్మెంట్ పోతే రేపు మరొక దాంతో, కనుక దీన్ని తెంచడం మహా కష్టం. ఎన్ని జ్ఞానాలు ఉపయోగించు, ఎన్ని దేవతలను ఉపాసించు, ఇది మాత్రం పుడుతూనే ఉంటుంది. ఇదే అసలు బీజం అండి బాబు, జన్మల పరంపరకి బీజం ఇదే అటాచ్మెంట్. అది రక్త బీజుడు అంటే రక్తం అనురాగ బీజం కారణం యశ సహా అన్నాడు ఇక్కడ. అనురాగానికి కారణమైన వాడు, అనురాగమే కారణముగా కలిగిన వాడు. ఇవన్నీ శాస్త్రీయమైన వైదికార్థాలు ఇప్పుడు చెప్తున్నామని కూడా. ఇక వీళ్ళిద్దరు ఉన్నారే చండ ముండ, వీళ్ళిద్దరు ఎవరు అంటే బలం దర్పం. అక్కడ అంటుంది ఈ తల్లి ప్రతిబలం దర్పం అని రెండు మాటలు వేస్తుంది. బలం దర్పం వాళ్ళిద్దరట. బలం దర్పం అంటే ఏమిటి? అమ్మవారు బలస్వరూపిణి, ఇది పాజిటివ్. ఇక్కడ నెగిటివ్ బలం ఏమిటా? నెగిటివ్ బలం అంటే ఏ బలం ఇక్కడ చండుడు, ఏ దర్పం ముండుడో నిర్వచన శాస్త్రం చెప్తోంది. చండ అంటే కామరాగాదియుక్తం సామర్థ్యం బలం, బలం కామరాగాదులతో కూడినది, కోరిక అటాచ్మెంట్. వీటితో ఎలాగైనా సాధించాలి అని ప్రయత్నం చేస్తాం మనం. ప్రయత్నం చేయాలంటే బలం ఉండాలి లేదా? నువ్వు ఏ ప్రయత్న బలాలు తెచ్చుకుని కామంతో రాగంతో ప్రయత్నిస్తుంటావో ఆ బలములన్నీ కూడాను చండ అర్థమైంది కదా. పరమేశ్వరుడు బలంట కామరాగాది వివర్జితం బలం ఓజస్సు అన్నారు మహానుభావులు శంకర భగవత్పాదుల వారు గీతలో భాష్యం చెప్తూ. కామరాగాది వివర్జితం బలం ఓజస్సు, అది ఈశ్వరుడు బలం. అదే బలయుతులకు దుర్బలకు బలమివ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు. అలా కాకుండా నా బలంతో నా కోరిక తీర్చుకుంటాను, నా ముచ్చట తీర్చుకుంటాను, విర్రవీగేదంతా చండ. ఇక ముండగాడు ఎవడో చూడండి, వీడు ఎటువంటి వాడు అంటే ఈ ముండ అనేది దర్పం. దర్పం అంటే దీనికి గొప్పగా చెప్పారు, ధర్మోల్లంఘనానికి హేతువు దర్పం. అంటే ఈ బలంతో ధర్మాన్ని ఉల్లంఘించడానికి కూడా సిద్ధపడే తెగువ దర్పం అంటే ఇక్కడ తెగువ. ఆవిడ చూడొచ్చే ధర్మం అతిక్రమిస్తే ఏమైంది అనేటటువంటి తెగింపు దర్పము. కనుక బలము దర్పము చండ ముండ అది వీళ్ళిద్దరు. ఇక ధూమ్రాక్షుడు అంటే క్రోధముట. క్రోధవతి కొడుకు వచ్చేసాడు, మరి క్రోధుడో ధూమ్రాక్షుడు అది. వాడు ధూమ్రాక్షుడు క్రోధుడు, రక్తబీజుడు కాముడు, అహంకార మమకారాలు శుంభనిశుంభులు, చండముండులు బలదర్పములు. అర్థమైంది కదా. వీడు సుగ్రీవుడు కూడా ఉన్నాడు మధ్యలో, వీడు అసుర సప్తకంలో ఏడు వాడు. వీడు పనేమిటి? ఏం లేదు, మెసేజ్ తీసుకెళ్ళాడు. వాడేం లాగేస్తా జాగ్రత్త తీసుకొస్తాను. వీడినట పరిగ్రహ దోషము అన్నారు ఇక్కడ. సృష్టిలో పరిగ్రహ దోషం. పరిగ్రహము అంటే అన్యవస్తు కాంక్ష, అది నీది కాని దాన్ని కోరుకోవడమే పరిగ్రహం. అపరిగ్రహ వృత్తి అని యతీశ్వరులకు ప్రధానంగా చెప్తారు. ఇతర వస్తువుని కోరుకుంటేనే దోషం, నీది కాని వస్తువుని కోరుకోకు, అది ఇక్కడ. అందుకే అందరిది దోచుకోవాలనే బుద్ధి ఏదైతే ఉన్నదో ఆ మెసేజ్ మోసుకెళ్ళిన వాడు సుగ్రీవుడు. కనుక పరిగ్రహము, సృష్టిలో ప్రతి వస్తువు మీద లాలసతో దాన్ని ఎలాగైనా చేపట్టాలనే దృష్టిని పరిగ్రహ వృత్తి అంటారు. ఈ ఏడు తొలగితేనే కానీ మనకు మోక్షసిద్ధి లభించదు, అది చెప్పారు ఇక్కడ. చండముండాలు తొలగాలి, క్రోధము కామము తొలగాలి, ఈ పరిగ్రహ వృత్తి తొలగాలి, అప్పుడు కానీ మమకారం పోదు, అప్పుడు కానీ అహంకారం పోదు. అహంకారం పోతే అన్ని పోయినట్టే. అందుకే అహము తొలగించేదవు అరుణాచల, అది కావలసింది ఇక్కడ. అహం తొలగాలి, అహం అనబడేటటువంటి అజ్ఞానాన్ని సంపూర్ణ నాశనం చేయాలి. అది తెలియాలంటే ఏకత్వ జ్ఞానం ఉంటేనే కానీ తెలియదు. అందుకే అనేక రకములుగా అమ్మ అనుగ్రహించి వీటన్నిటినీ తొలగించి తన ఏకత్వ జ్ఞాన ప్రతిపాదన ఆమె కలిగించింది. చిట్ట చివరికి శుంభుడికి ఉపదేశం వచ్చింది. మీరు పరిశీలించండి, ఇంకెవరికి ఉపదేశాలు కొట్టడలే, వీడికి ఉపదేశం. ఆ ఉపదేశం ఏంటంటే ఏకత్వ జ్ఞానం. ఆ ఏకత్వ జ్ఞానమే అమ్మ ఇంత అద్భుతమైనటువంటి వేదాంత విషయాన్ని ఇందులో బోధించారు. అందుకే అమ్మని దేవతలందరూ కూడా హర్షనిర్భర మానసాహ, హర్షనిర్భర మనస్కులై పూజించి, కొంతమంది గంధర్వ లలితంజగు, గంధర్వులు ఆ లలితాదేవిని ఉద్దేశించి గానం చేశారు. ఇక అప్సరసలు నాట్యం చేశారు. గాలులు పుణ్యముగా వీచేట, పవిత్రమైన గాలులు వీచేయి. సూర్యుడు ప్రకాశమానంగా వెలిగిపోతూ ఉన్నాడు. అగ్నులు శాంతించాయి, దిక్కులంతా శాంతము వహించాయి, పుష్పవృష్టి కురిసింది, ధర్మకార్యములు ప్రవర్తించడం మొదలుపెట్టే, యజ్ఞములు చక్కగా జరుగుతున్నాయి, లోకమంతా క్షేమంగా ఉంది. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన ఉద్దేశం. ఇలా పూర్తి చేస్తే విన్నవారి క్షేమం, ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇది చెప్తున్నప్పుడు మీరు గమనించవలసింది ఏంటంటే, మనకు తెలియకుండా అమ్మవారు మనకు ఎంతో కృప చూపిస్తున్నారు. ఇందులో సంకేతవాదములన్నీ కూడా శాస్త్ర సహాయంతో చెప్పినవే. కనుక పురాణ కథల్లో ధార్మిక దృష్టి, ఉపాసనా దృష్టి, ఉపనిషద్ దృష్టి, మూడు దృష్టిలతో చూడాలి. అందుకే త్రయీ అన్నారు. త్రయీ ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక అనే మూడు అర్థములతో పరిశీలిస్తే త్రయీ. అలా పరిశీలింపబడే గ్రంథం వేదం, అలా పరిశీలింపబడే గ్రంథం వేద సమానమైనటువంటి దేవీ మహాత్మ్యం. అందుకే దేవీ మహాత్మ్యం పూర్తయిపోయింది. పూర్తిగా అమ్మ చేసిన మూడు చరిత్రలు మనం సంపూర్ణంగా చెప్పుకున్నాం. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి, శ్రీ లలిత మహా త్రిపుర సుందరి పరాభట్టారిక, శ్రీ దుర్గా పరదేవత. శ్రీ దుర్గా పరదేవతకి, శ్రీ దుర్గా పరదేవతకి, శ్రీ దుర్గా పరదేవతకి జై. జయ జయ జగదంబ శివే, జయ జయ కామాక్షి, జయ జయాద్రిసుతే, జయ జయ మహేశ దయితే, జయ జయ చిద్గగన కౌముదీ ధారే. ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహిషా. గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షత పర్జన్యః, పృథివీ సస్యసారిణి, దేశోయం శోభరహితో, బ్రాహ్మణాః సంతు నిర్భయాః, అపుత్రా పుత్రిణః సంతు పుత్రిణః సంతు పూత్రిణః, అధనాః సధనాః సంతు జీవంతు సర్వాం సుఖం మంగళం. కోసలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. వేద వేదాంత విద్యాయ మేఘశ్యామలముక్తయే, పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. వసుదేవ సుతం దేవం కంసకానూరమర్దనం, దేవతీ పరమానందం. కృష్ణం వందే జగద్గురు, శ్రీకృష్ణం వందే జగద్గురు. సర్వమంగళమంగళ్యే శివే సర్వార్థ సాధికే, శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద, నమః పార్వతీపతయే, హర హర మహాదేవ.